నేను చాలాసార్లు జైలుకి వెళ్ళాను. జైలుకి వెళ్ళంటే హత్యలు చేసి కాదు, క్లాసు చెప్పడానికి. స్పిరిచువల్ జైలుకి వెళ్ళాలంటే ఏదో అనుకున్నారా? జైలుకి వెళ్ళాను, జైలుకి వెళ్ళి క్లాసులు చెప్పాను. చెప్తూ ఉంటే ఏమైందంటే, ఒకతను వైజాగ్లో నా ఫ్యాన్ అయిపోయాడు. సార్, మీ దగ్గర ఏదో ఉంది సంథింగ్, ఇంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారు, మీతో పాటు తిరుగుతాను. అరే బాబు, నాతో తిరగదు బాబు, అంత ఈజీగా నాతో ఉండడము, ఎందుకంటే వెరైటీ వెరైటీ హౌజుల్లోకి వెళ్తాను, వెరైటీ మనుషులు ఉంటారంటే లేదు లేదు వస్తా అన్నాడు. సరేరా అన్నాను. ఫస్ట్ రోజు ఏమైందంటే, పొద్దున పిల్లల క్లాస్, చిన్నపిల్లలు స్కూల్లో ఓ 1 అవర్ క్లాస్. 1 అవర్ ఏ మామూలుగా, మీరు విన్నారు కదా ఆడియో, అదే క్లాస్. ఆ క్లాస్ విని వాళ్ళు ఎట్లా, క్లాస్ అయిపోయాక ఎలా అంటే, ఒక మహేష్ బాబుకి ఎలాగైతే రాంగ్ వాడు కనబడి ఆటో తీసుకుంటారో అట్లా ఆటోగ్రాఫ్లు. ఇది ఏంద్రో, వీళ్ళు నా ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు అనుకుని, ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు ఆటోగ్రాఫ్, ఫ్రెండ్ నా ఫోన్ నెంబర్ రాసుకుంటారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటారు. నేను ఆశ్చర్యపోయి, ఇదే ఆటోగ్రాఫ్ తీసుకుంటారా నీకు, పిల్లలందరూ ఫ్లాట్. నేను ఎక్కడ అంత, సపోజ్ అంత దూరం వెళ్తున్నాను అనుకో, అంత దూరం వరకు ఇటు చేతులు ఉపయోగవాళ్ళు. అంటే వీళ్ళు ఏం విన్నారో బాబు, ఒక అరగంట క్లాస్ విన్నాను అని ఏం చెప్పాను నేను, ఇంతగానో వీళ్ళకి ఎందుకు నచ్చాను. అట్లా అది చూసి వాడు ఫ్లాట్ అయిపోయాడు. అదే పోయి మధ్యాహ్నం జైలుకి వెళ్ళాం, సెంట్రల్ జైలు ఉంది వైజాగ్లో. సెంట్రల్ జైలుకి వెళ్తే అందరూ ఒక్కొక్కడు ఇంత లావు, హైటు ఆడు. అక్కడ 1 కిలోమీటర్ దూరంలో మెయిన్ గేట్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో పెద్ద హాల్ ఉంది, అక్కడ మెడిటేషన్ హాల్. సో ఆ మెడిటేషన్ హాల్కి వెళ్ళాక అక్కడ క్లాస్ కానీ వచ్చి వెళ్ళాను, వెళ్ళి కూర్చున్నాను. అందరు వచ్చారు, ఒకతను వచ్చాడు ఆ క్లాస్. ఆడెందుకు ఒక 10 డేస్ నుంచి రావట్లేదట, 10 డేస్ నుంచి పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరు వస్తున్నారట. వచ్చిన వాళ్ళందరినీ అక్కడ తీసుకెళ్తున్నారట. తీసుకెళ్లి వాళ్ళు ఇదే చెప్పిస్తున్నారట. మాస్టర్ ఏం చెప్పాడట, ధ్యానం చేస్తే మీకు ఆనందం వస్తుంది, అణువను పులకిస్తుంది అని చెప్పాడట. చెప్పంగానే వాడు ఒక రోజు ధ్యానం చేశాడు, 2 రోజులు చేశాడు. అయినా వాడికి ఆనందం రాలేదు. అబ్బా నాకు ఆనందం రావట్లే, నాకు ఎలిజిబిలిటీ లేదా అని కోపం వచ్చేసి, చే నేను ఆనందానికి కూడా పనికిరానా అనేసి సెల్ అట్టనే కూర్చుంటున్నాడట 10 రోజులు. నా కొడుకు చేసిన ఏదో పని రేపు చేసి వచ్చాడు, వీడికి ఆనందం రావాలట. చస్తున్నారు ఒక్కొక్కటి సంవత్సరాలు చేసి వాళ్ళకి ఆనందం రాక, వీడు రేపు చేసి వాడు వచ్చి ఆనందం కావాలట. సరే 10 రోజుల తర్వాత కర్మగారికి నా నేను వచ్చిన రోజే వాడు వచ్చాడు ఆ క్లాస్కు. ఇది రాగానే ఇప్పుడు ఏం చెప్పాలి క్లాసు? ఇప్పుడు మన కాన్సెప్టే నెగిటివ్ కాన్సెప్ట్ కదా, నెగిటివ్ లవ్ చేయడం. సో ఏం చెప్పాలని వాడికి మెల్లగా చెప్తూ ఏమన్నానంటే, వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. అంటే వాళ్లకు తప్పు చేసే గిల్టీ ఫీలింగ్ రాకూడదు. గిల్టీ ఫీలింగ్ వచ్చి మార్పు చేయడం ఒక స్థితి, కానీ నువ్వు పర్ఫెక్ట్ చేసావని ఎదిగించడం ఇంకో స్థితి. జ్ఞాని ఎప్పుడు అంటే నాకు తెలిసి నేనైతే అలానే చేస్తాను, నువ్వు పర్ఫెక్ట్ అని ఫీలింగ్ చెప్తూ ఒక స్థితికి తీసుకెళ్ళాలి. వీళ్ళకు పర్ఫెక్ట్ అని ఎలా చెప్పాలి అని ఇలా అనుకుంటుంటే నాకు కూడా ఒక టెన్షన్ వస్తుంది కదా, జైల్లో ఉన్న వాళ్ళకి చెప్పాలంటే అదో రకంగా ఉంటుంది, మీకంటే ఓ రకంగా ఈజీగా చెప్పవచ్చు. వాళ్ళని ద్వారా కొద్ది కోపం వచ్చినా తాంతమే అవుతుంది ఆ పని. సో అప్పుడు ఆలోచించి, సరే ఆ ప్రజెంట్లో ఇక పరమాత్మ ఆత్మ రెండరా బాబు, నా ఫస్ట్ టైం చెప్తున్నాను జైల్లో, మరి వీళ్ళు ఎట్లా తీసుకుంటారో, మరి వాళ్ళు చెడిపోతారని ఆ మాటల ద్వారా అలా అనుకున్నాను. సరే క్లాస్ అంతా చెప్తున్నాను, చెప్తూ నేను ఏమన్నానంటే, సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దొంగలు, ఏదో మోసాలు చేసి వచ్చారు అవునా? సో నేనేమన్నానంటే, మీరు దొరికిన దొంగలు, మేము దొరకన దొంగలు, నేను ఆడిటర్ను, నాకు తెలుసు ఎంతో మంది దొంగ లెక్కలు చూస్తుంటాను, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నేను మెయింటైన్ చేశాను. సో ఎన్నో దొంగ లెక్కలు మా దగ్గర ఉన్నాయి, అందరు దొంగలే, సాధ్యమైనంత వరకు అందరు దొంగ పనే చేస్తున్నారు. నా చాలా 99% చెడ్డవాళ్ళే నాకు తెలిసి, మీరే కాదు అందరం చెడ్డవాళ్ళమే ఆల్మోస్ట్. నేను కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడం ఇల్లీగలేగా, తప్పేగా? దానికి జైలు శిక్ష ఉందా లేదా? కాకపోతే నన్ను ఎవడు పట్టుకోలేదు కాబట్టి నేను బయట ఉన్నాను, మీకు దొరికారు కాబట్టి లోపల ఉన్నారు, ఎంతో మంది మోసాలు చేసేవాళ్ళు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి, మీరు లేకుంటే సృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి. సృష్టి నిలవదు చెడ్డవాళ్ళు లేకుంటే, మంచివాడు ఎంత అవసరమో చెడువాడు అంత అవసరమే. సపోజ్ దొంగలే లేరనుకోండి, పోలీసు వాళ్ళ అవసరం ఉంటుందా? పోలీసు వాళ్ళ అవసరం ఉంటుందా? అందరు మంచివాళ్లే, పోలీస్ జాబులు ఉంటాయా? అంటే పోలీసు వాళ్ళకి దేని మీద ఆధారపడింది? దొంగలు. విలన్ ఏంది హీరో ఎక్కడది సినిమాలో? నిత్య జీవితంలో దొంగలు లేకుండా పోలీసు వాళ్ళు ఎక్కడది? పోలీసు వాళ్ళు ఇద్దరు ఉండాలి, ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ అర్థం చేసుకుని కృష్ణుడు చెప్పాడు, శునక మాంసం తినేవాడిని పండితుడిని సమదృష్టితో చూసినవాడు యోగి అని చెప్పాడు కృష్ణుడు భగవద్గీతలో. అంటే శునక మాంసం తినేవాడు ఎంత నీచమైన వాడు, ఎంత తప్పులు చేసిన వాడు, అలాంటి వాడిని పండితుడు ఒకటేనట పరమాత్మ దృష్టిలో. ఎలా ఒకటైతుందండి పరమాత్మ దృష్టిలోకి? నేను చెప్పేది కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీతలో, చెప్పడలేదేమి. శునక మాంసం తినేవాడు ఎంత లో మామూలుగా ఆలోచిస్తే, పండితుడు ఎక్కడ? సపోజ్ నేను పండితుడిని, ఓ శునక మాంసం తినేవాడు ఉన్నాడు అక్కడ, వాడు నేను ఒకటేనట పరమాత్మ దృష్టిలో, అదేంటి విలువ ఇవ్వాలి కదా, నాకంటూ ఒక విలువ ఇవ్వాలి కదా. నువ్వు పండితుడు అయినప్పుడు. కానీ పరమాత్మ దృష్టిలో అందరూ ఒకటే. ఎలా అంటే ఒక హీరో ఉంటే వేస్ట్, ఒక హీరో ఉంటే పక్కకు విలన్ ఉంటేనే హీరోకు విలువ. సో ఇద్దరు ఉంటేనే ఆ సినిమా. ఈ జగన్ నాటకం పరమాత్మ దృష్టిలో ఇదంతా ఆయన ఆడిస్తున్న నాటకం అన్నప్పుడు హీరోకి ఎంత విలువిస్తాడో ఆయన విలన్ కూడా అదే విలువిస్తాడు. అందుకే రాక్షసులకు కూడా వరాలు ఇచ్చాడు, అవునా కదా? రావణాసుడు వీళ్ళందరూ కూడా పరమాత్మ వరాలు ఇచ్చాడు. సో కాబట్టి ఇక్కడ మీరు లేకుంటే సృష్టి నాశనం అయిపోతుంది, మీరు ఉండాల్సిందే అని ఎగ్జాంపుల్ చెప్పంగానే వాడికి ఆనందం వచ్చేసి కళ్ళకు నీళ్ళు వచ్చేసి ఎగిరి గతులేసి సార్ కొట్టు సార్ కొట్టు సార్ అని తల మీద కొట్టించుకున్నారు. నాతో నా చుట్టూ ఇలా కూర్చున్నందుకు కింద నా చుట్టూ అందరు కూర్చున్నారు దొంగలు అన్నారు. కొట్టు సార్ కొట్టు సార్, మాకు అంత విలువ ఉందా సార్? మేము అంత గొప్పవాళ్ళం సార్, మేము లేకుంటే సృష్టి నాశనం అయిపోతుంది. అవునయ్య బాబు, కావాలంటే చూడు, ఆలోచించు, డీప్గా ఆలోచించు. నెగిటివ్ లెన్స్ ఫ్యాన్ ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ చూసినా నెగిటివ్ పాజిటివ్ ఉంది. సృష్టి అంతా మంచి చెడే, మంచి చెడు ఒక కలయిక జరగాలి. నువ్వు బాధపడుతున్నావు చెడ్డవని, మంచివాడని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏం మంచోళ్ళేం కాదు, వాళ్ళు కూడా చెడ్డవాళ్లే, గత జన్మలో పాపం చేశారని బాధపడుతున్నారు. నువ్వు ఈ జన్మలో బాగా చేసావని బాధపడుతున్నావు, తేడా ఏం లేదు. అందరూ దొంగలే, అందరు మంచోళ్లే, అందరు చెడ్డోళ్లే. కావాలంటే చూడు, మంచోళ్ళు హాయిగా ఉన్నారా అని అడిగారు. లేదు సార్. మరి వాళ్ళు ఎందుకు హాయలేరంటే కర్మ అంటారా? కర్మ అంటే ఏంది? గత జన్మలో చెడ్డవాళ్ళు అంతేగా. గజ్జనమో నీకు నాకు వాళ్ళకి తేడా ఏం లేదు, అందరు దొంగలే, అందరు మంచోళ్ళే, అందరు చెడ్డోళ్ళే. కాబట్టి ఆలోచించుకో, ఇంతకు నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగాను. జైలుకు అంటే సార్ మాది గాజువాక, ఒక అమ్మాయిని ఏదో రేప్ చేశాను, దానివల్ల దొరికాను వచ్చాను అంటే అప్పుడు చెప్పాను, బాబు మరి ఆలోచించుకో, రేప్ చేయడం కూడా దివ్యమే, దివ్యత్వంలో భాగమే. నేను గత జన్మలో ఒక అమ్మాయి రేప్ చేసి ఉంటుంది, ఈ జన్మలో నువ్వు చేసావు. మరి కాదా కర్మ అని మీరే అంటున్నారు కదా. అంతకు జన్మలో ఆమె చేసి ఉంటుంది, ఈ జన్మ పరంపర ఇట్లా కంటిన్యూ అవుతుంది. మరి ఇప్పటికైనా స్టాప్ పెట్టు, ఫుల్ స్టాప్ పెట్టేసి మరి నీ ఇష్టం ఆలోచించుకో. రేపు చేస్తావా దూరం మళ్ళీ దొరకవచ్చు. సో ఎప్పుడైతే బయటకు వచ్చాక ఆలోచించుకొని రేపు చేయడం కూడా పర్ఫెక్టే అనుకోని ఇప్పటికైనా ఆ దైవం వైపు అడుగులు వేయి. అంటే సరే సార్ నువ్వు చెప్పింది వెంట అని చెప్పేసి ఆడు ఇక ఆనందంతో పులకరించి ఒక ఆడిటర్ అయి ఉండి లక్ష లక్షలు ఇంకో వదిలేసి మా కోసం అట వాళ్ళ కోసం నేను దిగుతున్నట్టు వాకోసం మీకు ప్రచారం చేస్తున్నారా సార్? ఎంతో గొప్ప సార్ అని 1 కిలోమీటర్ దూరం నుంచి మెయిన్ గేట్ వరకు సాగనంపారు నన్ను వచ్చి. ఓ ఊరేగింపులాగా వాడు మెంటర్ ఎక్కిపోయింది. ఇటు ఇంద్రబాబు దొంగలను కూడా అట్రాక్ చేశాడు, అటు పిల్లల్ని అట్రాక్ చేశాడు మార్నింగ్, ఇటు దొంగలను అట్రాక్ చేశాడు. సాయంత్రం మీలాంటి క్లాస్ పెద్దవాళ్ళ క్లాసు, వాళ్ళు అప్పటికి వీళ్ళే పెద్దవాళ్ళ క్లాసు. ఇక్కడ మారిపోయింది సీన్, సిచ్యువేషన్ బట్టి మారుతాం కదా. ఇక్కడ కోతిలాగా సరదాగా ఇక్కడో రకంగా మాట్లాడితే ఇక్కడ ఫ్లాట్, వీళ్ళు కూడా పెద్దవాళ్ళు, అందరూ అన్ని రకాల మనుషులు ఉన్నారు. ఈ అమ్మాయి ఇక్కడే పొద్దున వాళ్ళను దొంగలను ఇటు వీళ్ళని అట్రాక్ట్ చేశాడు నా బాబు అని. ఇక నీతోటే ఉంటాను, నాతోటే ఉంటాను. బాబు నాతో ఉండడం అంత ఈజీ కాదండి. ఇక ఆనకా పెళ్లి అవన్నీ తిరుగుతుంటే అక్కడ ఎంతో మంది పిల్లలు పాపం హెల్త్ ఇష్యూస్ ఉండి ఇంట్లో పడుకోని ప్రాబ్లమ్స్ వచ్చి క్యాన్సర్లు ఎన్నో రకాల ప్రమర్శలు ఉంటారు కదా. వాళ్ళ ఇళ్ళకి వెళ్తే ఆ పిల్లలు ఏడుస్తుంటే అవన్నీ చూసి ఆశ్చర్యపోయి అమ్మో ఈ బాధ నేను తట్టుకోలేదు బాబు. ఆ ఫుడ్ కూడా ఎట్లా పెడతారంటే ఇక పంచభక్ష పరం అన్నాలే రోజు ముందే పొద్దున ఒకరి ఇంట్లో, మా ఇంట్లో టిఫిన్ సార్, మా ఇంట్లో లంచ్ సార్, మా ఇంట్లో డిన్నర్ సార్, ఇట్లా ఉంటాయి. ఈ తిండి తినడం నా మించి కాదు, అతి కష్టమే, కష్టపడి నేను సన్నగయ్యా. ఇప్పుడు మళ్ళీ నేను తిన్నాను అనుకున్నా, లావైతే బాబు నేను రాలేను, ఈ బాధలు నేను చూడలేనని వెళ్ళిపోయాడు అని ముందే చెప్పాను నేను ఉండలేవాడిని. సో ఇలా ఉంటుంది పరిస్థితి, చూడడానికి బాగానే ఉంటుంది. మాకేమో అదే అలవాటైపోయింది, మాకు తెలుసు అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు రోగాలు తెచ్చుకుంటున్నారు, ఇక ఏం చేస్తుంటారు గత జన్మలో, ఇదంతా ఒక నాటకం అని మాకు తెలుసు. కాబట్టి మాకు అంత బాధ రాదు, ఇంకా వాళ్ళకి ధైర్యం చెప్పి వస్తాం, ఇన్స్పిరేషనల్గా ఉంటే వస్తాం. కానీ మీకు ఆ ఇన్షియల్గా ఉన్నప్పుడు అంత ఉండదు, డెఫినెట్గా దాని ఎఫెక్ట్ మీ ప్రభావం మీద పడుతుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్న ప్రభావాలతో చచ్చిపోతున్నారు, దాన్ని డీల్ చేయలేక మళ్ళీ ఇవన్నీ కొత్తగా తోకలాగేందుకు. ముందు క్లియర్ అయ్యాక, ఇంట్లో క్లియర్ అయ్యాక అప్పుడు బయటకు వెళ్ళొచ్చాను. అట్లా నేను చాలా మంది నాతో తిప్పుకోను, అందుకే శిష్యులు ఎవరు నా దగ్గర ఉండరు వద్దంటాను నేను. సో నిన్న మీకు నేను చెప్పింది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ గురించి చెప్పుకుంటూ వచ్చాను. నేను చెప్పింది ఏంటంటే ముఖ్యంగా మీరు మీ దగ్గరికి ప్యూర్ ఎనర్జీ రావాలి. ఇప్పుడు నా దగ్గర ఉంటే ఇప్పుడు నేనేం చేస్తుంటే ఒంటరిగా ఉన్నా ఏం చేస్తున్నా, నేను ధ్యానంలో ఉంటాను. ధ్యానంలో ఉండి ధ్యానంలో ఉంటే ఆటోమేటిక్గా ప్యూర్ ఎనర్జీ నా దగ్గరికి వస్తుంది. వచ్చేసి నాకు ఎంత అవసరమో నేను తీసుకొని మిగతాదంతా ఈ సృష్టికి పంపిస్తాను. ఎవరికి ఏది అవసరమో వాళ్ళు తీసుకుంటారు. అందరికీ స్పెసిఫిక్గా మీకు అని నేను పంపించలేను, అది జనరల్గా వెళ్తుంది. అది ఎవరికి అవసరమో, సపోజ్ ఇక్కడే ఉన్నా మీకు వెళ్లకుండా అమెరికాలో అవసరం అనుకోండి, అక్కడికి వెళ్తుంది. సో అలా సృష్టిలో ఎవరికి ఏది అవసరమో అలా పంపిస్తూ ఉంటాను. కానీ చాలా మంది ఎనర్జీ ఉంటే, ఎనర్జీ ఇస్తే, మాస్టర్స్ ఎనర్జీ ఇస్తే మంచిది, చాలా బాగుంటుంది అనుకుంటారు. కానీ విచిత్రం ఏంటంటే మేము ఎనర్జీ ఇచ్చినా, ప్యూర్ ఎనర్జీ ఇచ్చినా మీరు దాన్ని ముక్కలు చేసేస్తారు. మీరు యాజ్ ఇట్ ఈజ్గా స్వచ్ఛంగా తీసుకోరు, తీసుకోలేరు కూడా. ఎందుకంటే మీ లోపల విభజన, ద్వంద్వ విభజన. ఉందా లేదా? మంచి చెడు అని ప్రజెంట్ అయితే వ్యత్యాసం ఉంది కదా, చెడు మంచి. సో ఇక్కడికి రానంత వరకే ప్యూర్ ఎనర్జీ, ఇక్కడికి రాగానే రెండు ముక్కలు మూడు ముక్కలు అయిపోతుంది, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ గా అయిపోయి మళ్ళా అలాగే మారిపోతుంది. సో నేను అందుకే చాలా మందికి ఏం సజెస్ట్ చేస్తానంటే ధ్యానం చేయకండి గంటలు గంటలు అంటే, ఒక గంట అరగంట చాలు. ఎందుకంటే ధ్యానం చేస్తే ఎనర్జీ ఎక్కువ వస్తుంది, రాగానే ఇంకా పాజిటివ్ నెగిటివ్లు బలం పుంజుకుంటాయి లోపల. సపోజ్ మీరు మంచివాళ్ళు అనుకోండి, మంచికి ఎక్కువ ఎనర్జీ వెళ్ళిపోతుంది, 80% మంచి వాళ్ళు, 20% చెడ్డవాళ్ళు అనుకుందాం. సో మంచికి ఎనర్జీ ఎక్కువ అయిపోయి చెడ్డ వాళ్ళతో ఇంకా ఫైటింగ్ చేస్తుంటారు. దీనివల్ల రాగద్వేషాలు పెరుగుతాయా తగ్గుతాయా? నాదే కరెక్ట్ నీ తప్పు ఇది బాధన ఎక్కువైపోతుంది ఇంకా. ఎందుకంటే ధ్యానం చేస్తే కొద్దిగా ఎనర్జీ వస్తుంది కదా, ఆ బలంతో పూజలతో ఉన్న వాళ్ళకే ఎనర్జీ వస్తాయి, ఇక ధ్యానం చేసేవాడికి ఇంకా ఎనర్జీ వస్తుంది. వచ్చి మీ బుద్ధి మారట్లేదు కదా, మీ బుద్ధి అలానే ఉంది. ఆ బుద్ధి ఏంటి? మంచి బుద్ధి, పార్షాలిటీ బుద్ధి. ఈ మంచి వైపు ఉండి చెడుతోటి యుద్ధం చేయడం వల్ల ఇంకా ఘోరాలు, ఇంకా ఘోరమైన సమస్యలు వస్తున్నాయి ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు. అందుకే నేను ధ్యానం ఎక్కువ చేయకండి అంటాను. ధ్యానం కంటే ముందు గుణాలను మీ బుద్ధి మార్చుకోండి, మీ ఆలోచించే విధానాన్ని మార్చుకోండి. ఆలోచించే విధానాన్ని మార్చుకోకుండా చేస్తే పెద్ద పెద్ద సమస్యలు ఎదుర్కొంటారు. ఆ ఎవరికి ధ్యానం కుదరట్లేదు కూడా, మీరు ఎంత నేను చెప్పినా ధ్యానం కుదరట్లేదు ఎవరికి గంటలు గంటలు. అన్ని చేయాలి, అంతకంటే ఎక్కువ చేయొచ్చు, మీరు గంటలు గంటలు చేయొచ్చు, కానీ వచ్చిన ఎనర్జీని సద్వినియోగం చేసుకోవాలి మీరు. ఇప్పుడు ధ్యానం చేయడం అంటే ఎలాంటిదంటే మీరు డబ్బులు సంపాదించడం లాంటి. ఉదాహరణకు ఆ మేడం 100,000 రూపాయలు సంపాదిస్తుంది, అలా సంపాదిస్తే సరిపోయిందా? అలా సంపాదించిన డబ్బులు ఏం చేయాలి? పబ్లకు తాగుడు తినుడు, లేదా ఎగ్జాంపుల్ ఏదైనా చెడు పనులకు ఖర్చు పెట్టాలా, మంచి పరచ మంచి వాటికి పెట్టాలా, ఇవన్నీ ఉన్నాయి కదా. సో డబ్బు సంపాదించడం ఒక ఎత్తు, సంపాదించిన దాన్ని ఖర్చు పెట్టడం కూడా ఎక్కువ. సో అలాగే ఎలాగే ఆ రెండో ముఖ్యమే కదా, సంపాదించడం ముఖ్యమే, దాన్ని ఖర్చు పెట్టడం సద్వినియోగం చేసుకోవడం ముఖ్యమే. సేమ్ అదే విధంగా ధ్యానులు జ్ఞానులు మీకు కావాలంటే వెనుకటి కూడా ఉంది. తపస్సు చేయగా నా కొడుకులు అందరూ మళ్ళా యుద్ధాలే. రాక్షసులందరూ ఏం చేస్తున్నారు? ఈ ప్రపంచానికి అబ్జర్వ్ చేయాలి ఏదో వాడి కోరిక, దానికి ఎనర్జీ తీసుకుంటున్నాడు, అదే పని చేస్తున్నాడు. అవునా? అన్నమయ్య అయ్యప్ప దీక్ష పడతారు, దీక్ష బట్టి 40 రోజులు ఎట్లా ఉంటారు అతి కష్టం మీద. జస్ట్ ఏదో ఊరు దారుతారంటే వెంటనే బార్లలో పడడం పోయి, అంటే ఇట్లా కోరికలు అంచిపెట్టుకొని అంచిపెట్టుకుంటారు. అది ఒక్కసారి ఉండలేరు, ఎంత ఆపుకున్నది ఆగదు, ఎప్పుడు దొరుకుతుందా ఈ ఫ్రీడమ్, బర్స్ట్ చేద్దామా అనేదే ఉంటుంది అక్కడ. అర్థమైంది? సో నేనేం చెప్తున్నాంటే మీ బుద్ధి మారకుండా మీరు ఎంత ఎనర్జీ లేకున్నా వేస్ట్. సో ఆ బుద్ధి ఎలా ఉండాలి అంటే అందరినీ, ఇప్పుడు సపోజ్ నాకు కొందరిలో ఇక్కడ ఇక్కడలో కొందరు నాకు నచ్చని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు చూడండి నాకు బాధ వస్తుందా కోపం వస్తుందా రాదా? మరి నేను ఎప్పుడు హాయిగా ఉండాలంటే ఏం చేయాలి? నేను ప్రశాంతంగా ఉండాలని మీ టార్గెట్, నేను ప్రశాంతంగా ఉండాలి, ఇప్పుడు నేనేం చేయాలి? ఈమెనే నచ్చదు, నాకు నచ్చదు ఎగ్జాంపుల్, దయ్యంలాగా ఎదురుగానే కూర్చుంది. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఏం చేయాలి నేను? ఏం చేయాలి? అది ఆమె క్యారెక్టర్ను నేను ఇష్టపడాలి తప్పదు, అంతే కదా. లేకుంటే అంతే, ఆమె మారదు, నా చేతిలో లేదు ఆమెను మార్చడం. సో ఈ ప్రపంచాన్ని మార్చడం మీ చేతిలో ఉందా చెప్పండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చగలుగుతారా? ఇప్పుడు ఎవరికి ఎవరైనా మార్చారా? కృష్ణుడు వచ్చాడు, దశావతారాలు తేడు, విష్ణుమూర్తి ఏమైనా మార్చగలిగాడు ప్రపంచాన్ని? ధర్మస్థాపన చేసిపోయాడు కానీ మంచి చేయడం అలానే ఉన్నారు, రాక్షసులు దేవతలు అందరూ అలానే ఉన్నారు. సో కాబట్టి మనకు మిగిలిన ఆక్షలు ఒకటే, మీరు ప్రశాంతత కోరుకోకండి. ఒకవేళ మీరు ఈ మంచి చేయడంలో ఉంటారంటే ప్రశాంతత ఇంపాసిబుల్, అది రాదు, గెలిపోవటంలే ఉంటాయి. లేదా ప్రశాంతంగా ఆనందంగా ఎప్పుడు ఉండాలి అంటే ఈ ప్రపంచాన్ని చూడకుండా ఉండలేదు, వాడు ఎలా ఉన్నా మనం హాయిగా ఉండగలగాలి, అంతే కదా, ఒకటే ఆప్షన్. ఓకేనా? సో కాబట్టి మీరు బుద్ధి మార్చుకోవాలి, మీ బుద్ధి మార్చుకుంటే తప్ప మీ జీవితం మారదు. ఆ బుద్ధి ఏంటంటే అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారు అనేది మీరు తెలుసుకోవాలి. ఎలా పర్ఫెక్ట్ అంటే మీరు చేసుకుంటూ పోతే తెలుస్తుంది మీకు, ఇది ఎలా పర్ఫెక్ట్ అవుతుందని మీరు నేను చెప్పిన సాధన చేస్తూ మీ అనుభవపూర్వకంగా సాధన చేస్తుంటే మీకు ప్రతిదీ పర్ఫెక్ట్ అని తెలుస్తుంది క్లియర్గా. ఓకేనా? కానీ సాధన చేయాలి, మీరు సాధన చేస్తేనే మీకు అర్థమవుతుంది అంతా. సో మీ అన్ని రోగాలకు, ముఖ్యంగా అన్ని రోగాలకు కారణం ఏంటంటే నిత్య జీవితంలో మీరు ఆలోచించే విధానమే దరిద్రంగా ఉన్నది. ఈ ఆలోచించే విధానాన్ని మీరు మార్చుకోవాలి. ఏంటి? ఫిక్స్ అయిపోవాలి. మూడు రకాల మనుషులు కంపల్సరీ ఉంటారు బాహ్యంగా, అలాగే మీ లోపల కూడా మూడు రకాల గుణాలు ఉంటాయి, కంపల్సరీ ఉంటాయి, ఉన్నాయి ఆల్రెడీ, నేను కొత్తగా చెప్పేది కాదు. అవునా? ఆల్రెడీ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ మూడు ఉన్నాయిగా, దీన్నే తమో రోజో సత్వ గుణాలు అంటున్నాం. సో ఈ మూడు గుణాలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చేయవలసింది ఏంటంటే ఆ మూడు గుణాలను ఈక్వల్గా తెచ్చుకోవాలి. 33% మంచి, 33% చెడు, న్యూట్రల్, ఈ మూడు మీరు ఆ బ్యాలెన్సింగ్ రేషియోకు తెచ్చుకోవాలి, అది మీ సాధన. ఈ మూడు గుణాలు బ్యాలెన్స్గా లేకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఒకదానికి వ్యత్యాసం ఎక్కువ తక్కువ చూపించడం వల్ల మీ చూపులో తేడా ఉంటుంది. మనసును శరీరాన్ని గమనించండి, మనసును గమనిస్తాం నెగిటివ్ ఆలోచన రాగానే ఒక రకంగా ఉంటారు, పాజిటివ్ రాగానే ఒక రకంగా ఉంటారు. ఇలా ఉండడం వల్ల ఏమైపోతుందంటే అది స్టోర్ అయిపోతుంది బాడీలో, ఏదో ఒక ప్లేస్లో స్టోర్ అయిపోతుంది. జడ్జ్మెంట్ చేసేస్తారు, దొంగ నా కొడుకు అట్లా ఇట్లా చేస్తాడు అట్లా చేస్తాడు అని. అది స్టోర్ అయిపోయి ఆ పార్ట్ ఇంకా చెడిపోతుంటుంది. ఆ పార్ట్ ఫ్రీ ఫ్లో ఉండాలి ఎనర్జీ, అంటే ఎలా వచ్చిందో అలానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు మనం అన్నం తిన్నాము, కొద్దిసేపు అయ్యాక ఏమవుతుంది, 2-3 అవర్స్ తర్వాత టూ ఫింగర్గా మారుతుందిగా, మారింది బయటికి రావాలా, అలానే ఉండాలి. కొద్దిగా వచ్చి కొద్దిగా ఉండదు అనుకో, అప్పుడు ఏమవుతుంది, ప్రాబ్లమ్స్, ఇబ్బంది, రోగాలు వస్తాయా లేవా, అది అవునా కదా. సో అట్లాగే ప్రతి ఎనర్జీ మన ఏదైతే మన దగ్గరకు వస్తుందో అది వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. ఒకసారి రూపం దాల్చిందంటే అది శాశ్వతమైంది కాదు. రూపం దాల్చకుండా స్వచ్ఛంగా ఉందే శాశ్వతమైంది. సత్యం అని రాశారు ఇక్కడ. సత్యం అంటే ఏంటి, నిజం చెప్పడమా? అసలు నిజం చెప్పడం సాధ్యమవుతుందా మనుషులకు? నిజం చెప్పడం సాధ్యమా అండి? అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పడం సాధ్యమా? నిజాలు వెలకడము చెప్తారా? చెప్పడం సాధ్యమా? 1000 అబద్ధాలైనా పెళ్లి చేయాలన్నారు అవునా కదా, చెప్పడం సాధ్యమా? మీ దగ్గర ఎన్ని కోట్లున్నాయి చెప్పండి, చెప్తారా? చెప్తారా? చెప్తారా అండి? మరి అబద్ధాలు చెప్పారు కదా, రాశారు కదా, యమనియమాలు, యమాలు అని రాశారు కదా 5, దాంట్లో సత్యం ఉంది. మరి మీకు ఎంత ఆస్తి ఉందో నాకు చెప్పాలి. ఇప్పుడు అబద్ధం చెప్పారా అంతే ఇక కర్మ. నువ్వు ఇలాంటి పెట్టుకుంటారు, మీరు దరిద్ర సంకల్పాలు పెట్టుకుంటారు. ఈ భావాలు ఏం చేస్తాయంటే మిమ్మల్ని అబద్ధం ఆడిన ప్రతిసారి అయ్యో అబద్ధం ఆడాని అని గిల్టీ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే గిల్టీ ఉంటుందో కథం అది ఏదో ఒక పార్ట్లో స్టోర్ అయిపోయి అంతే ఇంకా ఆ రూపంగా మారిపోయి తప్పు చేశా తప్పు చేశా తప్పు చేశా అంతే ఆ స్టోర్ అయిపోయి రోగానికి కారణమవుతుంది, నొప్పికి కారణమవుతుంది. సో నేనేమంటున్నానంటే 33% అబద్ధాలు ఆడడం నో ప్రాబ్లం, పర్ఫెక్ట్ అంటున్నాను. పరిస్థితిని బట్టి అబద్ధాలు కూడా చెప్పాలి. చెప్తారా అండి మీ ఇంటి విషయాలని మాకు చెప్తారా? ఎంత గురువు అయినా కొన్ని చెప్పరు, దాచిపెడతారు. అవును, అలాంటిది ఎవడు పడితే వాడికి మీరు ఎంత అండి, ఎంత పైతున్నారండి అంటే చెప్తారా? మీ వయసు ఎంత అంటేనే చెప్పరు ఇది అవరు మీరు. ఇంకెన్నో సీక్రెట్లు ఉంటాయని చెప్తారా? మరి ఎట్లా, మరి అబద్ధం ఇక నియమాలు పెట్టుకున్నారు కదా, తీసేయండి ముందు అది. అలాంటి ఉండొద్దు భావాలు, అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటే బాగుంటుంది, ప్రాక్టికల్గా ఆలోచించండి. అబద్ధాలు ఆడాలి తప్పదు, పిల్లల దగ్గర కొన్ని విషయాలు చెప్పకూడదు అవునా. సో కాబట్టి మీరు చేస్తున్నారు, చేయాల్సిన పరిస్థితి వస్తుందా లేదా? ఒక ఎగ్జాంపుల్, చక్రి ఐడియా ఉంది కదా, మ్యూజికల్ డైరెక్టర్. సో నేను వాడి ఇంటర్వ్యూ విన్నాను, విన్నాక ఎందుకు ఇంత అవుతున్నాడు మనిషి అంటే ఒక్కొక్కరు రీజన్ చెప్తారు, ఎవరికి తెలిసిన అవగాహన ప్రకారం వాళ్ళు చెప్తారు. కానీ వాడు సన్నగా గాలేకపోయాడు. సరే ఎందుకు, ఒకసారి ఒక ఇంటర్వ్యూ వింటుంటే ఆడు అన్నాడు, మీకు ఎందుకు ఏ విషయంలో ఎక్కువ బాధ కలుగుతుందని ఏదో అడిగాడు క్వశ్చన్. సమ్ క్వశ్చన్ అడితే చక్రి ఏమన్నాడు తెలుసా, నాకు నచ్చింది ఏంటంటే నేను మ్యూజిక్ డైరెక్షన్ చేసిన పాటల్లో నాకు నచ్చని పాటలు నేను చేయాల్సి వచ్చింది ప్రతి సినిమాలో ఒకటైనా. ఏంటది? ఐటమ్ సాంగ్స్. ఐటమ్ సాంగ్స్ అంటే లోపల ఎక్కడ తెలియని బాధ వస్తుందట. బట్ ప్రతి నిర్మాత డైరెక్టరు కంపల్సరీ ఐటమ్ సాంగ్ ఉండాలని ఫోర్స్ చేసేవాళ్ళట. ఇక చచ్చుకుంటూ చేయాల్సి వచ్చింది. మరి చేయడం చేసినంతసేపు వాడికి ఏ ఫీలింగ్ ఉంటుంది? తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందా, కరెక్ట్ చేసిన ఫీలింగ్ ఉంటుందా? తప్పు చేశాను. మరి దానివల్ల లోపల ఎలా ఉంటుంది, బాధ ఉంటుంది కదా. బాధ ఎక్కడో ప్లేస్లో వస్తూ దాన్ని ఏమో డిలీట్ చేస్తున్నారా మీరు? డిలీట్ చేస్తున్నారా? బాధ డిలీట్ చేయడం వచ్చా మీకు? అసలు రోజు ఎన్నో అనుభవాలు పొందుతున్నారు, అవన్నీ స్టోరీస్ వస్తున్నాయి మంచి చెడు. డిలీట్ చేయడం రాదే, చేయమో చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ కూడా బాడీలో స్టోర్ అయి ఉండడం వల్లనే మీకు రోగాలు. మీ రోగాల కారణం ఏంటో లేదు, మీరు అనుభవాలు ఏదైతే రోజు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే వింటున్నారో, ఏదైతే చూస్తున్నారో, వాటిని దివ్యంగా చూడలేకపోవడం వల్లనే రోగాలు వస్తున్నాయి. అవన్నీ స్టోరీ. క్యాన్సర్లు పెద్ద పెద్ద రోగాలకు నేను చెప్పే సొల్యూషన్ ఏంటో తెలిసి ఆశ్చర్యపోతారు. ఏడిపోతే ఏడవండి, నవ్వస్తే నవ్వండి, ఏది కూడా లోపల పెట్టుకోవద్దు. బయట కక్కేయండి. కక్కేయండి అంటే బయట తిట్టడం పోవడం కాదు, ఒంటరిగా కూర్చొని అరిచేయండి. ఏడిపోతే వేసేయండి, ఒక్కరిగా ఉండి లేదని నవ్వేయండి, అంతే. మొదటి రోగాలు మేమవుతున్నాయి. ప్లస్ ఈ 3 గుణాలు కలపండి, ఇది చేస్తే చాలు. అదే ఈ ఏడితే ఈ నొప్పుల రోగాలు ఎట్లా పోతే, క్యాన్సర్ ఎట్లా తగ్గుతాయంటే మొత్తం ఈ బాడీ అంతా పాడవడానికి కారణం బికాజ్ ఆ నెగిటివ్ ఎనర్జీ మీ లోపల స్టోర్ అయి ఉండడం వల్ల. అలాగే పాజిటివ్ కూడా స్టోర్ అయి ఉండదు. పాజిటివ్ నెగిటివ్ గా మారుతుందా లేదా? తిన్నాన్నం పాజిటివ్ తినేటప్పుడు, ఒక 2 అవర్స్ తర్వాత ఇక్కడికి వచ్చేసి నెగిటివ్ గా మారిపోయిందిగా, మారిందా లేదా? ఒకప్పుడు ఏదో ఒకటి పాజిటివ్, ఇప్పుడు నెగిటివ్ అయిందా లేదా? ఎన్నో అలా ఉన్నాయి. ఒకప్పుడు అది మంచి, ఆడవాళ్ళు బయటికి రాకూడదు, ఇప్పుడు బయటికి రాకుండా చెడయింది అవునా కదా. ఇలా ఫ్రీగా వచ్చి మాట్లాడడానికి ఇవన్నీ ఉండేదా వెనకట? సో కాబట్టి మంచి చెడు చెడే మంచిగా మారుతుంది. మన లోపల ఒక ఎనర్జీ వచ్చిందంటే అది బయటికి వెళ్ళవలసిందే, పుట్టింది గిట్టక మానదు. స్వచ్ఛమైన శక్తి పుట్టలే, రూపమే లేదు, కాబట్టి అది గిట్టుడు పుట్టుడు ఉండదు, దానికి చావులేదు పుట్టుకలేదు. బట్ వన్స్ ఒక రూపం దాల్చిందా, మీ దగ్గరికి రాగానే మీ లోపలికి రాగానే రూపాలు దాలుస్తాయి, మంచి చెడు రూపాలు తీసుకుంటాయి. మీకు లోపల ఉన్న ప్రతి వాడికి ఒక రేషియో ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్ న్యూట్రల్ రేషియో ఉంటుంది, మిశ్రమం. ఆ మిశ్రమం ప్రకారం సపోజ్ ఈ మేడం మిశ్రమం 80% మంచి, 5% చెడు, 15% న్యూట్రల్ అనుకుందాం. ఆ స్వచ్ఛమైన శక్తి ఇక్కడ రాగానే 80% మంచి ఇట్ స్టోర్ అవుతుంది, మంచి ప్లేస్ ఇది అనుకుందాం. 5% ఇట్ స్టోర్ అవుతుంది, 10% మధ్యలో ఉంటుంది. ఇక వాటి మధ్యలో మీరు ఏం చేస్తుంటారు, ఫైటింగ్ చేస్తుంటారు కదా, ఫైటింగ్ చేసుకుంటాయి అంతే. ఓకేనా? సో కాబట్టి నేనేం చెప్పాను, నేను మీకు చెప్పిన సాధన ఏంటంటే, ఏది తింటున్నా, ఏది పీలుస్తున్నా, ఏది చూస్తున్నా, ఆ టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తున్నప్పుడు సీరియల్ చూస్తున్నారు, దీని ద్వారా నాకు మంచి వద్దు, చెడు వద్దు, తటస్థం వద్దు, మూడు విడివిడిగా వద్దు, దాంట్లో దాగి ఉన్న స్వచ్ఛమైన శక్తి కావాలి అంటే సీక్రెట్గా ఉంటుంది ప్రతి దాంట్లో స్వచ్ఛమైన శక్తి ఇస్ ద బేస్. ఈ రూపం దీంట్లో సీక్రెట్గా ఉంది పరమాత్మ, ఉన్నాడా లేదా, మనకు కనబడతాడా, ఎవరికి కనబడడు. ఆ ఉంగరం ఉంది, దానికి సీక్రెట్గా ఉంది ఏంటి, బంగారం. మనం బంగారం చూడట్లే, కేవలం ఉంగరం వరకే చూస్తున్నాం. సో ఆ సీక్రెట్గా ఉన్న పరమాత్మను రిసీవ్ చేసుకోవాలి, డైరెక్ట్ తీసుకోవాలి. మీ లక్ష్యం ఏంటి, అంతటా దాగి ఉన్న పరమాత్మను చూడడం, చూడమే కాదు అదే మీరు అయిపోవాలి ఫైనల్గా, అవునా కదా. సో కాబట్టి 24 అవర్స్ దైవనామస్మరణ చేయమని చెప్పారు మన పెద్దవాళ్ళు, ఎలా చేస్తామండి, రామ 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 అని చేయలేం కదా. సో రామ బదులు పర్యాయపదంగా నేనేం చెప్తున్నా అంటే, స్వచ్ఛమైంది కోరుకోండి. స్వచ్ఛం అంటే రాముడు అంటేనే స్వచ్ఛమైన వాడు, ఆత్మారాముడు అంటే ఆత్మకు ప్రతిరూపంగా పెట్టేసి చెప్తుంటారు రామ రామ అనుకోమని చెప్పారు వెనకటి వాళ్ళు. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా ఆత్మ విద్యలో ఉన్నాం కాబట్టి ఇంకో పేరు తలుచుకోలేం. రాముడు అంటే మీకు రూపం గుర్తొస్తుంది, రూపం గుర్తుకు రావకూడదు. రాముడు దేవుడు అవడానికి కారణం ఆ శరీరంలో ఉన్న ఆత్మను ఆయన తెలుసుకున్నాడు కాబట్టి, పరమాత్మను తెలుసుకున్నాడు కాబట్టి. ఈ శరీరం ఉంది, ఈ శరీరం ఉంది, మనం తెలుసుకోలేదు, ఆయన తెలుసుకున్నాడు. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు రాముడు కృష్ణుడు అనకూడదు మనం, పరమాత్మ అంటే నిరాకారం తెలుసు కాబట్టి మీకు పరమాత్మ అనుకోవచ్చు, ఆత్మ అనుకోవచ్చు, లేదా స్వచ్ఛం అనుకోవచ్చు. సో ప్రతి దాని ద్వారా స్వచ్ఛమైంది కావాలి అని అనుకోండి. సో స్వచ్ఛమైంది కావాలనుకుంటే చెప్పాను కదా నిన్న, ఏ పార్ట్కి ఏది అవసరమో, సపోజ్ దీనికి ఏ విటమిన్ అవసరం అనుకోండి, దీనికి బి విటమిన్, దీనికి సి డి ఈఎఫ్ జెడ్ వరకు అవసరం అనుకోండి, బాడీలో అన్ని లేవు విటమిన్లు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ బాడీలో జెడ్ విటమిన్, ఏ టు జెడ్ విటమిన్ వరకు ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్కటి అవసరం. మీరు తినే ఫుడ్లో అన్ని ఉంటాయా, ఏ టు జెడ్ విటమిన్స్ ఉంటాయా, తెలుసా అసలు ఏ పార్ట్కి ఏది అవసరం మనకు. డాక్టర్లు చెప్తున్నారు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్స్ తినండి, తినడం మంచిది అంటున్నారు. తిన్నవాళ్ళు బాగున్నారా అండి, ఆరోగ్యంగా ఉన్నారా, చెప్తూ చేస్తున్నాం ఉంటున్నా. ఎంతో మంది అయితే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఫుడ్ కోసమే, మంచి ఫుడ్ తింటూ అయినా రోగాలు వస్తున్నాయి. ఎందుకంటే అన్నిటికంటే పెద్దది ఇది ఒకటి వచ్చింది కాబట్టి, అవునా కదా. ఎంత మంచి ఫుడ్ తిన్నా వర్కౌట్ కావట్లేదు అది, దరిద్రంగా ఏది పడితే తిన్నవాడే ఆరోగ్యంగా బాగున్నాడు, రోడ్డు మీద ఉన్నవాడు పిచ్చోడైతే మనం పడేసింది తింటున్నాడు వాడు, వాడే బాగున్నాడు ఆరోగ్యంగా, రోజు 10 కిలోమీటర్లు నడుతాడు, అవునా కదా. ఎటు పోతాడో ఎటు వస్తాడో తెలియదాడు. అంటే నేను అలా పని చేయమట్లేదు, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, డాక్టర్స్ కనుక్కోలేదు పూర్తిగా, వాళ్ళకి తెలియదు బాడీ గురించి అవగాహన లేదు, ఓన్లీ పరమాత్మకు తప్ప ఎవరికి తెలియదు, నాకు కూడా తెలియదు. కేవలం సరెండర్ అయిపోతాను నాకు ప్రాబ్లం రాగానే. అప్ప చెప్పింది నా శరీరాన్ని పరమాత్మకు అంకితం చేస్తా, నువ్వే డీల్ చేయి, నువ్వే ఈ ప్రాబ్లం డీల్ చేయి, నాకు తెలియదు డీలింగ్ అని అమాయకంగా ఉంటాను నేను. ప్రకృతికి ఇచ్చేస్తాను, నువ్వే హీల్ చేయి, ఎలాగైతే అడవుల్లో చెట్లను నువ్వు ఎలాగైతే పోషిస్తున్నావో రక్షిస్తున్నావో అలా నన్ను రక్షించు, మొత్తం నేను నీకు అంకితం ఇస్తున్నాను, నేను సరెండర్ అయిపోయిన సృష్టికి, నేను ఈలో ఐక్యం అవడానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను ఈలో కలిపేసుకో అని జస్ట్ సరెండర్ అయిపోతాను. ఏదన్నా ఆయన అనుభవిస్తాను నేను అంతే, నా అడ్డులు ఏమనుంటే తీసేస్తాను. సో ఏ టు జెడ్ విటమిన్స్ అవసరం అనుకోండి, మీరు తినే ఫుడ్ ద్వారా ఏ టు జెడ్ విటమిన్స్ ఉన్నాయని గ్యారంటీ ఇస్తారా? నిన్న చెప్పాను మీకు ఏంటి, సపోజ్ ఇక్కడ క్లీన్ చేయడానికి ఒక మామూలుగా సబ్బు లాంటిది అవసరము, అదే టాయిలెట్ అయితే యాసిడ్ లాంటిది అవసరం. అట్లాగే మన పార్టీలో, మన బాడీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క రకంగా ఉంది. సో అన్ని పార్ట్స్కి ఒకటే ఫుడ్ సరిపోదు, ఒకటే ఎనర్జీ సరిపోదు, ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క ఎనర్జీ అవసరం. సపోజ్ యాసిడ్ లాంటి ఎనర్జీ అక్కడ టాయిలెట్ ఏరియాలో అవసరమేమో, అట్లా అయితేనే అది బయటకు వస్తుందేమో, కొద్దిగా మంటలాగా కొరికినట్టుగా అయితే, కొన్ని కొన్ని కొరికినట్టు అయితే కానీ బయటికి రావద్దు, కొన్ని సింపుల్గా వస్తాయి. సో ఇవన్నీ ఏంటో మనకు తెలియదు, ఇంత డీటెయిల్స్ మీకు జ్ఞానం అవసరం లేదు. నిజంగా ఏ పార్ట్స్ ఏమంటారో ఇప్పటికీ నాకు తెలియదండి. ఎవరైనా నా దగ్గరకు వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉందంటే ఏంటి ఆ ప్రాబ్లం అడుగుతాను, నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. గుర్తుపెట్టుకుండా పెట్టుకోను, నేను గుర్తుపెట్టుకోవాలి అని కూడా ఉండదు నాకు, ఎందుకు నాకు అవసరమే లేదు, మిమ్మల్ని అడుగు అసలు ప్రాబ్లం ఏంటి, అది ఎందుకు వస్తుంది, మీరు డాక్టర్లు ఏం చెప్పారు, ఇది ఏ కారణాల వస్తుంది, నాకు ఇన్ఫర్మేషన్ చాలు, దాన్ని ఉపయోగించుకొని నా సాధన చెప్పేస్తాను నేను. సో ఏ పార్ట్ ఏమంటారో ఇన్ని పార్ట్స్ ఉన్నాయి కూడా నాకు తెలియదు, బట్ నేను చెప్పింది చేయండి ఏ రోగం తగ్గకుంటే నన్ను అడగండి. కానీ నేను చేయాలి, చెప్పింది చేయాలి, కొద్దిగా కష్టమే, నేను చెప్పింది చేస్తే ఏదైనా తగ్గుతుంది. 15 ఏళ్ల అనుభవం ఒక రోజు కూడా నా పర్సనల్ అయితే నేను చెప్తున్నాను, ఏది వస్తే తగ్గించుకుంటున్నాను. ఎంతో మంది నాకు తగ్గించుకున్న వాళ్ళు, ఓకేనా? ఫోటోలతో సహా ఉన్నాయి కొన్ని అయితే. సో ఇప్పుడు ఏ టు జెడ్ విటమిన్ అవసరం ఉన్నప్పుడు మీరు ఏ ఫుడ్ తిన్నా దాంట్లో అన్ని ఉండవు, ఉంటాయా? సో ఇట్స్ సింపుల్. బట్ డైలీ ఇప్పుడు ఈ శరీరం నడవాలంటే ప్రతి పాటకు కావాల్సింది ఇవాళ వద్దా? ఇవాళ వద్దా? ఏ పాటకి ఏదో అవసరమో సప్లై చేయాలా వద్దా? అప్పుడే కదా ఈ శరీరం పనిచేసేది. ఇప్పుడు వెహికల్ నడుస్తుంది, ఈ శరీరం ఇది నథింగ్ బట్ ఒక కారో ఒక బైకో అనుకోండి. ఆ బైక్ మొత్తము ఒక ఆయిల్ పోసి ఆయిల్ అంతా మొత్తం బైక్ అంతా ప్రతి జాయింట్లోకి వెళ్ళి, ఈ జాయింట్స్ ఉన్నాయి ఇలాంటి జాయింట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఆయిల్ వెళ్తుంది, గ్రీస్ ఉంటుంది, గ్రీస్ పెడతాడు, ఈ ఆయిల్ వెళ్ళి స్మూత్ రన్నింగ్ కోసం. ఒకవేళ ఆయిల్ తగ్గిపోతే గుర్ర గుర్ర అని సౌండ్ వస్తుంది మన డోర్లు, ప్రతి మీకు తెలుస్తుంది కదా, కర్ర అంటాయి. అదే ఆయిల్ ఉంటే స్మూత్గా ఒక నూనె రాయండి, ఈజీగా సౌండే రాదు. సో అట్లా ఎన్నో జంక్షన్స్ ఉన్నాయి మన లోపల. సో ఒక్కొక్క పాటకు ఒకటి అవసరం, ఒక్కొక్క జంక్షన్కి ఒకటి అవసరం. మరి మీరు ఏమిస్తున్నారు? బోర్డు ఇంత ఫుడ్ పెట్టేసి మేము ఏదో బాగున్నామంటే అది కాదు. అసలు ఇది ఎలా పనిచేస్తుందని ఇప్పటికీ డాక్టర్స్ వస్తున్నారు. ఒకసారి నీ నీటి మండు అంటాడు, ఇప్పుడు కాదు కొద్దిగా మట్టిలో వాడాడు ఒకడు అంటాడు. నేను వాట్సాప్లో పెట్టారు, వాడు పెట్టాడు నాకు ఒకటే రోజు నమస్తే తెలంగాణలో ఏం పెట్టారంట తెలుసా, రోజు 10 లీటర్ల 4 లీటర్ల నీళ్ళు తాగాలి, తాగకుండా రోగాలు వస్తాయని చెప్పాడట. అదే ఈనాడులో ఏం రాశాడు, అతి వాటర్ తాగిరా అది కూడా రోగాలు కారణమవుతుంది సార్. ఇంతకేం కరెక్ట్ అంటున్నారు కదా. సో మరి ఇప్పుడు ఏంటి, ఏది నమ్మాలి? ఒక్కొక్క డాక్టర్ ఒకటి చెప్తాడు. ఇప్పుడు షుగర్కు చపాతి, రాత్రి చపాతి తినమని చెప్పారు కదా, ఏదో వాళ్ళలాగా నమ్మారు కదా మీరు. ఇప్పుడు డాక్టర్స్ ఏం చెప్తున్నారో తెలుసా, అసలు గోధుమలు తింటే కంపల్సరీ షుగర్ పెరుగుతుందట, షుగర్ పెడితే కానీ వాడికి ఇన్కమ్ రాదు. మీరు రోగిస్టోల్గా ఉండాలని ఆ డాక్టర్స్కి ఉందని బిఎం హెగ్డే గారు తెలుసు అనుకుంటా, మన పిరమిడ్ సొసైటీలో కూడా ఆయన గురించి వచ్చింది. ఒక డాక్టర్ ఎండి అయ్యి ఉండి ఆయనే పద్మభూషణ్ అవార్డు వచ్చిన ఆయన చెప్తున్నాడు క్లియర్గా, నో వీళ్ళందరూ మోసాలు చేస్తున్నారు, చపాతి తినారు షుగర్ లెవెల్స్ ఎక్కువైపోతాయని క్లియర్గా అని చెప్పాడు. అట్లాగే పండ్లు తింటే షుగర్ వస్తుందని మీకు చెప్తున్నారు లేదా? నా వెబ్సైట్లోకి వెళ్ళండి, కింద ఉంటుంది. ఇలాంటివి ఏమైనా ఉంటే నేను దాంట్లో పెడుతున్నాను. అందుకే మీరు కూడా ఇలాంటి పెయిన్స్ ఇలాంటివి ఉంటే ఆ ఫొటోస్ నాకు పంపించండి, పంపిస్తే నేను ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాను. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా, ఒక మాస్టర్ ఆయన పేరు ఏదో ఉంది, ఆయన కూడా ఫేమస్, మీ పండ్లు తింటే షుగర్ పెడుతుందని చెప్తున్నారు అవునా? ఆయన ఏం చేశాడు, లైవ్లోనే ఒక మేడంకు పండ్లు తినిపించాడు. తినిపించగానే కదా వెంటనే దాని ఎఫెక్ట్, షుగర్ టెస్ట్ చేసుకుంటే అప్పుడే కదా మీకు తెలిసేది, 1 డేలోనో తెలుస్తుంది కదా. తర్వాత టెస్ట్ చేస్తే నార్మల్ ఉంది, ఫుల్ పండ్లు తినిపించాడు. చూడండి మీరు ఎన్ని పండ్లు అంటే అన్ని పిల్లలు పండ్లు తినండి, దొంగలు వీళ్ళందరూ పండ్లు తింటే షుగర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయని చెప్పి వీళ్ళు వద్దంటున్నారు, తినొద్దు అంటున్నారు. వీళ్ళని నష్టలే నమ్మకండి, అందరు దొంగలే అంగడు, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు, ఇంగ్లీష్ మెడిసిన్స్, వీళ్ళందరూ పెద్ద దొంగలే, పెద్ద మాఫియా ఇది, అమెరికా లెవెల్లో జరుగుతోంది, మనం బాగుపడాలని ఎవరికి లేదు అని క్లియర్గా వాళ్ళు దాంట్లో చెప్తున్నారు. ఇంకా కొందరైతే ఏం చెప్తున్నారంటే ఎయిర్పోర్ట్స్ లెవెల్, ఎయిర్పోర్ట్స్కి వచ్చేసి ఎయిర్పోర్ట్స్లో వైరస్ని ఇట్లా సప్లై చేసి వెళ్ళిపోతారట, సినిమాల్లో చూపించినట్టు, ధ్రువ సినిమాలలో వాళ్ళు చూపించారు కదా, నిజంగా జరుగుతున్నాయని చెప్తున్నారు. సో అవన్నీ మనకు తెలుసో తెలియదు పక్కన పెట్టండి, కానీ ఇక్కడైతే ఆయన బీపీ షుగర్ లెవెల్స్ క్లియర్గా చూపించాడు. ఆయన మీరు కావాలంటే నా దాంట్లోకి వెళ్ళిపోయి చూడండి నా వెబ్సైట్లో, ఆరోగ్య విషయం చూసారా, కింద పెట్టాను రైట్ సైడ్. సో ఇలా ఎన్నో ఉన్నాయి. సో నేను చెప్పదలుచుకున్నది ఈ వీళ్ళని నమ్మడం ఎందుకు, అసలు మన లోపల దేవుడు ఉన్నాడుగా, మ్యానుఫ్యాక్చరర్ లోపల ఉన్నాడు కదా, ఈ లోకల్ మెకానిక్ దగ్గర పోవడం ఎందుకు, మ్యానుఫ్యాక్చరే లోపల ఉన్నాడు, ఈ బాడీ తయారు చేసిన వాడే లోపల ఉన్నప్పుడు వాడి దగ్గర లేకుండా ఈ దరిద్రుల దగ్గరికి వెళ్ళడం ఎందుకు, నా దగ్గర కూడా రావాల్సిన అవసరం లేదు, బికాజ్ నాకే తెలియదు అసలు బాడీకి ఏదో అవసరం, ఇప్పటికీ నాకు తెలియదు. ఓన్లీ థింగ్ ఇది నేను సరెండర్ అయిపోతా అంతే. పరమాత్మ నువ్వు చూసుకో, ప్రకృతి నువ్వు చూసుకో, ప్రకృతి మీరు చూసుకోండి, నేను సరెండర్ అయిపోతున్నా అని నా అడ్డులు ఏమైనా ఉంటే నేను తీసేస్తాను అంతే. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరు ధ్యానం చేసి ఎనర్జీ వచ్చినప్పుడు ఏం చెప్తానంటే, ఏ పాటకి ఏదో అవసరం పరమాత్మ నువ్వు రా, నువ్వు వచ్చి స్వచ్ఛమైన శక్తి కావాలనుకుంటుంది, ఏది తిన్నా ఏది తాగినా ఏది చూసినా అంతే ఎనర్జీ వస్తుంది. చెప్పాను కదా నిన్న, కరెంటు ఫ్యాన్ గ్రామే గాలిగా మారుతుంది, అక్కడ లైట్గా మారుతుంది, ఎక్కడ ఏదో అవసరం ఆ రూపంగా మారుతుంది. ఎందుకు మారుతుంది కరెంటు, కరెంటు ఎలా డిఫరెంట్ ఫార్మ్స్లో ఎందుకు మారుతుంది, కరెంటు ఎందుకు మారుతుంది అక్కడ గాలిగా అక్కడ వెలుతురుగా, కరెంటు కంటూ ఆకారం లేదు, కరెంటుకు ఆకారం లేకపోవడం వల్ల ఇక్కడ గాలిగా మారుతుంది అక్కడ వెలుతురుగా మారుతుంది. తనకు ఆకారం ఉండి ఉంటే మారలేదు, ఇంపాసిబుల్. ఇప్పుడు నేను వచ్చాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, నాలుగు రకాలున్నారు, నలుగురు సాటిస్ఫై అయ్యారు నేను వెళ్తే, పిల్లడు సాటిస్ఫైడు, ఈమె సాటిస్ఫైడ్, ఆయన సాటిస్ఫై, ఎవరితో ఎలా ఉండాలి అలా ఉండాను. మరి ఎలా సాటిస్ఫైడు, బికాజ్ నాకంటూ ఒక ఫామ్ లేదు కాబట్టి. నేను నిరాకారం కాబట్టి ఆయనకు తగ్గడం మాట్లాడుతున్నాడు, వాళ్ళ బాబు తగ్గడం మాట్లాడుతున్నాడు, అలా అని కేవలం వాడినే సాటిస్ఫై చేయట్లేదు, వాళ్ళ వీళ్ళ మధ్యవర్తిలాగా. అలా అందరినీ నలుగురు నాలుగు రకాల మనుషులు నాలుగు యాంగిల్స్లో ఉన్నారు, అందరిని ఒకేసారి సాటిస్ఫై ఎట్లా చేయగలుగుతున్నాను అంటే, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫామ్. నాకు ఫామ్ లేదు కాబట్టి పొద్దున పిల్లలను అట్రాక్ట్ చేశాను, మధ్యాహ్నం జైల్లో ఉన్న వాళ్ళని, సాయంత్రం పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేశాను. ఎక్కడ ఏదో అవసరం ఆ రూపం దాలుస్తున్నా, ఎవరికి ఏది చెప్పాలో చెప్తున్నా. టెన్త్ క్లాస్ వాడు ఉంటాయి, టెన్త్ చెప్తున్నాను, ఇంటర్ ఉంటాయి, ఇంటర్ చెప్తున్నాను, డిగ్రీ ఉంటాయి, డిగ్రీ చెప్తున్నాను, ఎలా చెప్పగలుగుతున్నాను, బికాజ్ నాకంటూ ఫామ్ లేదు కాబట్టి. సేమ్ అదే విధంగా ఈ కరెంట్ ఎలాగైతే మేము ఎగ్జాంపుల్ తీసుకోండి, అదే విధంగా పరమాత్మ డజంట్ హ్యావ్ ఎనీ ఫామ్. ఆ ఫామ్ లేని వాడు ఎప్పుడైతే ఇక్కడికి వస్తాడో ఇక్కడ ఏ విటమిన్ గా మారిపోతాడు, ఇక్కడ ఏ విటమిన్ గా, ఇక్కడ బి విటమిన్ గా, ఇక్కడ సి విటమిన్, అట్లా జెడ్ విటమిన్ గా మారిపోయి బాడీలో ఏ పార్ట్కి ఏది అవసరమో ఆ రూపంగా తీసుకోవడం వల్ల అణువణువు అణువణువు పులికించేసి మొత్తం క్షీణత మారిపోతుంది, సూపర్ రిజల్ట్స్ వస్తాయి, ఏ సమస్యకైనా పరిష్కారం వస్తుంది. అర్థమైంది? సో పరమాత్మలో పవర్, ఆ పవర్ ఉంది. సో వాళ్ళు ఆ పరమాత్మకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే, ప్రతి దాని ద్వారా మీరు ప్యూర్ ఎనర్జీని కోరుకోండి కానీ రూపాన్ని కోరుకోకండి. ఇది మంచిది అన్నారా అవుట్ మీ పని, బాగా అలవాటు పడిపోయారు, ముఖ్యంగా మీరు పెద్దవాళ్ళు అయ్యే కాబట్టి చెప్తున్నాను, ఇది మంచిదని ఇచ్చదు ఇది చదవండి ఇది వేయండి, ఈ దరిద్రపు భావాలతో తినకండి. మీకు చల్లదనం అవసరం కావచ్చు, నేను నాకు తెలుసు ఎండాకాలం వేడికి చల్లదనం అవసరం కావచ్చు, బట్ ప్యూర్ ఎనర్జీకి చెప్పండి, మై డియర్ ప్యూర్ ఎనర్జీ, ఏ బాడీకి ఏది అవసరం, ఏ పాటికి ఏది అవసరం, ఇది ఇచ్చేయని చెప్పండి. అర్థమైందిలే నేను చెప్పేది, ఇది మంచిది అని అన్నారా అవుట్ మీ పని, నేను ప్యూర్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నా, ఇది వెళ్ళి ఏ భాగానికి ఏది అవసరమో అది ఇస్తుంది అందజేస్తుంది అనుకుంటే ఆ భావంలో ఉంటే చాలు. యద్భావం మనకి సూత్రం పర్ఫెక్ట్ గా ఉంది కదా ప్రతి దానికి. సో మీ భావాలన్నీ మార్చేయాలి ఇట్లా. ఇప్పుడు ఆమెకి ఏదో స్కిన్ ప్రాబ్లం ఉంది చెప్పింది కదా, ఆ స్కిన్ ప్రాబ్లంకి ఏది అవసరమో మీకు తెలుసా? ఆమె ఎన్నో మెడిసిన్ ఏదో వాడి ఉంటుందో వాడలేదేమో, సో వాడిన వాళ్ళకి ఎంతో మంది చూపిస్తాను అంతకంటే ఘోరం ఉన్నవాళ్ళు తగ్గలే, అలాంటిది ధ్యానంలోకి వచ్చి తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మీరు మీకు తెలియదు కాబట్టి నేను అజ్ఞానిని అని ఒప్పుకోండి, నేను ఇప్పటికీ నేను అజ్ఞానినే, బికాజ్ నాకు వచ్చే ప్రాబ్లం నాకంటే హయ్యర్గా ఉంటుంది, నాకంటే లోయగా ఉంటుంది, నాకు తెలిసింది నాకు ప్రాబ్లం కాదు. మొన్న చెప్పాను కదా మీకు, జలుబు మీకు వస్తుంది నాకు వస్తుంది, మీకు నేను చెప్పింది చేయండి రిజల్ట్ వస్తుంది, బట్ నాకు రాదు, బికాజ్ నేను ఏ స్టేజ్లో ఉన్నానో అంతకంటే ఒక మెట్టెక్ కాదు, హయ్యర్ మెట్. సో సొల్యూషన్ ఈజ్ జస్ట్ సరెండర్ అయిపోవడం. నాకు ఏ జ్ఞానం అవసరం లేదు, అమాయకంగా చిన్నపిల్లలాగా ఉంటాను, ఆమె నా బాధ తగ్గట్టుగా అనుభవిస్తుంటాను అంతే, ఓకేనా? ఏం చేస్తాను, నాకున్న నమ్మకాల అభిప్రాయాలన్నీ తీసేస్తాను అంతే. క్లియర్గా ఉందా లేదా? సో ప్యూర్ ఎనర్జీని యాజ్ ఇట్ ఈజ్గా రిసీవ్ చేసుకోండి, చేసుకొని ఏ పార్ట్కి ఏది అవసరమో ఆ రూపంగా దాల్చు. నేను ఏం అభిప్రాయం ఇవ్వను. టీవీ చూస్తున్నారు, టీవీ చూస్తూ ఆ సీరియల్ చూస్తున్నారు, చూస్తూ మంచి చెడు ఈ విశ్లేషణ చేయకండి, ఆ దాటి సీరియల్ ద్వారా ఏ పార్ట్కి ఏది అవసరమో రావాలనుకోండి. అప్పుడు విలన్ గాడు ఉన్నాడు, హీరో గాడు ఉన్నాడు, న్యూట్రల్ గాడు ఉన్నాడు, విలన్ సాటిస్ఫై, హీరో సాటిస్ఫై, న్యూట్రల్ సాటిస్ఫై, లేకుంటే మంచోడు సాటిస్ఫై, చెడ్డోడు కోపం వస్తుంది, ఇట్లా నీ ఇమ్మ చెడ్డు తిడతావా అని. అంటే మీరు ఓపెన్గా ఉన్నట్టు కదా అయిపోయి, అంటే మాకు నాకు ఆ విలే ఆ సినిమా చూస్తే నాకు ఆనందం రావాలని చూడట్లేదు సినిమా. మీరేం చూస్తున్నారు, ఏ పార్ట్కి ఏది అవసరమో అది రావాలనే భావనలో చూస్తున్నారు కాబట్టి మీరు ఎలా ఉంటారు ఇప్పుడు, ఒక అభిప్రాయంతో ఉంటారా ప్యూర్గా ఉంటారా? ప్యూర్గా ఉంటారు. సంకల్పం అలా పెట్టాలి, నేను ప్యూర్గా ఉండాలి, ఏ పాటకి ఏది అవసరం అది అందాలి అనుకోవాలి. ఎక్కడికి వెళ్తున్నా, ఏది చూస్తున్నా, ఏది చేస్తున్నా, అది ఏది అవసరమో మీకు తెలియదు, అంతే అది వచ్చేస్తుంది. మీ ప్రోగ్రామింగ్ ఉండొద్దు, మీ ప్రోగ్రామింగ్ నేను చెప్పిన ప్రోగ్రామింగ్ ఉండాలి. మీ ప్రోగ్రామ్ ఏంది, అంత మంచి రావాలి, మంచి రావాలి, మంచి రావాలి, మంచి రావాలనుకుంటారు, కానీ చెడ్డోళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళని చూడంగా కథం ఇక ఏదో కొలంలో నీ ఒక రాయి వేసినట్టు మొత్తం అలజడే. అలజడే ఉందా లేదా? స్వచ్ఛత ఎక్కడ ఉంది? స్వచ్ఛత అంటే ఏంటి, కింద నీళ్లు ఉంటాయే సముద్రంలో, అవి కదలని కూడా కదలవు, అలా ఉండాలి. మీరు ఉండాలి అంటే ఒక చెడ్డమని చూడంగానే పొంగుతారు, పొంగుతారు, కుంగుతారు లేదా? మంచివని చూడంగా పొంగుతారు లేదా? ఎక్కడ ఉంది అక్కడ? అంత అలజడే ఎక్కడ, ప్యూర్ ఎక్కడ ఉంది? సో నేను చెప్పింది రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే యూఆర్ చూసింగ్ ప్యూర్. ప్యూర్ అంటే అమాయకంగా చిన్నపిల్లల స్థితి, ఆ చిన్నపిల్లల స్థితి మీ లోపల డెవలప్ అయితే మంచి చెడు ఉంటుందా వాడికి, ఉంటుందా అని పిల్లవాడికి? మీకు అర్థమయ్యే భాషలో పరమాత్మను మనం వర్ణించలేము, కానీ మీకు తెలిసిన భాష చిన్నపిల్లల స్థితి, దగ్గరలో ఉంటారు, చాలా దగ్గరలో ఉంటారు పరమాత్మకు, అందుకే ఎప్పుడు బ్లిస్ఫుల్గా ఉంటారు వాళ్ళు. సో ఆ పిల్లల ఫీలింగ్లో మీరు ఉండాలి, పిల్లల ఫీలింగ్లో ఉన్నవాడికి వాడికి మంచి చెడు తెలియదు, మళ్ళీ ఆ స్థితికి చేరాలి మీరు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, అన్లెస్ యూ బికమ్ చైల్డ్ యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నాడు. స్వచ్ఛంగా ఉంటే తప్ప దేవుడు రాజ్యంలోకి ప్రవేశించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మరి స్వచ్ఛత కోరుకుంటున్నారా అంటే కోరుకోవట్లేదు, మంచి చెడు, మంచి చెడు, ఈ దరిద్రమే అంటే నేను మంచి ఇప్పుడు క్లాస్కి వచ్చా, అందరూ నా క్లాస్ యూనిట్ ఫ్లాట్ కావాలి, నేను అన్ని మంచి పదాలే వాడాలి, ఇవన్నీ దరిద్రపు కోరికలు. ఇవ్వండి, సరైన కోరిక కాదు అది. స్వచ్ఛత ఏమో, ఎంతమంది వస్తారా ఏమొస్తారా ఎలా వింటారో మాకు తెలియదు, ఓపెన్. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు ప్రతి దాని ద్వారా, ఓన్లీ ఫుడ్ ఐటమే కాదు, అనారోగ్యానికి కారణం కేవలం ఫుడ్డే కాదు, మీరు చూసే టీవీ సీరియల్, మీ పిల్లల్ని చూడడం, ఎలా చూస్తున్నారు మీ భర్తతో మీ పిల్లలతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీటి ప్రభావం వలన కూడా మీకు రోగాలు వస్తాయి. వస్తాయి లేవా? మీ పిల్లడు మీ మాట వినగానే మొత్తం ముఖం మారిపోతుందా లేదా? ఈ దరిద్ర ముఖం, ఈ ఆనంద ముఖం అక్కడ ఉండదు ఇంటికి వెళ్ళాం కానీ. సీరియస్ చూసా నేను, ఇంటికి వెళ్ళంగానే మారిపోతుంది. ఆడినాడు ఈయన, చూడండి వీడు నా మాట వినట్లేదు అంటారు. అయితే ఇక్కడేమో సరదాగా ఉంటారు. అందుకే ఆత్మబంధువులు ఇక్కడే తత్తుంటారు, ఇంటికి వెళ్ళాలంటే భయపడుతుంటారు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఆఫీస్ అయిపోయి కూడా రాత్రి 10 వరకు ఇంట్లో ఉంటాడట, ఎందుకంటే అమ్మ ఇంట్లో నరకం రా బాబు, ఇక్కడే ఉంటే బెటర్ అన్నాడు. ఆఫీస్లోనే ఉంటున్నాడట, 15 ఇంటికి వెళ్ళట్లే. అలాంటి స్థితి నుంచి ఒక ఆనంద నిలయం కావాలి మీ ఇల్లు అంటున్నాను. ఉంటాయి కష్టసుఖాలు, నేను ఉండవని చెప్పట్లే, కానీ రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే నేను చూస్తున్నాను చాలా మంది ఇండ్లలో, చేసిన వాళ్ళ ఇండ్లలో ఎంత సరదాగా ఉంటారు. సో కాదు కొట్టుకుంటారు తిట్టుకుంటారు, మళ్ళీ గొడవ ఉండవని చెప్పట్లే, గొడవ పడతారు మళ్ళా నీది కరెక్ట్ నాది కరెక్ట్ నేను చెప్తాను, నీ సాధన రివార్డ్ రేపటిలో వస్తుంది. సాధన చేస్తారు సూపర్ గా, ఒకరినొకరు గౌరవించుకుంటారు మళ్ళా. అర్థమైంది లేదు? సో అది అది ప్రాక్టీస్ చేయాలి మీరు. ఇంట్లోనే ఉండాలి, ఇంట్లో గెలిచి ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి, ఇది అసలు బంధమే కాదు. ఇక్కడ మన అందరం కలిసి ఉందామండి ఒక నెల రోజులు, గొడవలు స్టార్ట్ కాకుండా నన్ను అడగండి. వస్తాయా లేవా? ఏదో టెంపరీ 2-3 గంటలు కాబట్టి నవ్వుతున్నారు దొంగ నవ్వులు, కానీ ఇది రియల్ నవ్వులు కాదు. బిగ్ బాస్ అడవడవడ 3 నెలలు కాగానే గొడవలు స్టార్ట్ అయిపోయినాయి, అవును కదా? సో కాబట్టి ఇది కాదు. సో మీకు అర్థం కావాలి, ఓకేనా? సో ప్రతి దాని ద్వారా 24 hours దైవనామ స్మరణ అంటే ఏంటి? 24 hours ద్వారా ఏ పని చేస్తున్నా, ఏమైనా పడుకుంటున్నా, నాకు ఏది అవసరమో, నా చిన్న లోపల అన్ని భాగాలు సాటిస్ఫైడ్ అవడానికి ఏది అవసరమో రావాలి అని అనుకుంటూ ఉండండి. చూడండి అప్పుడు ఎట్లా సీన్ మారిపోతుందో. సో ప్లస్ మెయిన్గా ఈ రోగాలు మీకు కంటిన్యూస్గా ఉండడానికి కారణం ఏంటంటే మీ దరిద్ర ప్రోగ్రామింగ్, మీ ప్రోగ్రామింగే మీ జీవితాన్ని నడిపిస్తున్నాయి. అంటే ఏంటి? మీ వాస్తవానికి మీరే సృష్టికర్తలు. పత్రిసారి చెప్పాడుగా, చెప్పగానే గుడిగా అనేసారు, అసలు దాని గురించి ఆలోచిస్తున్నారా? అంటే ఏంటి? సపోజ్ మీకు ఒక ప్రాబ్లం ఉంది, మీరే దాన్ని పెంచి పోషిస్తున్నారు అంటున్నాను. సపోజ్ నడవలేకపోతున్నారు ఏదో అన్నారు, మీరే నడవలేను అని మీరే నిర్ణయం తీసుకున్నారు. మీ భావాలు అలా ఉన్నాయి, చెక్ చేసుకోవాలి. ఆ భావాలన్నీ తీసేసి స్వచ్ఛమైన భావాలు పెట్టుకోవాలి. ఏం చేయాలి? భావాలు తీసేయాలి, యద్భావం తద్భవతి కదా. సో మీ భావాల వల్లనే మీకు రోగాలు వస్తున్నాయి, అది రిలీజ్ చేయాలి. మీకున్న భావాన్ని తీసేసి కొత్త భావాన్ని పెట్టుకోవాలి. ఆ భావాన్ని ఎలా పెట్టుకోవాలి? నాకు ఆరోగ్యం కావాలి. కాదు, ఆరోగ్యం కావాలని పెట్టారంటే కోపం వచ్చేస్తుంది అనారోగ్యానికి. ఇదేది నన్ను వద్దుంటుందా ఆరోగ్యం కావాలంటే? నీ సంగతి చెప్తా ఎట్లా వస్తుందో చూస్తా ఆరోగ్యం ఉంటుంది అది. సో స్వచ్ఛమైన అంటే అన్ని ఓకే అంటాయి. ఎందుకు? స్వచ్ఛమైన దాంట్లో ఆరోగ్యం అనారోగ్యం న్యూట్రల్ మూడు కలిసినాయి కదా, 33% సమదర్శనం ఉన్నాయి కదా, కాబట్టి అవి ఓకే అంటాయి. దైవం దగ్గర చేరుతా అంటే అన్ని ఓకే అంటాయి. కానీ నాకు మంచి కావాలన్నారా, కోపం వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? ఉదాహరణకు నాకు ఆస్తమా ఉండేది, నేను ఆస్తమా ఉన్నప్పుడు నేనేం చేశాను, నాకు ఆస్తమా వచ్చినప్పుడు ఆ బుక్ చదివాను, చెప్పాను కదా నిన్న మీకు, ఓ బుక్ చదివాను సేద్ బుక్, దాంట్లో ఏం చెప్పారు? యద్భావం తద్భవతి అని చెప్పారు. సో చెప్పడంతో నేను ఆలోచించాను, యద్భావం తద్భవతి అంటున్నాడు కదా, ఓకే నిజంగా ఇది కరెక్టా అని నేనేం చేశాను, మరి నేనే సృష్టి చేసుకుంటున్నాను ఈ అస్మాను, అస్మా ఎందుకు వస్తుంది అని అనుకుంటే ఇవన్నీ తెలుసాయి. ఏది వర్షంలో తడిస్తే, నిమ్మకాయ తింటే, ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ వచ్చాయి. ఇది చెప్పింటా కదా ఆల్రెడీ నేను చెప్పాను. సో ఇప్పుడు ఏం చేశానంటే ఆ భావాలన్నీ తీసేసి కొత్త భావాలు పెట్టుకున్నాను. ఏంటది? నిమ్మకాయ ద్వారా నాకు స్వచ్ఛమైన శక్తి వస్తుంది అని కొత్త భావాలు పెట్టుకున్నాను. నాకు మంచి వద్దు చెడు వద్దు, నీలో ఉన్న దైవం నాకు కావాలి ఇంకో భాషలో. అర్థమైంది? అంటే నిమ్మకాయ తింటే మనకేం వస్తుంది? స్వచ్ఛమైన ఫీలింగ్ వస్తుంది. ఆరోగ్యం కాదు, అనారోగ్యం ఫీలింగ్ కాదు, స్వచ్ఛమైంది వస్తుంది. ఆ స్వచ్ఛమైంది వచ్చిందంటే ఏ శరీరానికి ఏ పార్ట్కి ఏది అవసరమో అది ఇచ్చేస్తుంది. ఇంకా గోల్ ఏంటి? అవునా కదా? ఇట్లా అన్నిటికీ పెట్టుకున్నాను. ప్లస్ ఇంకోటి చెప్పాను, ఏదో నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఆస్మా ఉంది. అప్పుడు చెప్పాను ఈ విషయం, చెప్పానా ఇక్కడ? అక్కడ చెప్పాను, ఇక్కడ చెప్పానా? ఇక్కడ చెప్పలేదు కదా. అదే మనం అక్కడ చెప్పాను. అక్కడ ఏంటంటే నాకు డెంటల్ ప్రాబ్లం ఉంది, ఆస్మా ఉంది. డెంటిస్ట్ దగ్గర పొద్దున డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళా, ఆడేమన్నాడు తెలుసా? అరే నిమ్మకాయ తినడు పళ్ళకి మంచిది అన్నాడు. మధ్యాహ్నం ఆస్మా డాక్టర్కి వెళ్ళి ఆయన ఏం చెప్పాడు? నువ్వు ఏదైనా తినగానే నిమ్మకాయ మాత్రం తినకన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నిమ్మకాయ తినాలి వద్దా సార్? ఏం చేయమంటారు? నిమ్మకాయ తినమంటారా వద్దంటారా? పండ్లు జూన్ చేసుకోవాలా కండ్లా అసా పండ్లా లంగ్సా ఏది ఇంపార్టెంట్ చెప్పండి మీరు. నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా ఏది ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంట్. మరి ఎట్లా ఏం చేయమంటారు మేడం? ఏం మార్చుకోవాలి? ఆ తర్వాత ముందు ఆలోచనలు ఇప్పుడు వచ్చాయి, బుద్ధి మనకు పెరిగింది కాబట్టి. ఏం చేయమంటారు? ఇప్పుడు ఇలానే చూడండి మీరు, ప్రతి ఏదైనా ఒక ఐటెం తీసుకోండి, మీ శరీరంలో ఒక భాగానికి మంచి చేస్తుంది, ఒక వాడికి చెడు చేస్తుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఆహా కళ్ళు గుడ్డు అయిపోయినా పర్లేదా? ఆ పండ్లను ఊడిపోయినా పర్లేదా? ఆహా అబ్బా, ఎందుకంటే ఆ బతుకు బతికి ఆ ఉప్పు లేక కారం లేకుండా తిని ఫుడ్లు లేకుండా తినకుండా ఎందుకు ఆ బతికి చెప్పండి. సరే రేపు పండ్లు రేపు ఈ పండ్లకు వచ్చాయి కంటికి దీనికి ఇంకో దాంట్లో ఇంకుంటే అప్పుడేం చేస్తారు? మీరు చూడండి, కావాలంటే మీరు కావాలంటే అనాలిసిస్ చేసి చూసుకోండి. ఈ ప్రతి ఐటము శరీరంలో ఒక భాగానికి మంచిది, ఒక భాగానికి చెడ్డది అవుతుంది. మీరు అడగండి కావాలంటే చెప్తారు. మా నాన్నగారికి కిడ్నీలు పెయిన్ చెప్తాను అనుభవము, లివర్ జాండీస్ నిమోనియా అన్నారు. ఇక్కడ అపోలో హాస్పిటల్ వేస్తాం. వేశాక పొద్దున కిడ్నీలు డాక్టర్ వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? మజ్జిగ మంచిది కిడ్నీలకు, మజ్జిగ తాగండి అన్నాడు. మధ్యాహ్నం కూడా డాక్టర్ వచ్చాడు. వచ్చేసి ఆయన నిమోనియా ఉంది కదా, ఏదైనా తాగు, మజ్జిగ మాత్రం తాగు అన్నాడు. అనగా నేను ఇదేం సార్, ఆయన మజ్జిగ తాగమంటాడు, మీరు వద్దంటారు, ఇంతకు ఏం చేయాలన్న? అంటే ఇప్పుడే వస్తాను అటే పోయాడు, మళ్ళీ రాను కూడా రాలేదు. అంటే మీ భావాలు ఎలా ఉన్నాయి చూడండి, కాంట్రావర్సీ భావాలు ఉన్నాయి ఇవన్నీ. అంటే కంటికి తెలిసిన వాడికి ముక్కు తెలియదు, ముక్కు గురించి తెలిసిన వాడికి చెవుల గురించి తెలియదు. మనకి అన్ని పార్ట్స్ కలిసికట్టుగా పనిచేస్తే తప్ప మనం ఈ శరీరం పనిచేయదా? మరి ఇలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎట్లా చెప్పండి మీరు? ఈ డాక్టర్కి దీని గురించి తెలియదు, వీడు ఇదే చెప్తాడు, ఇది పనిచేస్తుంది మరి నాశనం అయిపోతుంది. మరి ఇంతకేది కావాలి? మరి అన్ని కావాలంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి? అన్ని తెలిసిన వాడి దగ్గరికి వెళ్ళాలి. అన్నింటిని ఒకేసారి రిపేర్ చేయగలిగే వాడి దగ్గరికి వెళ్ళాలి. అన్నింటిని బ్యాలెన్స్ చేయగలిగే వాడి దగ్గరికి వెళ్ళాలి. ఎవడాడు? మరి ఎక్కడికి వెళ్తున్నారు మరి మీరు? వాడికి తగ్గుతుండు, మీకు ట్రీట్మెంట్ చేస్తాడు. అవునా? మరి ఎట్లా వెళ్తారు? నేనేం తక్కువ చేయట్లేదు డాక్టర్లు, నేను విమర్శించట్లేదు. ఎందుకంటే వాళ్ళు తెలియదు పాపం, వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ దగ్గర తగ్గితే వాళ్ళకి కూడా సంతోషం కదా. డబ్బులు వస్తాయి, అన్ని వస్తాయి, పేరు ప్రతిష్ట అన్ని వస్తాయి. బట్ అది సాధ్యం కావట్లేదు, అది మందుల ద్వారా సాధ్యం కాదు అది. ఓకేనా? సో కాబట్టి అప్పుడు మరి నేను ఆలోచించాను, ఇదేంద్ర బాబు ఇట్లా ఉంది, ఇదో ఒక పాటకు మంచిది ఒక పాట, ఇప్పుడు ఏం చేయాలి అంటే అప్పుడు నాకు అరే నీ లక్ష్యం ఏంది అని నాకు లోపలి వచ్చింది. ఇప్పుడు ఆలోచించాను, ఇప్పుడు నాకు అస్థమా ఉంది, తిని తగ్గించుకోవాలా తినకుండా తగ్గించుకోవాలా? నిమ్మకాయ తినకుండా తగ్గించుకోవచ్చు, కావచ్చు. తగ్గించుకుంటే కిక్ ఉంటుందా అండి? ఉంటుందా లైఫ్లో? అంటే నిమ్మకాయకి దూరం కావాలి కదా, పులుపు పదార్థాలు దూరం కావాలి కదా, వాతావరణానికి దూరం కావాలి కదా. ఎసారు ఇట్లా ఎన్నో రోగాలు వస్తుంటాయి. ఈ రోగం వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క దానికి దూరం అయితే అల్టిమేట్గా మనకి ఏం మిగిలేదు తినడానికి. అవునా? అయినా మీ టార్గెట్ ఏంటంటే ఇక్కడికి వచ్చారు, పిరమిడ్ సొసైటీకి వచ్చారు, మీ టార్గెట్ ఏంటి? న్యూ ఎనర్జీకి వచ్చారు, పిరమిడ్ సొసైటీకి వచ్చారు, ఏదైనా కానివ్వండి, మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం టార్గెట్ అహం బ్రహ్మాస్మి, నేనే దేవుణ్ణి అని తెలుసుకోవడం. ఓకేనా? టార్గెట్ నేనే దేవుని. దేవుడుగా ఉప్పు ఉప్పు భయపడతాడా? భయపడతాడా? ఉప్పు తిండాను నిమ్మకాయ భయపడతాడా? లక్ష్యమో నేనే దేవుని కావాలి, ఏంటంటే ఉప్పు తిండానికి భయపడతాడు డిడ్డి అని. మన భయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ చేసుకొని పరమాత్మ దగ్గర చేరాలి. నాకు కూడా భయాలు ఉన్నాయి, ఇంకా పుల్లంటే భయం, పావంటే భయం ఉన్నాయని కాదనట్లే. ఒక్కొక్కటి దాటుకుంటూ వెళ్ళాలి కదా. ఈ ఉప్పుకు భయపడితే మన దేవుళ్ళు ఎట్లా అవుతామండి? చెప్పండి నా ఉది కరెక్టా తప్ప? నేను చెప్పేది నేను ఇట్లా బతుకని సస్తా ఏం చేశాను, అన్ని తిని తగ్గించుకోవాలి, అది టాలెంట్ అనుకున్నాను. అన్ని తిని తగ్గించుకుంటే కిక్ ఉంటుందా లేదా అండి? ఆలోచించండి ఒకసారి, బాగుంటుందా లేదా? రైట్, ఏమవుతుంది కానీ మరి దానికి ఏం చేయాలంటే అప్పుడు లోపల నుంచి మెసేజ్, అరే నీ లక్ష్యము భూమి ఇక్కడికి వచ్చిన లక్ష్యం నువ్వు పరమాత్మ స్థితి చేరడము, అంటే నిరాకార స్థితికి స్వచ్ఛమైన స్థితికి చేరడం, కాబట్టి ప్రతి దాని ద్వారా నాకు స్వచ్ఛమైనది కావాలనుకో అని లోపల నుంచి మెసేజ్ వచ్చింది. అబ్బాయి ఇది బాగుందిరా బాబు అని నేనేం చేశాను, నిమ్మకాయ తిన్నాను, పులిహోర చేసుకొని ఏదో చేసుకొని తిన్నాను. ఇంట్లో ఒక్కడనే, ఈ మమ్మీ డాడీ ఉంటే తింటారు, రైట్ తినకురా ఆ రోగం వస్తుందని తిన్నాను. అలా ట్రై చేశాను, ఫస్ట్ టైం నాకు నిమ్మకాయ తింటే ఆస్తమా వచ్చింది, అయినా ట్రై చేశాను, చెప్పాడు ఆ బుక్లో క్లియర్గా. ఎందుకంటే ఆల్రెడీ పాతుకుపోయిన నమ్మకాలు, కొద్దిగా టైం పడుతుంది అప్డేట్ అవ్వడానికి అని. సో అట్లా నేను తినేశాను. 4 రోజులు 5 రోజులు మొత్తం అసలు నిమ్మకాయ ఎప్పటి నుంచి ఇప్పటికి ఇప్పటి వరకు అంటే 15 ఏళ్ళే నిమ్మకాయ తింటే ఆస్తమా రాలేదు. 5th టైం ఎప్పుడైతే ఈ రిజల్ట్ వచ్చిందో ఇంకా కోతి కొబ్బరికాయ దొరికినట్టు దొరికింది నాకు. అమ్మాయ్య యద్భావం చద్భావతే ఇదంతా నా భావనేనా ఇక ఆడుకుంటా జీవితం తోటి ఏదో దారి దొరికిందిరా బాబాయ్ అని ఇంకా దివ్యంగా మూడే పనులు చేశాను నేను. రోజు ధ్యానం చేయడం, రెండోది ప్రేమించడం, అంటే అన్నింటినీ ఇష్టంగా అనుభవించడం ఏదొస్తే అది, మూడోది భావాలు మార్చడం. ప్రతిదానికి భావాలు మార్చేసి అన్ని స్వచ్ఛమైన దగ్గర తీసుకెళ్తారు. అన్ని స్వచ్ఛమైన శక్తి కారణమైతే అనుకోవడం ఇంకా అంతే, అదే పని చేస్తూ వచ్చాను. అన్ని ఫుడ్స్ తింటాను, నాకు పైల్స్ ప్రాబ్లం వచ్చింది. పైల్స్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంట్లో ఇలా పడుకొని, నాకు సపరేట్ మా ఇంట్లో వరంగల్లో సపరేట్ రూమ్ ఉంటే అలా పడుకొని ఇలానే ఉన్నాను ఒక 20 డేస్. ఇంత గడ్డ చూపిస్తాను ఆశ్చర్యపోతాను. డాక్టర్ ఓ డాక్టర్ వచ్చాడు, వచ్చి డాక్టర్ వచ్చి ఏమన్నా చూసి, సార్ ఈ డేంజర్ సార్, కిడ్నీ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది, ఇంకేదో ఏదో అయిపోతాయి అన్నాడు. ఆహా అన్నాను, పాడేళ్ళిపోయాడు. ఇంకోటి వచ్చాడు మా శిష్యుడు ఒకడు, వచ్చేసాడు, ఇదేం సార్ ఇట్లా ఉన్నది, ఇంత ఎలా ఉన్నది ఏంటి అన్నాడు. ఆయనగానే కథ పద వచ్చావు కదా అని భోజనం, మా అమ్మ భోజనం రెడీ చేసింది, వచ్చిన వాళ్ళందరికీ పాపం భోజనం పెట్టింది. భోజనం చేస్తుంటే పచ్చడి వేసుకొని దంచి పడేస్తున్నాయి అమ్మ. నా పచ్చడి తిన్నారా చూసారంటే మీరు ఆశ్చర్యపోతారు. ఎర్రగా లైట్ కలుపుకోను, ఉప్పేషెడ్ కలుపుకున్నట్టు మంచిగా పచ్చడి, ఇప్పటికే ఎప్పుడైనా అంతే మంచిగా ఒత్తుగా కలుపుకొని తింటుంటే ఏం సార్ పైల్స్ తిన్నారా ఇంక ఎక్కువైపోతుంది ఏందంటే చూడవే బాబా అన్నాను. వారం రోజులతో డాక్టర్ వీడిద్దరు ఫోన్ చేశారు తగ్గిపోయిందని చెప్పాను. ఆశ్చర్యపోయాడు. అంతే 10 రోజులు ఆ మంట, ఆ మంట వల్లనే గడ్డ గడ్డ కరగాలంటే ఏం చేయాలి? గడ్డ కరగాలంటే ఏం పుట్టాలి? నెయ్యి కరగాలంటే ఏం చేయాలి? వేడి చేయాలి. అంటే వేడి చేసేస్తున్నాను ఇంకా పెంచిదని, మంట మంటకు కావాల్సిన అన్ని తిని మరి ఆ గడ్డ కరగాలి. అంతే ఏదో రకంగా నువ్వు చేసి అయినా నేను మంట నువ్వు దీనికి ఉపయోగపడి నేను చెప్పట్లేదు. ప్యూర్ ఎనర్జీ రావాలి, అక్కడ ఏదో అవసరమో జరగాలంటే అనుకున్నాను. మంచిగా తిన్నా ఇట్లనే హాయిగా పడుకున్నాను, అట్లే ఉన్నాను, అట్లా సైడ్కి పడుకుని తిన్నాను నేను. ఆ దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాను సిచ్యువేషన్. నాకు తగ్గాలంటే నేను తగ్గించుకోవాలి. మా అమ్మ అరే తినకుండా ఉండొచ్చు కదా అంటే, నేను అమ్మ నేను తినకుండా ఉంటే ఆ గ్యారంటీ ఇస్తావా మళ్ళీ పైసలు రాకుండా అని. డాక్టర్లు ఇస్తారా మళ్ళీ రావచ్చట, చాలా మందికి రిపీట్ అయిపోయినాయట. నీ జీవితాంతం తినకుండా తావాలి నాకెందుకు, నాకు అవసరం మళ్ళీ మళ్ళీ వచ్చిన పర్లేదు నేను అనుభవిస్తాను, నా ఫుడ్ది నేను ఎంజాయ్ చేస్తుంటాను రాని నో ప్రాబ్లం. ఏంటా తగ్గించుకునే ఉపాయం ఉంది కదా, ఓ 20 రోజులు పడుకుంటా సంవత్సరం అంతా హాయిగా తినొచ్చు కదా, ఒకవేళ మళ్ళీ రిపీట్ అయినా ప్రాబ్లం ఏమి అవునా కదా. ఏదో రోగం వస్తుందని చెప్పి తినకుండా తాగకుండా 1000 ఏళ్ళు బతికా, ఎందుకు బతికామంటే 1000 ఏళ్ళు బతికా ఏం చేస్తారంటే ఉప్పు తినలేదు అన్నది అనుకో, పైకి వెళ్ళాక ఓ మళ్ళీ ఒక జన్మ ఎత్తుకో అంటారు బాబు. అన్నీ ఎంజాయ్ చేసి భూమి మీదకి పంపిస్తే, ఎంజాయ్ చేసి భూమి మీదకి రాని పంపిస్తే ఉప్పు తినడం కూడా కార్యం జరిగి వచ్చావా పో అంటాడు మళ్ళా పైకి వెళ్తాయి. అర్థమైంది లేదా? సో అట్లా దీన్ని జాండీస్, 40 రోజులు జాండీస్ వచ్చింది. అన్ని దీన్ని సంక్రాంతి టైం ఇక బ్రాహ్మణ భోజన ప్రియ అంటారుగా. ఇక మా అమ్మ ఇక పిండి వంటలు అన్ని వేసేస్తుండే, తిరుడే తినడు తిరుడే తినడు. ఇక అప్పుడు 3 ఇయర్స్ అయిపోయింది, ఫుల్ జోష్ ఆనందం. అటు అనారోగ్యం ఉంది, ఇటు ఆనందం ఉంది, రెండు ఒకేసారి. ఇదేంద్ర బాబు ఇదేం స్థితి అనుకున్నాను. చెంగు చెంగు ఎవరు చూడడానికి స్కెల్టన్ లాగా కళ్ళు అన్ని పచ్చగా, అయినా అట్లనే అందరికి చూపించాను. ఆ టైంలోనే ముగ్గురు చచ్చిపోయారు ఈ జాండీస్ తోటి. మా క్లయింట్ డాక్టర్ ఉండే, ఆయన దగ్గరికి వెళ్ళాను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం. వెళ్తే సార్ అది చూసి భయపడి, సార్ ఈ డేంజరు, మీరు కనీసం ఈ టెస్టులన్నా చేసుకోండి అని. సరే సార్ అన్న, టెస్టులు లభిస్తులు లేవు, ఫుల్ తినుడే తినుడు తినుడే తినుడు, లోపల జోష్ ఉంది. ఏ నేనెందుకు ఆగుతాను? సో తిన్నాక 3 ముగ్గురు అన్ని తింటున్నాను, ముగ్గురు చనిపోయారు అదే జాండీస్ తోటి నాకు తెలిసి. ఆ టైంలో నేను అడిగాను జాండీస్ జాండీస్ ఎనర్జీ లోపల ఏంటే, నువ్వు కూడా నన్ను చంపేది ఏంటే, చూడండి పదాలు ఎలా ఉన్నాయి, రోగంతో ఎలా మాట్లాడుతున్నాను అంటే నా పిల్లలతో మాట్లాడినట్టు. పిల్ల ఉంటే ఎలా మాట్లాడుతా అంటే మరి నా పార్ట్నరే అది, నేను పాజిటివ్ అనుకుంటే నెగిటివే నా పార్ట్నర్. నేను చెప్పాను కదా అర్ధనారీశ్వర తత్వం, పాజిటివ్ మొగతత్వం అనుకోండి లేదా ఆడ ఏదన్నా అనుకోండి, దాని ఆపోజిట్ మొగతత్వం వాడతత్వం. సో కాబట్టి నా భార్యతో మాట్లాడుకున్నట్టే ఏంటే నువ్వు కూడా నన్ను చంపేస్తావా అని అడిగాను. అంటే అదేమంది తెలుసు, సరే మెటల్ ఆరండికి ఏమన్నా నాకు బుద్ధి లేదనుకుంటున్నావా, ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో అట్లా తీస్తా ట్రీట్ చేస్తా. వాడు ఏమో నాకు ఫుడ్ కూడా పెట్టట్లేదు, మజ్జిగన్న పెట్టి చంపేస్తున్నాడు, నన్ను చంపాలని చూస్తున్నాడు, మరి వాడిని చంపకుండా నేను హెల్ప్ చేస్తాను, నేను చంపుతామని అంతే. మరి నువ్వేమో నాకు అన్ని రకాల ఫుడ్స్ పెట్టావు, అన్ని తిన్నా ఎవ్వడు పెట్టాలి ఇప్పటివరకు భూమి మీద అలాంటి ఫుడ్స్ పెట్టావు, తినని వస్తువు అంటూ లేదు, ఆ కడుపు నిండా తిన్నారా నేను, ఇంత హాయిగా ఎక్కడ ఏ బాడీలో కూడా ఇంత హాయిగా ఉండలేదు, నిన్న ఎట్లా చంపుతా చూడు, నిన్నే స్థితికి తీసుకెళ్తానో అని. అప్పటికి ఇంకా ప్రచారం కూడా రాలేదు, ఏ స్థితికి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంత గట్స్గా మాట్లాడుతున్నానంటే బేస్ అదే, ఆ 3 ఇయర్స్ నేను చేసిన సాధన. జాండీస్ కూడా తగ్గిస్తున్నాను, ఇట్లా ఎన్నో 40 డేస్ ఉంది జాండీస్. సో ఇట్లా ఎన్నో ఇష్యూస్ క్లియర్ చేసుకున్నాను. దీన్ని చేసింది ఒకటే, నేను ఏం చేశాను, ధ్యానం చేశాను రోజు 1/2 గంట చాలు, ప్రేమించడం. ఏ ఫీలింగ్ ఉంటే ఆ ఫీలింగ్ను సంపూర్ణంగా దివ్యంగా అనుభవించాను. ఇది దైవం యొక్క రూపమే. వస్తుందా అండి గది నిజమైన రోగం పట్ల దైవమైన భావన వస్తుందా అంటే ఆ దరిద్రపు రాయి దాన్ని విగ్రహంగా మార్చాం కానీ ఒకట్లే మీరు ఆ రాయికి ఎవడన్నా కుంకుమ కక్షితులైన రేపు మొక్కెత్తారు వెంటనే అక్కడ మొక్కుతారులేదు. అంటే ఏంటి, భావన మారిపోయింది లేదా? నిన్నటి వరకు దీక్షగా చూసాము, దాన్ని పట్టించుకుని పట్టించుకోలే, ఇప్పుడు కొద్దిగా కుంకుమలు పెట్టగానే మారిపోతుంది లేదు భావన? అట్లాగే నువ్వు భావన మార్చేసుకుంటే ఇదంతా పరమాత్మ సృష్టి, పరమాత్మ రూపాలే, ఇదంతా పరమాత్మ నాటకం అని అనుకోని మీరు ఆ భావనలో, అంటే ప్రాణ ప్రతిష్ఠ చేయండి మీ లోపల. ఏంటి, చెడు కూడా దైవ రూపమే, మంచి కూడా దైవిక రూపమే, తటస్థం కూడా దైవ రూపమే అని భావన లోపల పెట్టుకోండి. పెట్టేసుకొని దాని తగ్గట్టుగా మీరు దివ్యంగా దాన్ని అనుభవిస్తే సూపర్గా రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ అనుభవించడం అంటే ఏంటంటే గుర్తుపెట్టుకోండి, రోగం తగ్గడం మీ టార్గెట్ కాదు ఫస్ట్. ఇప్పుడు చాలామందికి ఏంటంటే బాహ్యంగా ప్రాపంచికమైన వ్యక్తి ఏం చేస్తాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు, ఎందుకు వెళ్తాడు డాక్టర్ దగ్గరికి? రోగం తగ్గడానికి వెళ్తాడు. కానీ స్పిరిచువాలిటీలో మీ టార్గెట్ రోగం తగ్గడం కాదు, ఫస్ట్ టార్గెట్ వేరే ఉంది. ఏంటది ఫస్ట్ లక్ష్యం? ఏంటి, సమస్యలు వస్తున్నాయి తగ్గుతున్నాయి, వస్తున్నాయి తగ్గుతున్నాయి అనుకోండి. ధ్యానం చేసి మీరు ఏం చేయట్లేదు, జస్ట్ ధ్యానం చేస్తున్నారు, తగ్గుతున్నాయి అనుకోండి, అప్పుడు మీ లక్ష్యం రీచ్ అవుతారా? మీ లక్ష్యం ఏంటి? నువ్వే దేవుడు కావాలి, అవునా? నేనే దేవుడిని కావాలి. సో నేనే దేవుడు కావాలి అనే స్థితిలో అనే లక్ష్యం పెట్టుకొని ధ్యానం చేస్తున్నారు, అన్ని సమస్యలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ మీరు దైవంలో చేరే అవకాశం ఉందా? మీ బుద్ధి ఏమైనా మారుతుందా? కేవలం ధ్యానం చేస్తున్నారు, తగ్గుతున్నాయి. ఎందుకు వస్తున్నాయో తెలియదు, ఎందుకు పోతున్నాయో దేవుడు, మీ బుద్ధి మారుతుందా? మంచి చెడు అట్లనే తిట్టుకుంటూ కూర్చున్నారు అనుకోండి, మీరు దేవుడిని తెలుసుకుంటారా? తెలుసుకోలేదు. సో కాబట్టి ఇప్పుడు మీ టార్గెట్ ఏంటంటే, మీరు ఇక్కడికి వచ్చిన టార్గెట్ కేవలం రోగాలు తగ్గించుకోవడమే కాదు, హెల్త్ యాంగిల్లో నేను మీ ఫస్ట్ టార్గెట్ మీరు మీ దైవం దగ్గర చేరడం. సో మీ ఫస్ట్ టార్గెట్ అనారోగ్యం తగ్గించుకోవడం కాదు, అనారోగ్యం ఎలాగో తగ్గుతుంది, తగ్గదని అనట్లే. సో మీ ఫస్ట్ టార్గెట్ ఏంటంటే మెయిన్గా మీ దైవం దగ్గరికి మీరు చేరాలి, దైవంతో పాటు సమస్యలన్నీ క్లియర్ కావాలి. అర్థమైంది కదా? దైవం వైపు దైవానికి దగ్గర అవుతూ మీ సమస్యలు క్లియర్ చేసుకోవాలి. కాబట్టి మీ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ మీరు ప్యూర్ అవడం. సో ప్యూర్ అవడం కాబట్టి సపోజ్ మీకు జ్వరం వచ్చినప్పుడు ఏం చేయాలంటే, జ్వరం తగ్గాలి, దాంతోపాటు నేను స్వచ్ఛం కూడా కావాలి అనుకోవాలి. అప్పుడు జ్వరం తగ్గుతుంది, అదే వెంటనే ఆనందంగా కూడా ఆనందంగా అల్టిమేట్ కావాల్సింది మీకు. జ్వరం తగ్గి ఎందుకు రాయి జీవితం అన్నట్టు ఉందనుకోండి, బాగుంటుందా లైఫ్? ఉండదు కదా. జ్వరంతో పాటు ఆనందం వస్తే బాగుంటుంది. సో కాబట్టి మీరు ఏంటి, జ్వరం వచ్చినప్పుడు జ్వరంతో అమా అమా అని ఆ మంట ఆ బాధకు తగ్గట్టుగా ఉండండి. ఇట్లా మాస్టర్ అన్నట్టు ఇట్లా ఉందాగా కూర్చోవద్దు, బాధకు తగ్గట్టుగా ఉండాలి మీరు. చిన్నపిల్లలు ఎలాగైతే ఉంటారో ఎవరికి ఇబ్బంది పెట్టకుండా ఒక రూమ్లోనో ఎక్కడో ఉండి ఒక డోర్ పెట్టేసుకొని ఆ బాధకు తగ్గట్టుగా మీరు అరవండి, అనుభవించండి. అనుభవిస్తూ మీ టార్గెట్ అనుభవించే మీరు ప్యూర్ కావాలి, ప్యూర్ స్వచ్ఛం కావాలి. అంటే ఏంటి, మీరు మలినంలో ఉన్నారు. మలినం అంటే ఏంటి నా ఉద్దేశము, పాజిటివ్ ఎక్కువ కావాలి, అసలు ఉండ ఫుల్ ఉండాలి, నెగిటివ్ ఉండకూడదు, ఈ భావాలు ఉన్నాయి కదా, నేను మంచివాడిని. ఈ దరిద్ర మలినమైన స్థితి, స్వచ్ఛమైన స్థితి కాదు. నేను చెడ్డవాడిని, నేను తటస్థమైన వాడిని, ఇది కాదు. ఇవన్నీ మాయారూపాలు. క్లియర్గా భగవద్గీతలు చెప్పాడు క్లియర్గా, గుణత్రయ విభాగంలో ఈ మూడు గుణాలు కూడా మాయనే, ఈ మూడింటిని వదిలేయాలి, వదిలే స్వచ్ఛం కావాలని ఉంది. మీ ఇంట్లో పాలంటే చదవండి వెళ్ళి. సో కాబట్టి అనుభవిస్తూ మీ టార్గెట్ ఏంటి, నేను స్వచ్ఛమైపోవాలి, స్వచ్ఛం అంటే ఆనందంతో కూడుకున్న ఆరోగ్యం కావాలి. సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛమంటేనే ఆనందం, ఆనందంతో పాటు ఆరోగ్యం. అంతే కదా, అనారోగ్యంలో ఉన్నారు, మీకేం కావాలి, ఆనందంతో కూడుకున్న ఆరోగ్యం. ఇప్పటివరకు కేవలం ఆరోగ్యం కావాలనుకున్నారు, ఒక స్టెప్ అండి, నేను స్పిరిచువాలిటీలో ఉన్నారు కాబట్టి ఆనందంతో కూడుకున్న ఆరోగ్యము, దివ్యమైన ఆరోగ్యము, ఏదైనా మీ ఇష్టం, మీకు నచ్చిన పదం పెట్టుకోవచ్చు ఏదైనా. అంటే దైవానికి దగ్గర చేసే ఆరోగ్యం కావాలనుకొని. ఇంకా ఇప్పుడు టార్గెట్ ఏంటి, రెండు ఉండాలి. ఫస్ట్ మీరు ప్యూర్ కావాలి, తర్వాత అది కూడా ప్యూర్ అవుతుంది, లేదా అది ప్యూర్ అయ్యాక మీరు ఎత్తైన పర్లేదు. సో మీ టార్గెట్ నేను స్వచ్ఛమవుతున్నాను లేదు, నేను స్వచ్ఛమవుతున్నాను లేదు. స్వచ్ఛం అంటే ఏంటి, ఆ జ్వరం పట్ల మీకు దివ్యమైన భావన ఉండడం. అమ్మో చంపేస్తుందమ్మో, నాది చేస్తుందమ్మో, ఇది చేస్తుందమ్మో, భయాలు వస్తున్నాయి అనుకోండి, మీరు స్వచ్ఛంగా లేరు, మలినమై ఉన్నారు అక్కడ. అంటే ఏంటి, మీలో మలినం అంటే ఏంటి, గతం యొక్క ప్రభావం మీ మీద ఉంది. ఓ పిల్లోడుకున్నాడు అనుకోండి, వాడికి జ్వరం వస్తుంది, వాడు అనుభవిస్తాడు కానీ ఇది చెడ్డది ఇది మంచిదని అభిప్రాయాలు ఉంటాయి వాడికి,
కానీ మీరు పెద్దవాళ్ళు అయ్యే వరకు మీకేంటి, ఎన్నో టీవీలు చూసారో ఏదో చూసారో వాటి వలన అందరూ చెప్తున్నారు, టీవీలో రోజు అటువంటి ఇది మంచిది కాదు, ఇది చెడ్డదని చెప్తున్నారు, జ్వరం లక్షణాలు ఇవన్నీ చెప్తున్నారు. అది మీ మైండ్ లో వస్తుంది ఆ టైంలో, వచ్చేసి అమ్మో చంపేస్తుందేమో, ఈ డెంగ్యూమో బింగేమో అని ఇట్లా ఏవో భయాలు వస్తాయి. రాగానేంటి, వచ్చాయంటే మీరు మలినంలో మలినమై ఉన్నారా స్వచ్ఛంగా ఉన్నట్ట? మలినమై ఉన్నారు అంటే ఏంటి? గతం యొక్క మలినం అంటే ఏంటి? గతం యొక్క ప్రభావం వర్తమానం మీద పడడం. వర్తమానంలో కేవలం ఆనందమే ఉంటుంది. వర్తమానం అంటే కేవలం ఆనందం. కానీ వర్తమానంలో భయం ఉందంటే గతంలో ఏదో ఒకటి విన్నారు దానికి సంబంధించి. ఇప్పుడు మీ దగ్గర కోపం ఉంది, ఆ కోపం గురించి ఏదో గతంలో విన్నారు, కోపం చెడ్డదని ఎవడో చెప్పాడు, ఇది ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోతుందో అని మీకు ఉంటుంది. ఇక ప్రజెంట్ హాయిగా ఆనందం ఉండదు, అర్థమైంది కదా? సో కాబట్టి మీరు ఏం చేయాలి, మీ దగ్గర ప్రజెంట్ లో ఏదుంది? మంట ఉంది, మీరున్నారు, రెండే కదా ఉన్నాయి, మంట ఉంది, మీరున్నారు, మంట పట్ల మీకున్న అభిప్రాయాలు ఉన్నాయి. సో కాబట్టి ఏం చేయండి, అభిప్రాయాలన్నీ తీసేయండి. చెడ్డ ఈ జ్వరం చెడ్డది, ఇది నన్ను చంపేస్తుంది, ఇది పెద్ద రోగంగా మారచ్చు, ఇది ఈ మంట సపోజ్ నాకు మొన్న తలనొప్పి వస్తే అది చూసి ఓ డాక్టర్ ఏమందంటే, సార్ ఇది మంట ఇక్కడ నాకు ఇక్కడ ప్రాబ్లం ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు చూసింది నేను, అది ఆ మంట మామూలు మంట కాదు, చాలా ఘోరమైన ఉంటుంది, నీ బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది అన్నది. అంటే అవునమ్మా కరెక్టే, నీకున్న జ్ఞానం ప్రకారం బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, కానీ నాకున్న జ్ఞానం ప్రకారం ఈ మంట ఏం చేస్తుందో తెలుసా, కొత్త బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది అన్నాడు. కొత్త బ్రెయిన్ అంటే పాతది పోయి కొత్తది కాదు, మీ లోపల ఎంత పర్సెంట్ బ్రెయిన్ యాక్టివేట్ అయిందో తెలుసా మీకు? మాక్సిమం 3%, 4%, 5%, 10% అసలు లేదేమో నాకు తెలిసి. అంటే మీ బ్రెయిన్ లో 3% మేల్కొని ఉంటే ఇలా ఉంది ప్రపంచం. ఇంకా 4%, 10%, 20%, 100% అయిందనుకో, ఈ అద్భుతాలే చేయొచ్చు. సో నేను నా టార్గెట్ ఏంటంటే ఈ బాడీ లెవెల్ లో అద్భుతాలు చేయాలని. ఫ్యూచర్ లో ఎవరి చేతిలో మొబైల్ ఉండకూడదు, ఈమె దగ్గరికి రావాలంటే డింగర్ మాయమైపోయి ఇక్కడ రావాలి, అలాంటి వాళ్ళు రావాలని. వస్తుందా లేదా తర్వాత సంగతి, ఓ పెట్టుకోవడం తప్పేం కాదు కదా, ఒక ఐడియా. దాన్ని చేయాల్సింది ఏం లేదు, ఇలా అనుభవించుకోవడం, ఈ బాడీని అప్డేట్ చేస్తూ పోవడం. ఈ బాడీలో టాలెంట్ ఉంది, వెనకట మన దేవుడు చేశారు కదా, ఇప్పుడేం సాధ్యం కాదు అనుకుంటున్నాను, హైపోథెసిస్. సో నేనేం చేస్తున్నా, ఆ మంటను ఉపయోగించి, మై డియర్ మంట నీలో బ్రెయిన్ ఓ పార్ట్ని యాక్టివేట్ చేయి, నా లోపల 3% ఉంది అనుకో, 4%, 5% యాక్టివేట్ చేయంటాను. యాక్టివేట్ కాగానే కొత్త టాలెంట్స్ వస్తాయి, యాక్టివేట్ అయిపోతాయి, కొత్తగా మారిపోతుంది నా లోపల. ఆ రిజల్ట్ వచ్చాక, జ్వరం తగ్గాక ఏందో తేలిక కదన్న ఆనందం, ఏవో కొత్త కొత్త పొటెన్షియల్స్, అంతవరకు నాకు సాధ్యంగానే సాధ్యమవుతాయి అప్పుడు, అర్థమైంది లేదు. సో కాబట్టి ఆ ఫీవర్ వచ్చినప్పుడు నేను చేసేది ఏంటంటే, ఏది వచ్చినా దానికి సంబంధించిన నమ్మకాల అభిప్రాయాలను తీసేసి ఈ ఫీవర్ నన్ను స్వచ్ఛమైన స్థితికి తీసుకెళ్తుంది, దివ్యమైన ఆరోగ్య స్థితికి తీసుకెళ్తుంది అని అనుకుంటే అంతే. ఇక చాలు చూడండి, దివ్యత్వం. ఇప్పుడు మీ లోపల దైవం మేల్కొన్నాడా, దైవానుభూతి ఉందా మీకు బాడీలో? అంటే ఈ బాడీకి, ప్రస్తుతం ఉన్న ఈ బాడీకి దైవానుభూతి వచ్చే అర్హత లేదు. దేవుడు వచ్చినా ముక్కలైపోతుంది, మూడు ముక్కలుగా మారు. ఆల్రెడీ వస్తున్నాడు మీకు, ధ్యానం చేసినా నిద్రలో శక్తి వస్తుంది, కానీ ఆ శక్తి మూడు ముక్కలైపోతుంది, స్వచ్ఛంగా ఉండట్లే. సో నేను చెప్పిన సాధన మీరు చేసుకుంటూ పోతే, మామూలుగా వస్తుంటాయి కదా చిన్న చిన్న సమస్యలు, వచ్చినప్పుడు నేను చెప్పినట్టు డీల్ చేస్తే అది ఏం చేస్తుందంటే, దివ్యమైన ఆరోగ్యమైన సంకల్పం పెట్టారు కాబట్టి ఆ ఆనందం మీ శరీరంలో ప్రవహించడానికి ఏది అవసరమో ఆ మార్పులు చేసుకుంటుంది శరీరం, అర్థమైంది కదా? సో కాబట్టి మీరు దివ్యమైన ఒక ఆరోగ్యం కావాలని సంకల్పించి దివ్యంగా దాన్ని అనుభవించడమే. మీరు దానికి సంబంధించిన నమ్మకాలను తీసేయాలి. ఆ ఫీవర్ సంబంధించిన మీ నమ్మకాలే ఉన్నాయి, టీవీలో ఏవో చెప్తుంటారు, అన్ని ఎక్కడో వింటుంటారు, లేదా యూట్యూబ్లో కొట్టండి, లేదా వాట్సాప్ గూగుల్లో కొట్టండి, ఈ జ్వరానికి సంబంధించిన లక్షణాలు ఏంటి, ఈ జ్వరం ఏం చేస్తుంది తెలుసుకోండి, నో ప్రాబ్లం. తెలుసుకొని ఇది నన్ను చంపేస్తుందని ఉందనుకోండి, ఈ జ్వరం చంపేస్తుందని వాడు రాశాడు, రైట్, ఈ జ్వరం చంపేస్తుందని నమ్మకం నాకు ఉంది అనుకోండి, మీరు అనుకోని రిలీజ్ చేసి కొత్త నమ్మకం పెట్టుకుని, ఈ జ్వరం నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుంది అంతే, యద్భావం అంతే. ఈ సూత్రాన్ని మీరు మైండ్లో పెట్టుకుని చేయగలిగితే నేను అదే చేశాను, సూపర్ రిజల్ట్స్ వచ్చాయి, ఓకేనా? సో ఇక్కడ చాలా మంది, సపోజ్ ఇప్పుడు ఆమెకు ఒక స్కిన్ ప్రాబ్లం ఉంది, లేదా ఒక కొందరిలో ఆవుగా ఉన్నా సన్నగా కావాలి, ఉందా లేదా మీకు ఉందా? సో కొందరికి ఏదో సన్నగా కావాలని ఒక కోరిక ఉంది అనుకోండి సపోజ్. సో ఇప్పుడు ఆ సంకల్పం పెడితే ఏం జరుగుతుంది? ఈ కాన్సెప్ట్లో మీరు చాలా బాగా తెలుసుకోవాలి. తెలుసుకుంది మీరు సంకల్పం పెట్టక, మీరు పెడుతున్నారు ఆల్రెడీ, పెట్టేస్తున్నారు ఆల్రెడీ ఎన్నో సంకల్పాలు, మీకు ఏది లేదో అది కావాలనుకుంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, న్యూ ఎనర్జీ కాన్సెప్ట్లో ఏం జరుగుతుందంటే, మీరు లావుగా ఉన్నా మీరు సన్నగా కావాలంటే ఏం జరుగుతుందంటే, ఈ బాడీ ప్రజెంట్ సపోజ్ ఏమైనా సన్నగా కావాలనుకుంటుంది, సో ఈ ప్రజెంట్ ఈమెకి ఆ టాలెంట్ లేదు, అంటే ప్రజెంట్ ఈమె కంటే ఆ బాడీకి ఆ బ్రెయిన్ కు ఆ టాలెంట్ లేదు, ఆ సన్నగా చేసుకున్న టాలెంట్ ఉండుంటే అయిపోయేది ఆమె వెంటనే, ధ్యానం చేసే ఏదైనా రోజు వచ్చేది మొత్తం చిత్తంతా తీసేయగలిగేది. బట్ ప్రజెంట్ ఆమె బాడీకి ఆ టాలెంట్ లేదు. బట్ నేను చెప్పింది చేస్తే ఆ టాలెంట్ వస్తుంది. ఏం జరుగుతుంది అక్కడ చెప్పండి, ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతుందంటే అక్కడ సపోజ్ ఆ అబ్బా ఇప్పుడు ఆమె సన్నగా కావాలంటే బ్రెయిన్ 3% బ్రెయిన్ యాక్టివేట్ అయింది, 4% బ్రెయిన్ యాక్టివేట్ అయితేనే సన్నగా అవుతారనుకోండి. అంటే ఇప్పుడు మామూలుగా మీరు వాకింగ్ బీకింగ్లు అన్ని చేశారు, తిన్నారు, డైట్లు చేశారు, అది వర్కౌట్ కావట్లే, అది అయిపోయాయి. ఇప్పుడు దానికి సలు లేదు, ఎంత వాకింగ్ చేసినా ఎక్కడ కరుగుతుంది, ఇట్లా ఉన్నారు, ఇంత తింటే ఇంకా ఒక రోజు వస్తాడు ఆయన, ఇంత పొట్టుంది, ఇంచనా తగ్గానా అంటాడు. రోజు పొద్దున ఆ డిస్కషన్లన్నీ అవి, అక్కడ చూస్తుంటే నవ్వొస్తుంటుంది. తిరిగినే తిరిగింది, ఒక్క ఇంచు కూడా తగ్గలే సారీడు అంటారు వాళ్ళు 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 జోకులు వేసుకుంటారు ఒకరి మీద ఒకరు. సో చూడండి నేను సన్నగా కనబడుతున్నా లేదు, కొద్దిగా పీక్కిపోయి మొగం కూడా ఈ మధ్యలో ఫీవర్ వచ్చింది, మొత్తం లాగేసింది, ఎంతసేపండి ఎవరు నాలుగు రోజులు ఫీవర్ వస్తే అయిపోయా, మొత్తం లాగేస్తుంది. అది మీరు కొద్దిగా నమ్మితే, మంట పుట్టింది అనుకోండి, అసలు సన్నగా కావాలంటే ఏం జరుగు, ఏం కావాలి, కరగాలి, ఏం కరగాలి, ఫ్యాట్ కరగాలి. కరగాలంటే ఏం జరుగుతుంది, మామూలుగా ఇప్పటికైతే మీరు ఏం చేస్తున్నారు, వాకింగ్లు రన్నింగ్లు బింగ్లు ఏదో చేసేసి ఏదో క్యాలరీస్ ఏదో సైంటిఫిక్ భాష నాకు తెలియదు అది, క్యాలరీస్ బిల్లీస్ కరగాలంటారు ఏదో అంటారు ఏదో చెప్తారు, అయినా కరుగుతున్నాయా, తగ్గితే ఓకే తగ్గట్లేదు. సో న్యూ ఎనర్జీ కాన్సెప్ట్ మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదో ఫీవర్ ఏదో సంథింగ్ వస్తుంది, ఏదో ఒక నెగిటివ్ వస్తుంది, రాగానే సంతోషపడండి, అంటే మీ సంకల్పం నెరవేరడానికి ఇది వస్తుంది. ఇదే కాదు, సపోజ్ ఒక పిల్లోడు ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకుంటున్నాడు అనుకో, అప్పుడు కూడా ఫీవర్ వస్తుంది. ఎందుకు, ఆ పిల్లవాడికి ఐఏఎస్ ఆఫీసర్ అర్హత ఉందా, వాడికి ఆ బుర్ర పెరిగిందా, వాడు ఉన్నది 10th క్లాస్, ఐఏఎస్ ఆఫీసర్కి ఎంత టాలెంట్ కావాలి, సపోజ్ 1-2% బ్రెయిన్ పెరిగిందనుకో, 3% or 4% యాక్టివేట్ అయితే తప్ప వాడు ఐఏఎస్ ఆఫీసర్ కాడు. కాలేని వాడికి మరి బ్రెయిన్ యాక్టివేట్ కావాలా వద్దా, బ్రెయిన్ యాక్టివేట్ కాబట్టి నరాలలో ఏదో ఎనర్జీ లీలలు పాకడము మంట రాగడం ఏదో జరుగుతుంది. మన చిన్నప్పుడు కూడా మనం చదువుకున్నప్పుడు తలనొప్పి వచ్చేదా లేదా, ఏదైనా సబ్జెక్ట్ అర్థం కాకుంటే మళ్ళీ ఆ కొద్దిగా అనుభవించి కొద్దిగా రిలాక్స్ అయ్యాక చదివితే కొద్దిగా అర్థమైంది కొద్దిగా. అంటే ఏంటి, ఆ మంట ఏం చేసేది లోపల, ఆ సబ్జెక్టును రిసీవ్ చేసుకునే టాలెంట్ అభివృద్ధి చేసేది అది లోపల, అర్థమైంది లేదు. చూడండి మీరు కావాలంటే మీకు చిన్నప్పుడు అన్ని ఒకసారి విశ్లేషించుకోండి, మీకు అర్థం కాని విషయం ఉంటే వెంటనే మీకు అర్థం కాయేది కాదు, వెంటనే తలలోపు వచ్చేది, తలనొప్పి కొంచెం రిలాక్స్ అయి పడుకునేవాళ్ళు, లేచే వరకు కొద్దిగా ఆ నొప్పి తగ్గేది. కొద్దిగైనా ఎంత దరిద్రంగా మీరు అనుభవించిన నొప్పిని కొద్దిగైనా మీరు అనుభవిస్తారు కాబట్టి అది ఏం చేసేది, లోపల ఒక పార్ట్ను మేల్కొల్పేది. ఆ మేల్కొల్పడం వెంటనే మీకు అర్థమైంది, అరే ఇది నిన్న ఇంతవరకు కొట్టుకున్నా ఇదేంది అర్థం కాలే, ఇవాళ అర్థమైంది ఈజీగా అనిపించిందా లేదా. ఎన్నో విషయాల్లో మీకు వంట వచ్చేది కాదు సార్, గసరంగా సూపర్గా వండేవాళ్ళు వండగలిగేవాళ్ళు. అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ బాడీలో ఆ టాలెంట్ లేదు, సడన్ గా మేల్కొనేది, ఏదో ఆ నెగిటివ్స్ ఏదో వస్తాయి, చీ నాకు రాదుకోని ఇన్వెస్ట్లోను నా మించి కాదు ఇది నేను చేయలేను అని వదిలేస్తారు. వదిలేయంగా యాక్టివేట్ అవుతుంది చూడండి కొన్ని విషయాలు, అంటే మీరు వదిలేయంగా ఏమైపోతుంది, లోపల ఒక పార్ట్ మేల్కొంటుంది. మీరు వదిలేసాకనే దైవం వస్తాడు, మీరు ప్రయత్నం చేసినంతసేపు దేవుడు రాడు, ఇవన్నీ వస్తాయి టెక్నిక్స్, అర్థమైంది లేదు. సో కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు సంకల్పం పెట్టంగానే నెగిటివ్ వస్తుంది, రావచ్చు రాకపోవచ్చు, కొందరు రాకుండా సన్నమైన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ నాకు తెలిసి ఇది కూడా ఆప్షన్ ఉంది, ఇది కూడా రావచ్చు అంటున్నాను నేను ఎగ్జాంపుల్గా. సో వస్తే మీరు ఏం చేయాలంటే ఆ పెయిన్ ఫీవర్ ఏది వస్తుంది, సో ఏమనుకోండి అంటే మై డియర్ ఫీవర్ నాలో ఉన్న చెత్తంతా తీసేసేయి, మళ్ళంతా తీసేసేయి, దానికి ఏది అవసరమో చేసుకో, నేను అనుభవిస్తాను, నేను సన్నగా కావాలి నా టార్గెట్, అంతే మీ టార్గెట్ సన్నగ్గా అంతే కదా. సో ఏ సింప్టమ్ వస్తున్నా, తిమ్మిరెక్కినట్టు అవుతుంది, ఏదో పాకినట్టు అవుతుంది, ఇక్కడ ఏదో డ్రిల్లింగ్ అవుతుంది, కొందరికి అవుతున్నాయి, నేను అన్ని రాశాను శరీరం అనే టాపిక్లో నా వెబ్సైట్లో ఉంది, మీరు చూడాలి, ఇక్కడ ఏదో డ్రిల్లింగ్ చేసినట్టు, ఇక్కడ డ్రిల్లింగ్ చేసినట్టు, ఈ రెండింటి మధ్యలో ఏదో జరుగుతుంది. ఎందుకంటే ఇది మూడో కన్ను తెలుసుకుంటుంది. సో మూడో కన్ను అంటే ఏకత్వం, ఇది రెండు కళ్ళతో చూస్తున్నారు, ఇది ద్వంద్వం, ఇది చూస్తే ఏకత్వం. సో అదంతా మేల్కుంటుంది, అది మేల్కొని ఆ పార్ట్ అంతా యాక్టివేట్ చేస్తుంది, ఆ పార్ట్ యాక్టివేట్ అయిపోయి మొత్తం బాడీ అంతా ఏదో చేసుకుంటుంది మనకు అనవసరం. మీరు కేవలం మీ భావాలు అభిప్రాయాలు మార్చారు, ఏంటది, ఇది నన్ను దైవం దగ్గరికి తీసుకెళ్ళడానికే వస్తుంది, ఇది నన్ను దివ్యమైన ఆరోగ్య స్థితికి తీసుకెళ్ళడానికే వస్తుంది, దివ్యమైన బాడీని తయారు చేయడానికే వస్తుంది, తయారవడానికి లేదా దివ్యమైన సన్నగా ఏదో ఇష్టం అనే భావంలో ఉంటూ మీరు అనుభవించేస్తారా చూడండి. మొత్తం ఒక మేడం జస్ట్ 10 రోజులలో ఆమె ఫీవర్స్ రాలే, ఫీవర్ రాలే అని రాలే, కేవలం వామిటింగ్ మోషన్స్ అయినాయి, 10 రోజులు 10 సార్లు వెళ్ళింది, 10 కిలోలు తగ్గింది జస్ట్ సంకల్పం. అదే ఒక్కొక్కరికి ఒకరు మంట వస్తుంది, కొందరికి మోషన్స్ అవుతున్నాయి, ఇట్లా మీరు సహకరిస్తారా?
అది ఇక్కడ వచ్చిన చావ ఏంటంటే ఆ నెగిటివ్ వచ్చినప్పుడు మీరు సహకరిస్తారా?
అక్కడే ఉంది ఉన్న ప్రాబ్లం అంతా, రిస్క్ అంతా అక్కడే ఉంది. చంపేస్తుందేమో, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పెడతారు, మందులు అంటారు, ఇవన్నీ ఉంటాయి. సో వాటన్నింటినీ తట్టుకొని మీరు ఉండగలగాలి.
ఆ రిస్క్ తీసుకుంటారా? విజయమో వీర స్వర్గం అనుకుంటారా? విజయమే కావాలంటే ఒక టెన్షన్ ఉంటుంది. పోతే పోతే పని అబ్బాయి అనుకుంది, దూకండి, స్టెప్ అయ్యి. నేనైతే వేస్తున్నాను 15 ఏళ్ల నుంచి.
చెప్తా అంటే చెప్పడం అంటే నాకు తెలుసు వెళ్తారు, అదే నాకు తెలుసు వెళ్తారు, కాబట్టి నేను చెప్తున్నాను వెళ్తారు. ఇంకా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు డాక్టర్ అక్కడి మరి మీరు సన్నగా కావాలని పెట్టారు సంకల్పము, పిక్కపోతున్నట్టు తెలుస్తుంది మీకే ముఖము. ఇంత ఉన్నారు, ఇటు కొద్ది కొద్దిగా తగ్గుతున్నారు, సంతోషపడాలి కదా. అక్కడ భయపడతారు నాకు తెలుసు. అదే మరి అందుకే నేను ఏమంటున్నా అంటే దీని సాధన ఎట్లా చేయాలి? చిన్న చిన్న వాటితో స్టార్ట్ చేయండి. ఇప్పుడు చిన్న నొప్పి ఉంది, అదైతే సంపదు కదా. ఆ చిన్న నొప్పి డీల్ చేయండి, మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. లేదా మానసికంగా నెగిటివ్ ఉంది, ఆ నెగిటివ్ ఏది కోపం ఉంది అనుకోండి, కోపాన్ని నేను చెప్పిన రేపు అంతా ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. ఆ నెగిటివ్ను ఇవైతే మిమ్మల్ని చంపేవి కాదు కదా కోపం, ఆ కోపాన్ని నేను చెప్పినట్టు అనుభవించండి, ఆ అసూయను అనుభవించండి. అప్పుడు నెగిటివ్ పట్ల విశ్వాసం పెరుగుతుంది కదా రిజల్ట్ వస్తే. అట్లా చిన్న చిన్న నెగిటివ్ల పట్ల విశ్వాసం పెంచుకోండి. పెంచుకున్నాక దెన్ ఫిజికల్కి రండి. ఇవాళ ఫిజికల్ గురించి చెప్తున్నాను, రేపు మానసికంగా చెప్తాను. మానసిక ప్రాబ్లం ఫస్ట్ డీల్ చేయండి. పోనీ టాబ్లెట్స్ వాడండి, నో ప్రాబ్లం. శరీరానికి టాబ్లెట్స్ వాడండి, మానసిక మాటి ప్రాబ్లమ్స్ డీల్ చేయండి. బీదరికం ఉంటుంది, ఏవేవో ఉంటాయి కదా, రా కామ క్రోధలు, మత్స్యలు, మీకు నచ్చని ఫీలింగ్స్ ఉంటాయి, వాటిని డీల్ చేసి అవి మీకు రిజల్ట్స్ ఇచ్చాయనుకోండి, మీకు సపోర్ట్ చేశాయనుకోండి, అబ్బో నెగిటివ్ నా మాట ఇంటి రోజు నాకు సపోర్ట్ చేస్తుందో అనిపిస్తుంది కదా. సో కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది కదా. దెన్ ఫిజికల్కి రండి, మీకు ఆ రిస్క్ తీసుకోలేకుంటే. కొందరైతే నా క్లాస్ విని వెంటనే అద్దాలు తీసేయడం, మందులు వాడకపోవడము. నా ఆడియోలు విని నేను ఇప్పటికీ నా మెసేజ్ నేను చూపిస్తాను వాట్సాప్ లో పంపించిన వాళ్ళు ఎవరెవరో 3-4 ఏళ్ళ క్రితమే వాళ్ళు వదిలేశారట, సూపర్ గా రిజల్ట్స్ వచ్చేసారని ఇప్పుడు మొన్న పెట్టారు వాట్సాప్ లో. అంటే నాకు తెలియకుండా ఏకల విశేషాలు ఎంతో మంది ఉన్నారు ఆడియోలు విని తగ్గించుకున్నవాళ్ళు. నేనే ఆశ్చర్యపోతున్నా అవన్నీ చూసి. సో అది ఒక్కొక్కరు ఒక్కొక్కరు, కొందరు ఫాస్ట్ గా రిస్క్ తీసుకుంటా అంటారు, కొందరు స్లోగా తీసుకుంటారు. సో మీ ఇష్టం, మీరు ఎలా వెళ్తారు అన్నది. నేను వెళ్ళా కంపల్సరీ మందులు వాడండి ఇలానే చేయవచ్చు వాడకండి నేను చెప్పను, మీరు నిర్ణయం తీసుకోండి. సో ఒకవేళ మందులు వాడితే, ఇప్పుడు మందులు వాడొచ్చా అనే సెకండ్ క్వశ్చన్ మీరు అడుగుతారు. సో నేను చెప్పేది ఏంటంటే మందులు వాడొచ్చా అంటే న్యూ ఎనర్జీలో మనకు శత్రువులే లేవు. మీరు అనుకుంటే తప్ప మనకు ఎవరు శత్రువులు లేరు. సో మెడిసిన్స్ వాడొచ్చు అంటే ఎస్, యూ కెన్ టేక్ ఇట్, బికాజ్ ఇది న్యాచురల్ ప్రాసెస్. న్యాచురల్గా ఒక్కొక్క మైట్ ఎక్కాలి. సడన్ గా అంత కాన్ఫిడెన్స్ ఉంటుందా? ఇప్పుడు నాకు జాండీస్ 40 రోజులు ఉంది, అది ఫస్ట్ లోనే వస్తే? నేను సాధన చేస్తున్న 3 ఏళ్ల తర్వాత వచ్చింది కాబట్టి, అప్పటికి ఎన్నో అద్భుతాలు సాధించాను కాబట్టి నేను ఐ కుడ్ స్టే జాండీస్ లో. బట్ స్టార్టింగ్ లో వచ్చింటే నేను కూడా మందులు వాడేవాడిని, డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని. న్యాచురల్ గా ఏదో బండగా ఉండకండి, ఓకేనా? సో మెడిసిన్స్ వేసుకునేటప్పుడు మీరు ఏం చేయండి అంటే సేమ్ దానికి కూడా ఇదే పది మై డియర్ మెడిసిన్స్ అనుకోవాలి. దాన్ని తిట్టుకోదు ఇద్దరు, ఏ జన్ పాపం జకారం మాతాడు అసలు. ఒక ఆమె మొన్న క్లాస్కి వచ్చి అంటుంది, సార్ నాకు మెడిసిన్ వేసుకోబుద్ది కావట్లేదు అంటుంది. ఏందమ్మా రోగాలు తగ్గాయంటే, రోగాలు ఉన్నాయంటే ఉన్నాయంటే, మరి ఉన్నాక ఎందుకు వేసుకోవట్లేదు అంటే, వేసుకున్నా తగ్గట్లేదు సార్, ఎందుకు సార్ ఇద్దరుదా మెడిసిన్స్, డబ్బాలు వేసి చస్తున్నారు, సగం కడుపు టాబ్లెట్స్ తోటి సస్వదస్తపు అంటున్నాను. వాళ్ళు ఆయన ఇవి ఎక్కడ వస్తుంది నన్ను చూసేవాళ్ళు ఎక్కడనే ఆయన బాధపడుతున్నాడు, ఆయన కంప్లైంట్ ఇస్తున్నాడు ఆమె గురించి. తెలుసు కదా మీకు, బాక్సులు ఒక్కొక్కడు చిన్నపాటి మెడికల్ షాపే ఇంట్లో ఉంటుంది ప్రతి వాళ్ళ ఇంట్లో, అవునా? సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మీరు ఒక స్థితి నుంచి బయటికి రావాలంటే కేవలం ప్రేమతోటే సాధ్యం. సో మెడిసిన్ వేసుకునేటప్పుడు ఒకరు వేసుకోవాలనుకుంటే, మై డియర్ మెడిసిన్స్ నేను వేసుకుంటున్నాను, నీకు ద్వారా నాకు మంచి వద్దు చెడు వద్దు నీలో ఉన్న దైవం కావాలి అనుకోండి. మెడిసిన్లో కూడా దేవుడు లేడా? ఉన్నాడా లేడా? ప్లస్ ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ చాలా మంచిది కాదు, చాలా చెడ్డది కూడా. మీ ఇక్కడ చెప్పారు కదా ఆల్మోస్ట్ అందరూ వెజిటేరియన్సే కదా, మీరందరూ వెజిటేరియన్సేనా? మెడిసిన్స్ ఎంతమంది వాడుతున్నారు? ఆల్మోస్ట్ అందరూ చెప్పరు, కొందరు అది ప్రాబ్లం వచ్చినప్పుడు వాడతారా లేదా? వాడుతున్నారుగా. అంటే మీరందరూ అల్లపతి వాడతారుగా? మీరందరూ నాన్ వెజిటేరియన్సే. మీరు వెజిటేరియన్స్ కాదు మెడిసిన్స్ వాడతాయి, మీకు తెలుసా 80% మెడిసిన్స్ నాన్ వెజిటేరియన్ తయారవుతున్నాయి. కావాలంటే మీ వెబ్సైట్లో కొట్టి చూడండి, 80% మెడిసిన్స్. చిన్న దెబ్బ తగిలితే అదేదో ఇంజక్షన్ ఇచ్చుకుంటాం కదా, అదేదో ఐరన్ రాడ్ తగిలితే దాన్ని ఏమంటారు టీటీ, అది గుర్రాల ఏదో రక్తమో ఏదో దాంతో తయారు చేస్తారట. మెడికల్ షాప్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు మన నాకు వాళ్ళు చెప్తుంటారు, 80% మెడిసిన్స్
నాన్ వెజ్ చేసాం, మీరు వెజ్ ఎలా అయ్యారు? వెజ్లా మీరు? నేను అడగండి కావాలంటే బయలు టోటల్ మీరు నాన్ వెజ్ చేయరండి సార్. మరి పాపాత్మలే కదా పాపం చేసినట్టుగా, నాన్ వెజ్ తింటే పాపం కదా మీ దృష్టిలో? నా క్లాస్ వినక ముందు అయితే చెప్తా, తర్వాత చెప్తా. నాన్ వెజ్ తింటే పాపం కదా, మరి ఇంకా పాపాత్ములే, పాపం చేసి మీకు పుణ్యం రమ్మంటే రిజల్ట్ రమ్మంటే ఎట్లా వస్తుంది? ప్లస్ ఎవ్రీ మెడిసిన్ హ్యాస్ సైడ్ ఎఫెక్ట్, ప్రతి మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్. కాళ్ళ నొప్పులకు మందులు వాడని మా బ్రదరే కజిన్ బ్రదర్ డాక్టర్ ఉండేవారు, మా అమ్మ కాళ్ళ నొప్పులతో బాధపడేది. అరే నువ్వు డాక్టర్ కదరా నువ్వు మందివరా అంటే నువ్వు ఏదన్నాడు దీనికి మాత్రం నేను మందివా అన్నాడు. ఇదేంద్రా అంటే అరే మా పెద్దమ్మ అది నువ్వు వాడితే హార్ట్ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, నీకు ఏది కావాలని. సో మీ ప్రతి మెడిసిన్ సప్రెషన్ తప్ప రియల్ ప్రాబ్లం క్లియర్ కాదు. నేనే కాదు మొన్న చెప్పాను కదా, ఒక డాక్టర్ చెప్పాడని ఒక ఆయనకి ఈ వణుకుడు రోగం ఉంది అని. అవునా? ఎందుకు సపరేషన్ అవుతుంది? మీకు థిరిటికల్ గా ప్రాక్టికల్ గా అర్థం కావాలి. అందరూ ఏం చెప్తున్నారు డాక్టర్స్, వాళ్ళు ఏదో మందు ఇస్తున్నారు, ప్రతి మెడిసిన్ సప్రెసే చేస్తుంది తప్ప రోగాన్ని తగ్గించదట. ఇంకా చెప్పాలంటే మీ బ్రెయిన్ ను మొద్దుబారేలా చేస్తుంది. ఇప్పుడు చాలా డిప్రెషన్ లో ఉన్న టాబ్లెట్స్ ఇస్తారే, ఇస్తే వాడికి ఏంటంటే గుర్తుండదు వాడు, అంతా మర్చిపోతారు, మత్తులాగా పడుకుంటాడు ఎప్పుడు ఇదే పని. అంటే అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ సప్రెస్ అవుతోంది, ఉన్నది రోగం కానీ వాడికి తెలియట్లేదు. ఓ ఈ మత్ ఇంజక్షన్ ఇచ్చినట్టు టెంపరీగా ఇక రోజు వేసుకోవాలి, ఒకరోజు వేసుకోకుండా మళ్ళా విజృంభిస్తుంటుంది అది. ఇంకా డోసేజ్ పెంచాలి, ఇక ఫైనల్ గా ఏది పని చేయదు వాడు దచ్చుడాడు. సో నేనేమంటున్నానంటే యు కెన్ నాట్ కిల్ అనారోగ్యము అంటున్నాను. దేన్ని కూడా మీరు చంపలేరు, ఈ సృష్టిలో ఉన్న దేన్ని కూడా మీరు చంపలేరు. ఇదేంటండి, డాక్టర్ ఏమంటాడు ఇప్పుడు సపోజ్ ఇక్కడ నొప్పి వచ్చింది అనుకోండి, టాబ్లెట్ వాడితే నొప్పి తగ్గుతుందా లేదా? పెయిన్ కిల్లర్ వాడితే తగ్గుతుంది కదా. అంటే ఇప్పుడు నొప్పి తగ్గిందా తగ్గినట్ట? ఆ తగ్గలేదు, మీకు గుర్తు మీకు ముద్దుబారినట్టు చేసింది కానీ ఆ నొప్పి అక్కడే ఉంది. ఏంటి కారణం? ఎందుకు అలా ఉంటుంది? ఎందుకు చంపలేకపోతున్నారు వీళ్ళు? ఎందుకు అంటే దీనికి ఒక సూత్రం ఉంది, నేను సైంటిఫికల్ గా ఉంది స్పిరిచువల్ గా కూడా ఉంది. ఏంటంటే శక్తిని పుట్టించలేము, ఎనర్జీ మ్యాటర్ నైదర్ కెన్ బి క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషనే ఒక రూపం నుంచి ఒక రూపం మారగలుగుతాం. తెలుసా ఒప్పుకుంటారా? ఇది సైంటిఫికల్ గా చెప్పేది. అంటే దేన్ని కూడా మనం చంపలేము, పుట్టించలేమట, నశింపజేయలేము, ఓన్లీ పరివర్తననే సాధ్యము. ఒక రూపంలోంచి ఇంకో రూపంగా పరివర్తన చేయడమే సాధ్యం. ఇది ఒప్పుకుంటారు కదా? మన వేదాలు ఉపనిషత్తులు కూడా చెప్తున్నాయి, అమ్మవారిని మీరు శక్తిని రోగాన్ని చంపాలనుకుంటున్నారంటే ఇవన్నీ చంపాలనుకుంటున్నారు మీరు? అమ్మవారినే, పరమాత్మనే చంపాలనుకుంటున్నారు. పరమాత్మ రోగం రూపంలో ఉన్నాడు, పరమాత్మనే ఏకమే అనేకమైపోయింది కదా. ఒకప్పుడు రోగాలనే ఉన్న సృష్టి లేదు, ఏకత్వమే ఒకటే ఉంది, అదే అన్ని రూపాలుగా అనేకంగా మారింది కదా. ఇన్ని రూపాలు ఇన్ని రూపాలుగా అంటే ఈ చూస్తున్న అన్ని రూపాలు కూడా ఏకత్వం నుంచే వచ్చాయిగా. అంటే ఇవన్నీ పరమాత్మ యొక్క రూపాలైనా కదా, అవునా కదా? సో మరి పరమాత్మలో కలవాలంటే ఏం చేయాలి? మళ్ళీ అనేకాన్ని మళ్ళీ ఏం చేయాలి? కలిపి ఏకం చేయాలి. కానీ మీరేం చేస్తున్నారు? డాక్టర్లు ఏం చేస్తున్నారు? ఓ సైంటిస్ట్ ఏమో యు కెనాట్ కిల్ ది ఎనర్జీ అంటాడు, ఈడేమో పెయిన్ కిల్లర్ అనుకున్నాడు. అడిగారు ఎవరు డాక్టర్ని వెళ్ళి, సపోజ్ జ్వరం వచ్చిందో మంట వచ్చిందో ఏదైనా వచ్చింది, సార్ నొప్పి ఎక్కడికి వెళ్తుంది సార్ టాబ్లెట్ వేసుకుంటా అని అడిగారా? అడిగారు. గుడ్డిగా వాడు ఏదైతే తీసుకొని వచ్చేస్తారు. మీరే అంటారు కదా సార్, ఎనర్జీ నెదర్ కెన్ బి క్రియేటెడ్ డిస్ట్రాయిడ్, మరి ఎట్లా డిస్ట్రాయ్ చేస్తుంది ఈ నొప్పి నేను అడగాలి కదా. మీరు అడగాలి అవుతా, ప్రతిదీ ఎనర్జీయేగా, నొప్పి కూడా ఎనర్జీయే కదా, క్యాన్సర్ ఎనర్జీయే కదా, ఎయిడ్స్ ఎనర్జీయే కదా. మరి ఇప్పుడు ఎనర్జీని ఏం చేస్తారు? కిల్లింగ్ ఇంపాసిబుల్, అయితే అంచిపెట్టడం లేదా పరివర్తన. సో పరివర్తన అంటే ఎలా, ఏం పరివర్తనగా మార్చారు? మీరు చిన్న చిన్న నొప్పులు ఏం జరుగుతున్నాయి, పెద్ద పెద్ద రోగాలుగా మారుతున్నాయి లేవా? డాక్టర్లే చెప్తున్నారు కదా చిన్న నొప్పికి మందు పడుతుంది, కిడ్నీ ఫెయిల్ అవుతాయి అంటే పెద్ద రోగంగా మారుతుందా చిన్న రోగమా? చిన్నది పోయి పెద్దది వస్తుంది. అంటే ఏంటి ఆ నొప్పి పరివర్తన చెంది ఏం జరిగింది? ఇంకా పెద్ద రోగంగా మారింది. చిన్న రోగం పోయి పెద్ద రోగంగా మారింది. బికాజ్ యు కెన్ నాట్ డిస్ట్రాయ్ ది ఎనర్జీ. ఒక రూపాన్ని నువ్వు నాశనం చేయలేదు కాబట్టి మీరు ఎప్పుడైతే దాన్ని టాబ్లెట్ వాడి చంపాలి ఈ దరిద్ర భావాలు పెట్టుకొని ఉంటారో, నీ అమ్మ దరిద్ర తిట్టుకుంటూ ఉంటారో ఏం జరుగుతుంది? మేము తిడుతున్నాను అనుకోండి సపోజ్, ఈమె ఎప్పుడు నేను ఆమె శత్రువు అవుతుందా నా మిత్రుడు అవుతుందా, నన్ను నాశనం చేయాలని చూస్తుందా లేదా?
సేమ్ అదే విధంగా ఈ నొప్పి మేము ద్వేషిస్తున్న కొద్దీ అది ఇంకా నీచమైన రూపాలను తీసుకుంటుంది, ఇంకా ఘోరమైన రూపాలు తీసుకొని పెద్ద పెద్ద రోగాలుగా మారిపోయి మిమ్మల్ని నాశనం చేస్తాం, నాశనం చేయడానికి ఉంటుంది. సో ఇప్పుడు యూ కెనాట్ డిస్ట్రాయ్ ది ఎనర్జీ ఒప్పుకుంటున్నారు కదా, ఓన్లీ ట్రాన్స్ఫర్మేషన్ అంటున్నారు కదా, మరి ఇప్పుడు నొప్పిని ఏం చేద్దాం, ఏం చేయగలరు? మంచిగా రైట్ పాజిటివ్గా లేదా నెగిటివ్గా న్యూట్రల్గా డివైన్గా మార్చారు. నెగిటివ్ పాజిటివ్ న్యూట్రల్ డివైన్ నాలుగు ఉన్నాయి కదా, సో నెగిటివ్గా ఉన్న దాన్ని పాజిటివ్ న్యూట్రల్ డివైన్. నొప్పి పాజిటివ్గా మారుతుందా అంటే తీయని బాధ అంటారు లేదా, కొన్ని తీయని బాధలునే లేదా అంటే అదే నచ్చకుంటే దరిద్ర బాధ. ఇప్పుడు వంట వండడం అబ్బా ఇంతమందికి వండాలా అని అదే ఇష్టం అనుకోండి, ఎంజాయ్ చేస్తూ వండుతుంటారు అవునా కదా, అదే వంట అంటే ఏంటి ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తారు. సో అదే నొప్పి పాజిటివ్గా మారుతుంది, అదే నొప్పి న్యూట్రల్గా మారుతుంది, అదే నొప్పి దివ్యంగా కూడా మారుతుంది. ఎందుకంటే దివ్యతలోంచి నొప్పి పుట్టింది, నొప్పి యొక్క ఒరిజినల్ రూపం ఏంటి, పరమాత్మనే, పరమాత్మ శక్తే, స్వచ్ఛమైన శక్తే, స్వచ్ఛమైన శక్తే నొప్పిగా మారింది, మళ్ళీ దీన్ని మరీ దివ్యంగా మార్చేయండి. నొప్పిగా ఎందుకు మారింది అంటే మీ దరిద్ర భావాల వల్ల, మీ ప్రోగ్రామింగ్ దరిద్రంగా ఉండడం వల్ల, అందరూ పెంచి పోషించిన అవన్నీ మీరు నమ్మేశారు గుడ్డిగా, అదే మీరు చేస్తున్నారు, మీ పిల్లలకి అదే చెప్తున్నారు, మీ బతుకులు దరిద్రంగానే రేపు వాళ్ళ బతుకులు కూడా మీలాగానే ఉంటాయి. మీ పిల్లలు మీ జీవితాల్లో మీ కాకుంటే అంతకంటే ఎక్కువ ఇంపాసిబుల్, ఎందుకంటే అదే ప్రోగ్రామింగ్ వాళ్ళు ఒకళ్ళు రుద్దుతున్నారు కాబట్టి. మంచి చెడు దరిద్ర ప్రోగ్రామింగ్ వాడు కావచ్చు, డాక్టర్ కావచ్చు, నేను కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, వాడి బుద్ధి మాత్రం ఇలానే ఉంటుంది, అదే మంచి చెడు బుద్ధి. ఓకేనా? సో నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, ఆ నొప్పిని ఎదిగించాలి, అంటే నొప్పి మారి స్వచ్ఛమైంది కావాలి. ఇప్పుడు నేను కొట్టి చంపాలనుకోండి, నేను ఏం చేయాలి, నేను ఏమైనా పట్టించుకోవాలి, నేను అసలు కత్తి తీసుకోవడం ఏదో పుట్టుడే పుట్టుడు చచ్చేంత వరకు కొట్టాల్సింది అంతేగా, అవునా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఈమెను చంపితే మళ్ళీ పుట్టి మళ్ళీ నన్ను చంపుతాను రక్తాసురుడులాగా, మళ్ళీ పుట్టి నన్ను చంపేస్తాను టార్చర్ పెడుతుంది. పోనీ ఈమె పోయినా ఇలాంటి వాళ్ళు కూడా వచ్చిన టార్చర్ పెడుతున్నారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి, అమ్మ ఈమెను మార్చిన వర్కౌట్ కాదు ఇది, ఈమె పరివర్తన, ఈమె దేవతలాగా కనబడితే నాకు, ఈమెనా ఫ్రెండ్ అయిపోతే బెటర్ కదా అని ఇంకో ఐడియా వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి నేను, ఈమెను అంటే ఈమెను అంతకుముందు పట్టించుకోకుండా నాశనం చేయాలి, దరిద్రం చిచ్చిచ్చాను టాబ్లెట్లు వేసి వేసుడే వేసుడు చంపుడే చంపుడు రోగాలను చంపగలిగారా? ఇప్పటి వరకు ఎవడన్నా రోగాలు చంపగలిగాడండి? చంపినా కొత్త రోగాలు వస్తున్నాయి, అల్టిమేట్గా ఘోరంగా రోగాలు దారిదస్తున్నాడు, కానీ ఎవడు బా అని చచ్చిన వాడు లేడు భూమి మీద, ఉన్నాడా? ఇంపాసిబుల్ అది, అవునా కదా? సో కాబట్టి మరి ఆ రోగమే ఆనందంగా మారాలి. మారా ఇప్పుడు ఈమెనే నాకు ఫ్రెండ్ అయిపోవాలంటే ఇప్పుడు నేను ఆమెను కన్సిడర్ చేయాలి కదా, హాయరా అని మాట్లాడాలి వద్దా? అప్పుడు మాట్లాడలేదు, ఇది కట్టే తీసుకోవడం ఏదో కొట్టుడే కొట్టుడు ఆమె, ఎందుకంటే ఆమె సంబడమైన పని కాబట్టి. కానీ ఇప్పుడు వచ్చిన చావ ఏంటంటే ఈమె మారాలి, ఆమెనే మారి నాకు పాజిటివ్గా న్యూట్రల్గా డివైన్గా మారాలి కాబట్టి ఇప్పుడు ఆమెను కన్సిడర్ చేయాలా వద్దా, ఆమె దగ్గరికి వెళ్ళాలా వద్దా, అడగాలా వద్దా, ఫ్రెండ్లీగా ఉండాలా వద్దా? ఇప్పుడు నేను మారాల్సి వస్తుంది ఇక్కడ, అర్థమైంది? ఇక్కడ మారి హాయరా ఏంటి నువ్వు ఎవరు ఏంటి నీ గురించి ఏంటి ఎందుకు ఇట్లా నా మీద కోపంగా ఉన్నావు చెప్పు నాకు సపోర్ట్ చేయి అని ఇట్లా నువ్వు మాట్లాడితే నేను చెప్పినట్టు మాట్లాడుతుంటే అప్పుడు అది దగ్గరకు వచ్చి డెస్ నేను సపోర్ట్ చేస్తా అంటే అది అప్పుడు కూడా పరివర్తన చెందుతుంది. కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు ఫ్రెండ్లీగా ఉంటే అది నొప్పి నుంచి పాజిటివ్గా, పాజిటివ్ నుంచి న్యూట్రల్, న్యూట్రల్ నుంచి దివైన. ప్రతిదీ మనకు కష్టమే కదా, ఏదైనా నేర్చుకునేటప్పుడు సైకిల్ నేర్చుకోవాలి కష్టమే కదా, భయము టెన్షన్ ఎన్ని వస్తాయి, మెల్లిమెల్లిగా సాధన చేస్తూ చేస్తుంటే ఆ భయమే ధైర్యంగా మారుతుందా లేదా? అంటే ఏంటి నెగిటివ్ ట్రాన్స్ఫార్మ్ అయింది, ఇప్పుడు బాధ భయం వస్తుందా, బండి నడపాలంటే మీకు వస్తుందా, మళ్ళీ కార్ నేర్చుకోవాలంటే భయం వస్తుంది, మళ్ళీ ఫ్లైట్ నేర్చుకోవాలంటే భయం వస్తుంది, అంటే ఏంటి ప్రతి ఎనర్జీస్ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. మీరు దాంతో ఫ్రెండ్లీగా ఉంటున్నారా, దరిద్రని అమ్మ సైకిల్ నన్ను పడేసిన తీసి బయట పడేస్తారా, ఒకవేళ కోపచ్చి పడేసిన మళ్ళీ దాన్ని దగ్గర తీసి దాంతో ఫ్రెండ్లీగా ఉండి మళ్ళీ దాంతో సాధన చేస్తేనే కదా మారిపోయినాయి ఎనర్జీస్, అవునా కదా? అంటే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, డెలివరీ ఎగ్జాంపుల్ అడుగు చెప్పాను కదా, మీరు ఎంత ఫ్రెండ్లీగా ఎంత గౌరవంగా ఉంటే అది అంత మనకు సపోర్ట్ చేస్తుంది. ఎస్ సార్, మీరు ఎంత దాన్ని దరిద్రంగా చూస్తే అది అంత టార్చర్ మిమ్మల్ని పెడుతుంది. ఇప్పుడు కొన్ని లక్షల కోట్ల కోట్ల మందిని చూస్తున్నారు భూమి మీద, ఎవరైనా రోగాలు లేకుండా హాయిగా ఆనందంగా బతికిన వాళ్ళు ఉన్నారా, చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, చచ్చిపోయేటప్పుడు ఆనందంగా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా? రోగాలను జయించి పెద్ద పెద్ద స్పిరిచువల్ మాస్టర్స్ కూడా దరిద్రంగా చచ్చిపోతున్నారు రోగాలతో. వై? బికాస్ దే ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు అనారోగ్యము, దాన్ని దివ్యంగా చూడట్లేదు, దైవ ప్రసాదంగా చూడట్లేదు, అందుకే టార్చర్ పెడుతుంది. నా అనుభవం 15 అనుభవం, నన్నైతే చంపలేదు, ఒక్క టాబ్లెట్ లేదు మరి 15 నుంచి, నేను దైవం యొక్క రూపంగా చూస్తున్నాను, చంపదా చంపాయి నేను రెడీగా ఉన్నా అంటున్నాను, నేను లేదా నా అవసరం భూమి మీద ఉంటే ఉందంటే ఉంచు, ఎందుకంటే పరమాత్మ రూపమే కదా, నా అవసరం ఉందా ఉంచు, లేకుంటే చంపాయి ఎక్కడ రమ్మంటే ఎక్కడికి వస్తాయి ఎలా కనుక్కుంటే అలా కొనుక్కుంటున్నా, ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ అంటున్నాను నేను. ఇక్కడ అవసరం ఉందేమో ఇలాంటి వాళ్ళు నాకు వినేవాళ్ళు నాకు ఎందుకు ఉండదు ఉంచారు నన్ను ఎవరు వినేవాళ్ళు ఇక్కడే అరే దరిద్రులు ఎవరు విన్నారు అందరూ మహిళలు ఉన్నారు పదా మనం అక్కడికి వెళ్ళిపోదాం ఈ లోకానికి అని తీసుకెళ్తుంది అరే దరిద్రులు మళ్ళీ బాగుపడేలాగా ఉన్నారు వీళ్ళందరూ కష్టదుఖాల నుంచి దివ్యత్వంలోకి వచ్చేలాగా ఉన్నారు వీళ్ళు కాబట్టి అరే నీ అవసరం ఉందిరా అని కొద్దిగా మరి చేస్తే కొద్దిగా మినిమం వెళ్ళిపో అవసరం కదా కొంత అర్థమైందిరా సో కాబట్టి అట్లా నేను ఫుల్గా సరెండర్ అయిపోతున్నాను ఆ సూపర్గా రిజల్ట్స్ వస్తున్నాయి నేను కేవలం దాన్ని దైవం యొక్క రూపంగా భావిస్తాను దాన్ని దివ్యంగా భావిస్తూ నిన్ను నేను చంపలేను ఇంపాజిబుల్ నిన్ను చంపడం అంటే అమ్మవారిని చంపడం లాంటిదే దుర్గాదేవి మొక్కడం కాదు దుర్గాదేవి నొక్కు రూపంలో ఉంది ప్రకృతి నొక్కు రూపంలో ఉంది ఎండాకాలం చెట్టుకి ఏం జరుగుతుందో అదే జరుగుతుంది మీకు ప్రాసెస్ మరి ఎండాకాలం చెట్టు ఎండిపోతుందా ఎండిపోయి చస్తుందా మళ్ళీ వర్షం పడి కొత్త చిగురు వస్తుందా వస్తుందా లేదా ఎండిపోకుంటే ఒకవేళ ఎండాకాలం చెట్టు ఎండిపోకుంటే దాని పర్సెంట్ పండ్లు పువ్వులు వస్తాయా రావు ఎండిపోతేనే మళ్ళీ కొత్తది వస్తేనే పండ్లు పూలు వస్తాయి లేకుంటే రావు ఇంపాసిబుల్ అడగండి ఎవరు నన్ను రాలి కొత్తవి రావాలి వస్తాయి అర్థమైందండి సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇది సహజంగా జరిగే ప్రక్రియ బాడీ చేసుకునే ప్రక్రియ ఈ ప్రక్రియకు మీరు సహకరించండి కొద్దిగా రిస్క్ తీసుకోండి డెఫినెట్ గా సూపర్ రిజల్ట్స్ వస్తాయి వస్తున్నాయి మనం అంటే డైరెక్ట్ నేను చేయమని చెప్పట్లేదు ఒకవేళ మీకు రిస్క్ అనిపిస్తే టాబ్లెట్ వేసుకోండి టాబ్లెట్ కూడా మనకు రిస్ట్రిక్షన్ లేదని చెప్పాను కదా క్లియర్గా మనకు అన్ని ఫ్రెండ్సే టాబ్లెట్ వేసుకున్నారా మై డియర్ టాబ్లెట్ నీలో ఉన్న దైవం దగ్గర తీసుకెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకోలేదా మై డియర్ టాబ్లెట్ నేను వేసుకోవట్లేదు నువ్వు కూడా సపోర్ట్ చేయని లోపల అనుకోండి నేను టాబ్లెట్ వేసుకోవట్లేదు కానీ లోపల మందు పుట్టిస్తున్నాను నేను ఏం ఎయిట్ చేయట్లే నేను ఇప్పటివరకు బతుకున్నాను అంటే కారణం ఈ మెడిసిన్స్ ఏసారినో మీరు అందరూ బతుకున్నారంటే ఈ జ్ఞానం తెలియక టాబ్లెట్ లేకుండా ఉంటే మీ బతుకే ఏమయ్యేది డెఫినెట్గా చంపేది అది అవునా కదా సో ఇప్పటివరకు బతుకున్నారంటే టాబ్లెట్ వల్లనే కానీ ఆ టాబ్లెట్స్ అతిగా వాడడం వల్ల అతిగా నమ్మడం వల్ల మీకు చంపేలాగున్నాయి ఆఖరికి ఆ టాబ్లెట్ సపోర్ట్ చేసే పరిస్థితుల్లో లేవు ఎందుకంటే డోసేజ్ పెంచుకుంటూ పోవాలి మీ ప్రాబ్లం తగ్గట్టుగా అల్టిమేట్గా స్టేజ్కి వెళ్ళాక నో డోసేజెస్ అంతే నో మెడిసిన్స్ ప్రాబ్లం పెద్దది అయితే సో అది ఓన్లీ ధ్యానం ద్వారానే సాధ్యం కాబట్టి దానికి చెప్పండి మెడిసిన్స్ తోటి మాట్లాడి లోపల మై డియర్ మెడిసిన్స్ ఇప్పటివరకు నువ్వు హెల్ప్ చేసావు ఇప్పటివరకు నీ వల్లనే బతుకున్నాను కానీ ఇప్పుడు ఈ రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి నేను లోపలికి వెళ్తున్నాను లోపల దైవం దగ్గరికి వెళ్ళి ఆ ఇన్నర్ మెడిసిన్ ఇస్తాను సో నువ్వే ఈ మెడిసిన్ రూపంలో నువ్వు మారి పరివర్తన చెంది లోపల ఉన్న దైవం దగ్గర దైవం నుంచి పుట్టే మెడిసిన్గా మారుతున్నావు నువ్వు ఎక్కడికో పోవట్లేదు దాన్ని కూడా గౌరవించండి ఆ మెడిసిన్ గౌరవించి వేసుకోండి ఒకవేళ వేసుకోవద్దు అనుకుంటే నేను వేసుకోను నేను కానీ మెడిసిన్ నువ్వు సపోర్ట్ చేస్తేనే లోపల మెడిసిన్ పుడుతుంది లేకుండా పుట్టదు నువ్వు నాకు సపోర్ట్ చేయాల్సిందే అంటే టెన్త్ నుంచి ఇంటర్మీడియట్కి వస్తున్నారు టెన్త్ నాలెడ్జ్ తోటి ఇంటర్మీడియట్కి వస్తారా టెన్త్ నాలెడ్జ్ వదిలేసి వస్తారా అంటే మెడిసిన్స్ వేసుకుంటే వచ్చిన కష్ట సుఖాలన్నీ సుఖం కూడా ఉంది మెడిసిన్ వల్ల కష్టం కూడా ఉంది ఈ కష్ట సుఖాల బేస్ తోటి మీరు రావాలి చిచి నీ అమ్మ ఈ దరిద్ర మెడిసిన్ నాకు ఏం పని చేయలేదని తిట్టుకుంటూ వచ్చారనుకోండి అది వర్కౌట్ కాదు అర్థమైంది కష్ట సుఖాలు రెండు అనుభవించారు ఇప్పుడు పని చేయట్లేదు అంటే మరి దాని పవర్ అంతే నువ్వు ఒక సైకిల్ పట్టుకొని 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళమంటే ఎలా వెళ్తుంది అది అది మాక్సిమం 10 కిలోమీటర్ స్పీడే అంతే అర్థమైంది లేదా సో మీరు అప్పుడు ఏం చేయాలి బైకో కారో తీసుకోవాలి అంతేగాని నువ్వు సైకిల్ పట్టుకుని నాకు 100 స్పీడ్ చిచి దరిద సైకిల్ అంటే నీకు కుదలేదు సో మెడిసిన్ ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఉపయోగపడుతుంది అంతకంటే ఎక్కువ మీరు కోరుతున్నారంటే అది డెఫినెట్గా ఎఫెక్ట్ ఇస్తుంది ఓకేనా సో కాబట్టి యూ కెన్ టేక్ మెడిసిన్స్ నో ప్రాబ్లం మెడిసిన్ దానికి అది కూడా మనకు ఎఫెక్ట్ లేదు కాబట్టి మెల్లమెల్లగా వేసుకుంటే ప్రేమతో వేసుకోండి వేసుకోకుంటే కూడా అప్పుడు కూడా కరెక్ట్ సంకల్పం పెట్టి మెడిసిన్ నాకు సపోర్ట్ చేయి ఇన్నర్ మెడిసిన్ పుట్టేయడానికి సపోర్ట్ చేయి ఇన్నర్ మెడిసిన్ అంటే ఏందో లేదు స్వచ్ఛమైన శక్తి ఓకేనా స్వచ్ఛమైన శక్తి బాడీ అంతా స్ప్రెడ్ అయిపోయిందా మొత్తం ఏ పార్ట్కి ఏదో అవసరం అది వస్తుంది రోగమాయ మిరాక్యులస్గా మారుతుంది దేవుడు వచ్చాక ఎలాంటి ప్రాబ్లం అయినా క్లియర్ చేస్తాడు మీరు కావాలంటే నిజంగా అంత టాలెంట్ ఉందా అండి మీకు రిజల్ట్స్ ఉన్నాయి నా కాన్సెప్ట్ పట్ల మీకు డౌట్ రావచ్చు మీరు కావాలంటే అనితా మోర్జాని అని ఒక ఆమె ఉంది మీకు తెలుసో లేదు నెట్లో సెర్చ్ చేయండి అనితా మోర్జాని అని నేను కావాలంటే గ్రూప్లో పెడతాను లేదు నా దాంట్లో నేను పెట్టానన్నాను కదా దాంట్లో ఆమె ఉంది ఫోల్డర్ సెపరేట్ ఫోల్డర్ ఉంది నా వెబ్సైట్లో కింద ఇంగ్లీష్లో ఉంది ఇంగ్లీష్లో వినగలిగిన వినండి ఆమె పరిస్థితి ఏంటంటే ఒక ఇండియన్ ఆమెనే ఇక్కడ ఫారిన్ కంట్రీలో పెరిగింది ఏమైనా సడన్ గా క్యాన్సర్ వచ్చేసింది చాలా ఇబ్బంది అయిపోయి ఇంత గడ్డలు నిమ్మకాయ లాంటి గడ్డలు బాడీ అంతా అది ఏదో పెద్ద క్యాన్సర్ అట టోటల్ స్కెల్టన్ అయిపోయింది చచ్చే పరిస్థితి వచ్చింది అయిపోయింది వెంటిలేటర్ పెట్టేసరి ఇమే అయిపోయిందని చెప్పారు అయిపోయింది ఆ వెంటిలేటర్లో ఉన్న స్థితిలో కోమాలో ఉన్న స్థితిలో ఆమె డైరెక్ట్ పరమాత్మ దగ్గరికి వెళ్ళింది అట ఇవన్నీ రిపోర్ట్స్ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్ కూడా ఆమె ఆ బుక్లో పబ్లిష్ చేసింది కావాలంటే యూ కెన్ టేక్ దట్ బుక్ ఆల్సో ఆ డాక్టర్ ఆమె పరమాత్మ దగ్గరికి వెళ్తే పరమాత్మ వెళ్ళిపో నీ పని ఇంకా పని ఉంది అప్పుడు ఎందుకు వచ్చావు ఇక్కడికి వెళ్ళిపో ఏదో వచ్చిందట మళ్ళీ వచ్చేసిందట ఆమెకు అక్కడే తెలిసిపోయిందట ఆ పరమానందం వచ్చిందట ఆమె ఇక్కడేమో స్కెల్టన్ లాగా ఉంది ఆమె పరమాత్మ దగ్గరికి వెళ్ళిందట పరమానందం ఉందట కథం పరమాత్మ చెప్పేదట అర్థమైపోయిందట సీన్ అంతే అంటే బాడీలోకి వచ్చినా తగ్గిపోతుంది అనిపిస్తుందట బాడీలోకి వచ్చినా వారం 10 రోజుల్లో మొత్తం గడ్డలు అన్ని మాయం క్యాన్సర్ మాయం అన్ని మాయం ఆశ్చర్యపోయారట డాక్టర్లు ఇదే కాకుండా ఆమె ఈ హాస్పిటల్లో ఇక్కడ ఈ రూమ్లో ఉంటే పక్క రూమ్లో డాక్టర్స్ ఈమె గురించి మాట్లాడుకున్నది చెప్పిందట ఆమె డాక్టర్లు ఆశ్చర్య ఇదేంటి నువ్వు కోమాలో ఉన్నావు నువ్వెట్లా విన్నావు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే పరమాత్మకు లక్ష సేవలు ఉంటాయి పరమాత్మ స్థితిలో ఉంటే ఎక్కడేం జరుగుతుందో అన్ని తెలిసిపోతాయి మల్టీ డైమెన్షన్ అని చెప్తున్నారు అంటే పరమాత్మకు ఎంత టాలెంట్ ఉంటుంది జస్ట్ ఆయన చూసి మళ్ళీ బాడీలోకి రాగానే మొత్తం బాడీ అంతా హీలింగ్ అయిపోయింది ఇది నేను చెప్తే మీరు నంబర్ కావాలంటే మీరు అనితామూర్జీ అని చూడండి ఆ వెబ్సైట్లో ఆమె ఇప్పుడు వరల్డ్ వైడ్ ఫేమస్ ఆమె 26 భాషల్లో 30 భాషల్లో బుక్ ట్రాన్స్లేట్ చేసింది ఆమె అనుభవాలు వాళ్ళ డాక్టర్స్ ఇచ్చిన రిపోర్ట్స్తో సహా అన్నీ ఉన్నాయి అర్థమైంది ఆమె అప్పుడు ధ్యానం తెలియదు ఏం తెలియదు సడన్ గా కోమాలకు వెళ్ళిపోయింది ఆమెకి ఏం తెలియదు కోమాలో ఆమె డిజైన్ అనుకోండి పరమాత్మ ఇలాంటి మిరాకిల్స్ చూపిస్తే జనాలందరూ వస్తారనో ఏ ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఆయన తిరుపతికి వెళ్తే సడన్ గా మాటలు వచ్చాయని అంతకుముందు వచ్చిందా లేదా అంటే ఏంటి కొద్దిగా భక్తి భావం రావడానికి వచ్చి పరమాత్మ మిరాకిల్స్ చేస్తుంటాడు సో దాంట్లో భాగంగా జరిగిందేమో సో ఏదైనా జరిగింది మొత్తానికి దైవం దగ్గర చేరని ఆనందం వచ్చింది ఆనందం రాగానే మళ్ళీ ఆ బ్లిస్ఫుల్ డైమెన్షన్ నుంచి ఇక్కడికి వచ్చాను నాకు రోగం తగ్గిందని ఆమె చెప్పింది అదే కాదు నేను మొత్తుకునేది ఆమె ఏం చెప్పిందో తెలుసా నా క్యాన్సర్ వచ్చింది కాబట్టి నేను ఈ స్థితిలో ఉన్నానని అన్నాను ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ ఆమె ఇప్పుడు అర్థమైంది లేదు సో కాబట్టి మీరు ఏదైనా సాధ్యమే దైవం దగ్గర చేరితే దైవం మీరు దైవం దగ్గర చేరే మార్గాలు తెలుసుకోండి పరమాత్మకు సాధ్యం కానీ ఉంటుందా బట్ మీరు పరమాత్మ దగ్గర లేరు విగ్రహాలను పట్టుకున్నారు విగ్రహం ఇస్ నాట్ ఏ దేవుడు విగ్రహం దేవుడు కాదు విగ్రహంలో దాగి ఉన్న స్వచ్ఛమైన ఆ రూపాన్ని చూడాలి మీరు మలినమైన రూపాన్ని చూస్తున్నారు అంటే ఆ చెక్కి ముక్కు కళ్ళను చూసి అక్కడే ఆగుతున్నారు తప్ప దాని లోపల దాగి ఉన్న స్వచ్ఛమైన శక్తిని చూడట్లేదు మీరు స్వచ్ఛమైన శక్తిని అనుభవించగలిగితే కథం అక్కడే దైవం చూసినట్టే కథం రోగం తగ్గుతుంది ఓకేనా క్లియర్ ఉందా లేదా ప్లస్ ఇంకొకటి బీపీ షుగర్స్ గురించి మీకు చాలా మంది ఎంతమందికి బీపీ షుగర్లు ఉన్నాయి ఇంకెవరికి లేవా ఉందా బీపీ షుగర్ గురించి చెప్పాలా నా అన్ని చాలా కొత్తగా ఉంటాయి మీకు కొద్ది కన్ఫ్యూజన్ అవుతుంది తప్పదు మరి నేను సత్యం చెప్పాలా ఆపాలా ఇప్పుడు ధ్యానం చేయడానికి భయపడతారు మరి నేను ఆల్రెడీ వెబ్సైట్లో పెట్టాను బీపీ షుగర్స్ గురించి ఇవన్నీ రాసి పెట్టాను ఎప్పుడో 2010లోనే మొత్తం ఆల్మోస్ట్ చాప్టర్స్ అన్ని రాసి పెట్టాను సో ఇప్పుడు బీపీ షుగర్స్ గురించి చెప్పబోతున్నాను టాపిక్ నాకు బీపీ షుగర్స్ గురించి ఎప్పుడు నాకు ఐడియా లేదు బికాజ్ నేను 2004లో ధ్యానంలోకి వచ్చాను అప్పటి వరకు నాకు ఒక ఆస్మా ఉంది కానీ బీపీ షుగర్స్ గురించి నాకు అంత తెలియదు ఈ 2004లో ధ్యానంలోకి వచ్చాక ఏం జరుగుతుందో నాకు తెలియదు సూపర్ కిక్కు ఆనందము ఏది వచ్చినా తగ్గించుకుంటున్నా నాకు ఎలాంటి ప్రాబ్లం రాలేదు సో కానీ ఏం జరిగిందంటే సడన్ గా ఇక్కడ మేము మా మామయ్య ఇంట్లో ఇక్కడ ఉన్నాము మా నాన్నగారు అందరూ వచ్చారు ఏదో చిన్న ఫంక్షన్ కని వచ్చారు సడన్ గా మా నాన్నకు మా అమ్మకు తెలియదట ట్యాబ్లెట్ వేసుకోలేదు ఏదో ఫుడ్ తిన్నాడు ఫుడ్ తినలే ట్యాబ్లెట్ వేసేసుకున్నాడు ట్యాబ్లెట్ వేసుకుంటే ఆయనకు బీపీ షుగర్లు అన్నీ ఉన్నాయి ఫుడ్ తినకుండా ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఏదో కోమాలకు వెళ్ళిపోతారని ఏదో ఉందట అది ఉందట అది షుగర్ డౌన్ అయిపోయి సడన్ గా సో అది ఏమైందేమో కోమాలకు వెళ్ళిపోయాడు మన కోమాలకు వెళ్ళిపోతే వెంటనే ఇక హడావుడి హడావుడిగా అక్కడ సంతోష్ నగర్ అపోలో హాస్పిటల్ ఉంది సో ఈ అపోలో హాస్పిటల్లో జాయిన్ చేశాను మా నాన్న జాయిన్ చేశాను సో నేను మా నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్లాను మా అందరం తీసుకెళ్లాం వెళ్ళాక డాక్టర్స్ చూసి రిపోర్ట్స్ అన్ని చూసి సడన్ గా ఐసీయూలోకి తీసుకెళ్లారు కిడ్నీలు ఫెయిల్ అయినాయి లివర్ జాండీస్ నిమోనియా ఇంకా 3 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి 75 ఏళ్ళ మనిషి చనిపోతాడు అని చెప్పారు అయిపోయింది మీ చుట్టాలందరినీ పిలవండి అని చెప్పారు చెప్పంగా నేను ఆగుతాను నాకు అప్పటికే 2-3 2.5 ఇయర్స్ అయింది అనుకుంటా అప్పటికి ధ్యానంలోకి వచ్చి సూపర్ రిజల్ట్స్ వచ్చాయి మా బ్రదర్కు కండు పోతే కండ్లు వచ్చాయి ఇవన్నీ జరిగాయి కాబట్టి నేను ధ్యానం చెప్దామని మా నాన్న కొద్దిగా బయటకు వచ్చినా ధ్యానం చెప్పాలని ఉంటున్నాయి ఎందుకంటే ఐసీయూలో వేసారు అక్కడ మాట్లాడలేము ఈ లోపల మా కజిన్ వచ్చాడు కజిన్ వచ్చి ఏం చెప్పాడు నేను ఆల్రెడీ మాస్టర్ కొద్దిగా ధ్యానం చేస్తామని తెలుసు అరే ధ్యానం చెప్పకరా అన్నా ధ్యానం చేయమని చెప్పకు అన్నా ఎందుకు చెప్పొద్దు ధ్యానం అంటే అరే ధ్యానం చేస్తే బీపీ షుగర్లు పెరుగుతాయరే అన్నాడు ధ్యానం చేస్తే బీపీ షుగర్లు పెరగడం ఏంటని అంటే అనగానే ధ్యానం అటువంటి ధ్యానం ఆయన ఏం చేశాడట ధ్యానం చేస్తున్నాడట చేసి బీపీ చెక్ ధ్యానం అయిపోయాక చెక్ చేసుకుంటే బీపీ పెరుగుతున్నాయట ఆయన చెక్ చేసుకుంటాడు ధ్యానం ఆపేశాడు నేను అడిగాను మా ఫోన్ బీపీ షుగర్ పెరిగి వచ్చి నీకు ఎలా ఉంది లోపల అన్న. ధ్యానం చేస్తే ప్రశాంతంగా ఉంది, కానీ ఈయనకు బీపీ పెరుగుతుందని భయంతో ధ్యానం వదిలేశాడు. ధ్యానం చెప్పించే ధ్యానం చెప్పుకు, ధ్యానం చేస్తే ప్రాబ్లం అయిపోతుంది అని బీపీ షుగర్ పెరిగితే వద్దు అంట. నాకు భయం అయింది, ఇక మా నాన్న ఆల్రెడీ కోమాలో ఉన్నాడు, ఈయనకి చెప్పాను అనుకో ఇంకా పెరుగుతుందేమో, ఈయన అటే పోతాడేమో అని నాకు భయమే, నేను ఆగిపోయాను. ఆగి ఘర్షణ నాకు వచ్చి నాకు అంతవరకు బీపీ షుగర్ గురించి ఐడియా లేదు, కేవలం చేసుకుంటూ వెళ్తున్నాయని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అయితే టెస్ట్ చేసుకోలేదు. ఎప్పుడైతే ఇది అయిపోయిందో నాకు భయం అయిపోయింది, మరి చెప్పాలా వద్దా అని సంఘర్షణలో ఉన్నప్పుడు ఒక మేడం ఫోన్ చేస్తుంది. చూడండి ఎలా ఉంటుందో, మేడం ఫోన్ చేసి సార్ మీరు చెప్పింది చేశాను సార్, నాకు గర్భసంచలనంలో గడ్డమయమైపోయింది, డాక్టర్ చెప్పారు ఆపరేషన్ అవసరం లేదన్నారు. ఇదేంద్రు ఇట్లా వచ్చేసింది, మరి ఆమెకి ధ్యానం చేయమని చెప్పి ప్రేమించుడు ఈ కాన్సెప్ట్ చెప్పాను. చెప్పాగానే గర్భసంచి గడ్డమయమైపోయిందట, 40,000 ఖర్చు అవుతుందన్నారు, 1 రూపాయి ఖర్చు లేదు సార్ ఇప్పుడు ఆపరేషన్ లేదని ఆమె ఆనందంగా ఫోన్ చేశారు. ఫోన్ చేయగలిగి ఇప్పుడు ఏం చేయాలి, నాకు లోపల నుంచి ఫుల్ జోష్ వచ్చేసి దట్ రైట్, ఎవరు చెప్పిన మాట అక్కడ అక్కడ ఏం జరుగుతుంది నీకు అనవసరం, ముందు నువ్వు మీ నాన్నకి చెప్పు ధ్యానం అని అనిపిస్తుంది. రాగానే ఆయన ఒక 1 డే కాగానే కోమల నుంచి బయటకు వచ్చేసారు. వెంటనే వాళ్ళు ఏం చేశారు, జనరల్ వార్డుకు షిఫ్ట్ చేయమని చెప్పారు. సపరేట్ రూమ్, జనరల్ అంటే అది రూమ్ అంటారు, ఆ రూమ్లో షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేయగానే మా అమ్మకి ఏం చెప్పాను, మమ్మీ నేను డాడీతో ఉంటాను, మీరు అందరూ వెళ్ళి రండి, నాకు కూడా టిఫిన్ తెచ్చేవాడు. 15 డేస్ మా నాన్నతో నేను అక్కడే ఉన్నాను. అక్కడే ఉంటూ మా నాన్నకు గైడ్ చేయడం, ఇంకా నాకు రీసెర్చ్ పనిచేస్తుందా లేదా వీళ్ళకి, ఆ కిడ్నీ ఫెయిల్ అయినా లివర్ జాయింట్ నిమోనియా అంటున్నారు, ఈయన బతుకుతాడా లేదా ఏమో నాకు తెలీదు, చూద్దాం నాకైతే అన్ని తెలిసి వస్తున్నాయి కదా మా నాన్న కూడా ఎందుకు రాదు చూద్దామని నేను ఇక మా నాన్నగారు చెప్తూ వచ్చాను. 2 రోజులు వస్తున్నాం, ఆయన అంతకుముందు ధ్యానం చేసేవాడు, ఇక నిష్టగా పోలీస్ డిపార్ట్మెంట్ మంచి స్ట్రిక్ట్ మంచి, ఏదైనా నచ్చిందా ఇక టైంకు 4 గంటలకి లేదు కూర్చున్నాడు, ఇక అన్ని పర్ఫెక్ట్గా చేసేవాడు. కొద్దిగా ఈ ప్రేమించుడు నెగిటివ్ లవ్ అంటే చేసేవాడు కాదు, కానీ ధ్యానం మాత్రం బాగా చేసేవాడు. సరే నాన్న ధ్యానం చేయి ధ్యానం చేయాలంటే ఒక రోజు రెండు రోజులు చూసాడు, అదే నాకు ధ్యానం చేయబుద్ది కావట్లేదు రాను, ఎందుకు నాన్న గొంతు ఆగిపోతుంది, ఇష్టం వచ్చినట్టు మా ట్యాబ్లెట్ ఏది పడితే అది ఇచ్చేస్తున్నారు, ఎక్కిచ్చేస్తున్నారు, ఏదో ఏదో ఇచ్చేస్తున్నారు. సో మా దానివల్ల గొంతు అంతా ఆగిపోతుంది. మా నాన్నేమన్నాడు, అరే నీ ధ్యానం పీనం నాకు తర్వాత ముందు నీ సాధనలో నీ ధ్యానంలో గొంతు ఆరిపోయే విద్య ఉందా, గొంతు ఆరిపోతుందా నువ్వు చెప్పింది చేస్తా అంటే ఆ నాన్న జయించు ఆ రోజు చూస్తా అన్న నేను అంటే నాకు ఎప్పుడు నోట్లో నీళ్లు ఊడతాయి చూడండి, రైట్ ఇంత క్లాస్ చెప్తున్నా నేను కొద్దిగానే ఒక డ్రాప్ తీసుకుంటున్నాను చూడండి, ఎప్పుడు నీళ్లు ఉన్నాయి ఇలా కూడా ముట్టేప్పుడైతే ఇంకెక్కువ మూడో చక్రం తిరిగి ఏదో జ్యూస్ లాగా లోపల బాడీ ఎంత స్ప్రెడ్ అవుతుంటుంది, నీళ్ళు అసలు తాగా ఎక్కువనే. సో మా నాన్నకి నాకు ఐడియా ఉంది, నాకు అసలు నేను నీళ్ళే తాగాను ఎక్కువ, నీకు తెలుసు కదా నేను చెప్పింది అనుకో మైడియర్ దప్పెనర్జీ, నాకు దప్పేయాలేలా చేయి, లోపలే నీళ్ళు పుట్టేలా చేయి అనుకో అన్నాను. అనుకుని ధ్యానం చేయగానే గంట తర్వాత లేచాడు కన్నీళ్లు పెట్టుకుని ఆనందంతో, అరే ఇదేంద్రా ఇట్లా అనుకుంటే ఇట్లా నీళ్లు కొడతాయరా లోపల, ఇంత నీళ్లు కొడుతున్నాయా అని అప్పటి నుంచి నీళ్ళు అడగడం ఆఫీసర్, ఇంత బాగుంటుందా ఇట్లా అనుకుంటే ఇట్లా రిజల్ట్ వస్తుందా అని ఆనందంతో ఎగిరి గంతులు వేస్తున్నా. అమ్మాయి నాయన ఇక్కడ పడ్డరా బాబు అనుకున్నాను, అంటే ఈ కాన్సెప్ట్కు ట్యూన్ అయ్యాడు, ఒక రిజల్ట్ వచ్చింది అని నేనేం చెప్పాను, డాడీ నేను చెప్పించి అని మొత్తం మా నాన్నకి అన్ని అరే నన్న ఈ నమ్మకాలు ఇట్లా మార్చి ఇట్లా మార్చి ఇట్లా మార్చి అని చెప్పి మెల్లగా సీక్రెట్గా ఉన్న విషయం చెప్పేశాను. నాన్న చాలా సీరియస్ క్వశ్చన్ అట, నువ్వు పోతావట నేను చెప్పింది చెయ్యి, ఆ విషయం కూడా చెప్పేశాను నేను, కానీ సీక్రెట్గా చెప్పాను, ఎవరు చెప్పకుండా కూడా మా నాన్నకు ఒక్కడికి చెప్పా, చెప్తే ఎందుకు చెప్పారా ఎందుకు పెట్టించాలంటారని ఆయనకు తెలియాలి, ఆయన బయటపడాలి దాని నుంచి అనే ఉద్దేశంతో సీక్రెట్గా ఎవరు చెప్పకున్నా ఇది అంటున్నారని ఆయనకు తెలిసిపోయింది. ఎందుకంటే మొత్తం 10-50 మంది వచ్చేసారు బాంబే నుంచి, ఊరు నుంచి అందరూ చూడడానికి ఆకర్షణ చూడాలి, పాపం బ్యాడ్ లక్ వాళ్ళ కోరిక తీరలే, ఆకర్షణ చూద్దాం అనుకున్నా ఆయన చచ్చిపోలేదు. సో ఇక మా నాన్నగారికి రోజు నేను చెప్పింది చేస్తున్నాడు సూపర్గా ఉంది, డాక్టర్లకు మెంటల్ ఎక్కిపోతుంది ఆయన చూస్తుంటే. ఏం జరుగుతోంది, బీపీ షుగర్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, 300, 400, 500 బీపీ షుగర్. ఒకసారి వచ్చాడు డాక్టర్, వచ్చి మధ్యాహ్నం మా నాన్న పడుకున్నాను అక్కడ, నేను బెడ్ ఉంటే నేను పడుకున్నాను, సడన్ గా వచ్చాడు మంచిగా, ఇక ఆయన పడుకుని కూర్చొనే ధ్యానమే ధ్యానం, ఇక పడుకునే ధ్యానమైంది, కూర్చోలేని పరిస్థితి, పడుకునే ధ్యానం చేస్తున్నాడు. ఈ లోపల డాక్టర్ వచ్చాడు, డాక్టర్ వచ్చి టెస్ట్ చేస్తున్నాడు, టెస్ట్ చేసే ఆ టెస్ట్ చేస్తూ కంగారు పడుతున్నాడు డాక్టర్. ఆయన ఏమన్నాడంటే, సార్ కంగారు పడకండి, టెస్ట్ చేస్తున్నా మామూలుగా పల్స్ టెస్ట్ చేస్తున్నా కంగారు పడకంటే, మా నాన్న నేనేం కంగారు పడట్లేదు బాగున్నాను ఈయన అంటున్నాడు. ఆ పల్స్ రీడింగ్ చూసి ఆయన కంగారు పట్టించు, ఆయన కంగారుంది అది పరిస్థితి అని అన్నాడు. రెండుసార్లు చూసి మూడోసారి టెస్ట్ చేసి అన్నాడు. డాక్టర్ ఏమన్నాడు, సార్ మీ పల్స్ ఎప్పుడు ఇలానే కొట్టుకుంటుందా సార్ అన్నాడు. అంటే ఏమో సార్ పల్స్ ఎంత కొట్టుకుంటుంది నాకేం తెలుసు సార్ అని ఈయన మా నాన్న అన్నాడు. ఇదే నీతో ఘోరంగా కూడా ఎంతో 120, 130 ఎంతో కొట్టుకుంటుందట పల్స్, మీ పల్స్ ఎప్పుడు ఇలానే కొట్టుకుంటుందా అనుకుని వెళ్ళిపోయాడు ఆయన అర్థం కాక.
అనగానే మా నాన్న ఏమన్నాడు చూసారు, వీడికైనా మెంటలారా నా పరిస్థితి ఎంత కొట్టుకుని నాకేం చేసాము డాక్టర్ నై టెస్ట్ నాకు వచ్చాను అంటే అవునన్న వెంటనే నేను మా నాన్నకు విచారం పడ్డది అప్పుడప్పుడు నేను బీపీ షుగర్ చెప్పలే మా నాన్నకు, నానా మరి ఇప్పుడు మీ నీ పల్స్ ఎక్కువ ఉన్నదట చాలా డేంజర్ అట వాళ్ళ ప్రకారం అంటే డేంజర్ అట మరి ఏమంటే ఏమనుకుంటామంటే నీకు లోపల ఎలా ఉంది అని నేను అడిగాను, పల్స్ ఏమో గోరం కొట్టుకుంటాను అంటే నీ లోపల పరిస్థితి ఎలా ఉంది అండి ఇలా ఉంది అని అడిగాను, సూపర్ ఉందిరా అసలు ప్రశాంతంగా ఎంత బాగుందనంటే నువ్వు చెప్తున్నావు శ్వాస మీద జాయిన్ పడుతున్నావు పడుకుంటున్నా అంటే ఎంత హాయిగా ఉంది అంటే అంత హాయిగా ఉంది అని అనగా నేనన్నా నీకు బీపీగా పల్స్ రీడింగ్ నార్మల్ కావాలా నీకు ప్రశాంతం కావాలని అడిగాను, ప్రశాంతత కావాలా నీకు పల్స్ రీడింగ్ కావాలా, వాళ్ళు చెప్పే 80 అది కావాలా, 80 ఏదో చెప్తారు కదా ఆ 80 రీడింగ్ కావాలా నీకు ప్రశాంతత కావాలా అంటే నాకు రీడింగ్ ఎంత పల్స్ ఎంత కొట్టుకుంటే నాకెందుకు రా నాకు కావాల్సిన ఆనందం కావాలన్నా, ఈ మాట మీద నేను నిలబడినా వాళ్ళు ఎవ్వరే ఏదన్నా భయపడాలి నువ్వు మాత్రం భయపడకు నేను చెప్పింది చేయి అంతే అంటే సరేరా అన్నాడు, ఇక అంతే చేస్తున్నారు వాళ్ళకు మెంటల్ ఎక్కుతుంది పొద్దున షుగర్లు పెరిగిపోతున్నాయి బీపీలు పెరుగుతున్నాయి ఇష్టం వచ్చినట్టుగా అయిపోతున్నాయి కొట్టుకుంటున్నారు టెన్షన్ పడిచేస్తున్నారు. విచిత్రం ఏమైందంటే 13వ రోజు చూస్తే రిపోర్ట్స్ అన్ని చూస్తే కిడ్నీలు నార్మల్ లివర్ జాయింట్స్ నార్మల్ అన్ని నార్మల్ అయిపోయినాయి, క్రియాటిన్ ఎంతో 6 ఎంత ఉన్నది క్రియాటిన్ నార్మల్కి వచ్చింది అన్ని నార్మల్ వచ్చాయి, డిశ్చార్జ్ చేస్తున్నాం మేమని వచ్చి డాక్టర్ చెప్పాడు. మెడికల్ హిస్టరీలోనే ఇంపాసిబుల్ ఒకసారి కిడ్నీ ఫెయిల్ అయితే నార్మల్ రావు క్రియాటిన్ ఎంత ఉంటే నార్మల్ రాదు ఎట్లా వచ్చిందా అని అనుకుంటాడు వెళ్ళిపోయాడు. చూడండి ఎంత అద్భుతం జరిగిందో, ఒక 75 ఏళ్ళ మంచి జరిగింది, జరిగాక అప్పుడు నేను సోల్ని అడిగాను ఇది అంతా చేసింది ఎవరు అద్భుతం నేనా, కేవలం నేను సజెషన్ చెప్పాను ఇట్లా ఇట్లా అనుకో ఇట్లా అనుకో, సో ఆయన చేశాడా ఆయన కూడా తెలియదు కేవలం అనుకున్నాడు ఏం జరిగింది అది దైవానికి సరెండర్ అయిపోయాను దైవం చేశాను అవునా, సో నేను ఆత్మ లెవెల్లో అడిగాను ఏంటంటే నీకు ఎట్లా సాధ్యమైంది ఎన్ని మందులు ఇన్ని పెట్టి ఇన్ని చేసి సాధ్యంగా అది నువ్వు ఎట్లా తగ్గించుకున్నావు ఎట్లా చేసావు అసలు బీపీ షుగర్లు ఎందుకు పెరిగాయి అవన్నీ రిపోర్ట్స్ అన్ని చూశాను నేను బీపీ షుగర్ ఎట్లా పెరుగుతుంది ఎట్లా పెరుగుతుంది ఘోరంగా పెరుగుతున్నాయి 300 400 ఏం చేశావు అసలు ఎట్లా సాధ్యమైంది అని నేను అడిగాను అంటే లోపల సోలు ఏం మెసేజ్ చెప్పిందో తెలుసా సోలు అదే నా కొడుకు డాక్టర్లకు తెలియదు అజ్ఞానులు కావాలని మాట్లాడుతుంటావు అసలు నేనేం చేశానో తెలుసా, సపోజ్ మీ దగ్గర వెహికల్ ఉంది అనుకోండి బాగా జిడ్డు పట్టింది ఏం చేస్తారు సర్వీసింగ్ ఇస్తారుగా, సర్వీసింగ్ ఇచ్చినప్పుడు ఆడు ఏం చేస్తాడు పైప్ తోటి క్లీన్ చేస్తాడు, మామూలు ప్రెషర్ తోటి క్లీన్ చేస్తే జిడ్డు వదులుతుందా ఫోర్స్గా పెడతాడుగా, ఫోర్స్గా పెడితే ఏమవుతుంది జిడ్డు వదులుతుంది అవునా, అంతే కదా సేమ్ అదే చేశారు ఇక్కడ ఏం చేయలేదు నేను కిడ్నీలు పెంచాను బీపీలు పెంచాను షుగర్లు పెంచాను హార్ట్ బీట్ పెంచాను డెలివరీ టైంలో ఎట్లాగైతే అన్ని పెరుగుతాయో అన్ని పెంచాను ఆ ప్రెషర్ అంతా కిడ్నీ దగ్గర పంపించాను మొత్తం చెత్త అంతా క్లీన్ చేశాను అయిపోయాను బీపీ షుగర్ నార్మల్ అయింది నా నేను తలుచుకుంటే సాధ్యం కానీ నేను బాబు నా ఫ్రీడమ్ ఇవ్వాలి మీరు కానీ మీ ఫ్రీడమ్ ఇవ్వరు పిచ్చోళ్ళలాగా బీపీ ఇంతే ఉండాలి షుగర్ ఇంతే ఉండాలి ఇద్దరిద్దరం మాటలు పెట్టుకుంటే బాడీ అప్డేట్ కాదు నా ఫ్రీడమ్ ఇవ్వండి నేను ఏదైనా తగ్గించుకోవచ్చు నాకు ఆ టాలెంట్ ఉంది నేను నన్ను నమ్మట్లేదు అని వచ్చింది పూర్ణియమ్మ ఇది అసలు సంగతి అని ఓకే అప్పుడు మా నాన్నకు అర్థమైపోయింది ఈ ఇలా అజ్ఞానులే వీళ్ళకి తెలియదు అని మా నాన్న ఫిక్స్ అయిపోయింది, ఒకసారి మా నాన్న మళ్ళీ ఆ హాస్పిటల్కి చెకప్లు ఉంటాయి కదా ఆయనకి టాబ్లెట్ వాడుతున్నాడు ఇది చేస్తున్నాడు ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు, తీసుకెళ్తే మెట్లెక్కి ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి డాక్టర్ దగ్గర కూర్చున్నాడు కొద్దిసేపు అయ్యాక లోపలికి వెళ్ళాడు, అంటే ఒక రోజు 2 రోజుల ముందు రిపోర్ట్ ఇచ్చాం మామూలుగా తర్వాత 2 డేస్ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాడు, విగ్రహం ఎలా ఉంటుందంటే నాలాగానే సేమ్ ఆయన పర్సనాలిటీ నా పర్సనల్ ఇంకా బాగుండేవాడు తెల్లటి డ్రెస్ వేసేవాడు ధోతి అది వెనకటి వాడు కదా ధోతి కట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ అయినా పైంట్ వేసేవాడు కదా అండి, ఆయన వెళ్ళి అలా కూర్చుంటే డాక్టర్కి హార్ట్ అటాక్ వచ్చేసింది, సార్ మీరు బాగానే ఉన్నారా మీకు ఏ ప్రాబ్లం లేదా, నేను బాగున్నానండి నాకేం ప్రాబ్లం లేదండి, ఎందుకు షుగర్ ఎంత ఉందో తెలుసా 500 అనగానే మా నాన్న అర్థమైపోయింది, నాన్న తెలుసు కదా సంగతి వీళ్ళు భయపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు నీకు ఎలా ఉంది లేకపోతే సూపర్ ఉంది రా అంటే నీకు లోపల సూపర్ కావాలా రీడింగ్ కావాలా, నేను ఈ విషయము ఇంకా నేను స్ప్రెడ్ చేయడం మొదలెట్టాను అందరికి క్లాసులు 2007 వైజాగ్లో ఇలాగే వెళ్ళే క్లాస్ చెప్పడానికి వెళ్ళాను ఒక ఆయన నాకు ఈ విషయం చెప్పాడు ఇక వాళ్ళు బాగా చెప్పడం మొదలెట్టారు వాళ్ళ అనుభవాలు నేను ఎప్పుడైతే ఏం చెప్పాను వాళ్ళు చెప్పడం మొదలెట్టారు, సార్ నేను ఇట్లానే ధ్యాన క్లాస్ అయిపోయింది సార్ ఒక 1 రోజుల క్రితము క్లాస్ అయిపోయాక ఇంటికి వెళ్తున్నాను అక్కడ ఒక ఫ్రీ క్యాంప్ పెట్టారట ఫ్రీ చెకప్ క్యాంప్ ఆయన ఏం చేశాడు ఒక 75 ఏళ్ళ మనిషి ఆ సార్ని చూసే కొద్దిగా ఆయన గుర్తొస్తున్నాడు సేమ్ హైట్ ఆ సన్నగా అలా ఉండి మంచిగా ఉండేవాడు ఆయనే టెస్ట్ ఇచ్చాడట టెస్ట్కి ఇచ్చేసాడట వెళ్ళిపోయాడట ఇంటికే 2 డేస్ తర్వాత రమ్మన్నారట అంతవరకు సూపర్గా ఉన్నాడు రిపోర్ట్ ఎంత ఉందో తెలుసా 650 షుగర్
అసలు డాక్టర్ల ప్రకారం కోమాలోకి వెళ్ళిపోతారు తెలుసా 500 దాటితే, మరి ఎట్లున్నాడు ఆయన 650? ఓ నెంబర్ కూడా ఉంది, ఒక మేడం నెంబరు, ఆమె పక్కకు షుగర్ అని రాసుకున్నాను, నాకు గుర్తుండవు కాబట్టి. ఈ మధ్యలో వైజాగ్ వెళ్ళి క్లాస్ చెప్పాను, వాడు హస్బెండే డాక్టర్ అట, డాక్టర్ అయిపోయి అట రిపోర్ట్ ఇచ్చిందట, 2 డేస్ బ్యాక్ రిపోర్ట్ ఇచ్చిందట, కార్లో వెళ్ళి షాపింగ్కి వెళ్దామని కార్ డోర్ తీస్తుందట. ఏమై ఎక్కడున్నావు అన్నట వాళ్ళ హస్బెండ్, లేదు కార్ డోర్ తీస్తున్నానండి అంటే, ఎక్కడున్నావు అక్కడే ఉండి, కదలకుండా ఉండు, స్టాచ్యూ లాగుండు, చచ్చిన కార్ డ్రైవ్ చేయకన్నట, ఇప్పుడే వస్తుందా అన్నట, వెంటనే అరగంటలు వచ్చాడట. ఎంత రీడింగ్ తెలుసా? 750 అట. ఇంత రీడింగ్ ఉంటాయి, నేనే ఆశ్చర్యపోతున్నాను. మీరు కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకోండి, ఇంట్లో చాలా మంది చెప్తారు మీకు అనుభవాలు. డాక్టర్ల ప్రకారం 500 దాటితేనే కోమాలకు వెళ్ళిపోవాలి, వీళ్ళు ఎలా బతుకుతున్నారు అని అడుగుతున్నాను. కోసం మన మనిషి సూపర్ గా ఉందట లోపల, మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఇట్లా కొన్ని వందల కేసులు వేల కేసులు ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ అబ్నార్మలే. సూపర్ గా ఉంది, మీకు లోపల సూపర్ ఫీలింగ్ కావాలా, దగ్గర బీపీ షుగర్లు కావాలా? ఇక్కడ బీపీ షుగర్ అస్సలే లేని వాళ్ళు ఎవరున్నారండి? ఉందా? లేదు కదా. కిక్ ఉందా లోపల? కిక్ అంటే ఆనందం, పరమాత్మ ఫీలింగ్ అంటే. ఒక్కొక్కసారి ప్రజెంట్ ఉందా? లేదు. అంటే ఈ దరిద్ర బ్రీడింగ్స్ లో ఉంటే చచ్చిన కిక్ రాదు, దైవానుభూతి రాదు ఈ రీడింగ్ లో. దైవానుభూతి వచ్చిందంటే వాడికి ఏదో కొత్తగా ఉంటుంది. నేను 10 ఇయర్స్ బ్యాక్ నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, అంటే నేను చాలాసార్లు వారానికి ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్తాను. ఎందుకు వెళ్తాను? పేషెంట్లను పరామర్శించడానికి, నా జ్ఞానం చెప్పడానికి. గురువుగా తీసుకెళ్తుంటారు మెంటల్ వల్ల, అయితే మెంటల్ హాస్పిటళ్లకు లేదా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ ఐసీయూలోకి వెళ్ళి కొద్దిగా చెప్పండి సార్ ఏదో అంటారు. వద్దురా బాబు, అక్కడేం పనిచేయదంటే ఊరికి ఊరుకొని చావారు. ఎందుకంటే మా నాన్న గురించి సీడీలో చెప్పాను, ఫస్ట్ సీడీలో, అమ్మ కోమలకి వెళ్ళి బయటకు వచ్చాడు ఈ గైడెన్స్ వల్ల, సార్ మీరు ఐసీయూలో ఉన్నారండి సార్ అంటారు. పని చేయదురా బాబు, అదే ఎప్పటి నుంచో చేస్తా అంటే వినరు. సరే వెళ్తాను సార్, దాకా ఖాళీ ఉంటే వెళ్ళాల్సి వస్తాను, ఏమో బతికితే బతకొచ్చు, సో సరదాగా వెళ్ళాల్సి వస్తుంటాను. సో నేను ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు. అయితే మా కూడా లండన్లో ఉంటుంది, ఆమె ఫేమస్ డాక్టరు. ఆమె మా మొన్న ఏదో ఫంక్షన్ కోసం ఒక 10 ఏళ్ల క్రితం వచ్చింది, నేను 10 ఇయర్స్ బ్యాక్ విషయం చెప్తున్నాను. వచ్చినప్పుడు ఇక మా కోతులు ఉంటారు కదా, ఏ నా చూడు నా చూడు నా చూడు అని, ఇక మా అందరూ చుట్టాలందరూ మా అందరు, అది కోతి మా అన్నట్టు చిన్న కోడలు, చిన్నప్పటి నుంచి మేము పెరిగాం అందరూ, మా ముందు పెరిగింది. ఇక అది రాగానే ఏ నా చూడే నా చూడే అని అందరూ కూర్చున్నారు, లైన్ పెట్టారు. ఇక అందరూ బీపీ టెస్ట్ చేసింది, నా దగ్గరకు వచ్చింది. ముందు నీకు హార్ట్ అటాక్ వస్తుంది, చాలా జాగ్రత్తగా చేసావా అన్నారు. ఎందుకంటే నా బాడీ కోతిలాగా లోపల కిక్ ఉందంటే ఏదో సంథింగ్ న్యూ ఉంటుంది, ఆ న్యూ బీపీగా ఎక్కువన్నా ఉండవచ్చు, ఇష్టం వచ్చేది ఉంటుంది. ఎలా ఉన్నా నేను కిక్ లాగా ఇట్లానే ఉంటా, నాకు తెలుసు ఆ విషయం. సో కాలం పెంచాలని కూడా పెంచగలిగే టాలెంట్ ఉంది నాకు, మెంటల్ ఎక్కిపోయేలా. సో నేను చెప్పాను, నాది వెరైటీ బాడీ, వెరైటీ రీడింగ్స్ ఉంటాయి, మరి జాగ్రత్త అంటే ఏలే వెరైటీ బాడీ ఎట్లుంటే ఎక్కువ తక్కువ ఉంటే ఎవరు బతకరు అన్నారు. సరే చేసి టెస్ట్ చేయను, ఆ బీపీ ఘోరంగా ఉంది, కానీ ఎలా ఉన్నాను సూపర్గా ఎలా ఉన్నట్టున్నాను క్లాస్ సరదా. ఆశ్చర్యపోయింది, ఇంత రీడింగ్ ఉంటే చాలా కోమా స్టేజ్లో ఉండాలి, నువ్వు ఎట్లా ఉంటున్నావు అన్నాడు. ముందే చెప్పానా, వెరైటీ బాడీ వెరైటీగానే ఉంటుంది అంతే, మేము ఈ బీపీ షుగర్ రీడింగ్స్ మేము నమ్మము అన్న. అట్లాగే మీకు జగ్గి వాజ్దేవ్ ఐడియా ఉంది కదా, ఈషా ఫౌండేషన్ నా దాంట్లో పెట్టాను, మీరు కింద ఆరోగ్య విషయంలో కూడా చూడండి, ఆయన వీడియో ఉంది. ఆయన ఏంటి ఏం జరుగుతున్నాడు తెలుసు, ఆయన కళ్ళు మూసాడా డెడ్ అంటే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టేశాక వెంటనే కళ్ళు మూసాడు అనుకో, ఆయన మొత్తం చచ్చిపోయిన శివంకు ఎట్లా అయితే ఇలానే ఉంటుంది అట మొత్తం ఉండవట, ఆయన విన్నారా, మొత్తం జీరో అయిపోతాయి. డాక్టర్లు నువ్వు ఏదో స్పెషల్ ఉంది, నీ దగ్గర స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి, మిమ్మల్ని టెస్ట్ చేయాలనుకుంటున్నా, బీటా వేవ్స్ గామా వేవ్స్ ఏవో వాళ్ళ భాషలో చెప్పారట, మాకు అవన్నీ తెలియదు బాబు, నువ్వు టెస్ట్ చేస్తామన్నారట. సరే టెస్ట్ చేసుకో అన్నారట. కళ్ళు ముయంగా వీళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిందట, 10 మంది చుట్టూ ముగారట, ఇదేంది ఇదే సచ్చాడా మనిషి కళ్ళు ముయంగా వస్తాడని. ఇక వాళ్ళు ఏం చేస్తున్నారట, ఈ జాయింట్లో సుస్థతోటి కొడుతున్నారట, కొడుతుంటే ఆయనకి భయమైంది, ఏంది సుస్థతోటి కొడుతుంది, నొప్పి ఎక్కువైపోయిందట, నొప్పి ఎక్కువైందట, ఇదేంది రీడింగే పని చేయట్లేదు, నొప్పి తెలుస్తుంది చూడండి విచిత్రం, రీడింగ్సే జీరో, చచ్చిన వాళ్ళు లాగున్నాయి, బట్ ఆయన చుట్టతోటి కొడితే ఈయన నొప్పి అయిందట. ఇక అమ్మ ఇదేంది ఇంత నొప్పి అయింది, కళ్ళు తెరమంటున్నారేమో అనుకుని కళ్ళు తెరిచాడట, తెరవని ఆటడానికి వచ్చిందట మళ్ళీ ఇలా ఇదేంది, మళ్ళీ రీడింగ్స్ మళ్ళీ పనిచేస్తున్నాయట. కావాలంటే వీడియో చూడండి, నా వెబ్సైట్లో కిందకి ఇవన్నీ పెట్టాను విచిత్రమైన. ఆయన ఏమంటున్నాడంటే, నేను క్లాస్ చెప్తుంటాను, నా పల్స్ రీడింగ్ చేస్తే 40-30 ఉంటుంది అని. 40-30 ఎవరుకుంటుంది తెలుసా, కోమాలో ఉన్నాడుకుంటుంది,
నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు అనుకుంటుంది, అలాంటి ఇంత దరిద్ర బ్లీడింగ్లో ఉన్నా నేను క్లాసులు చెప్పగలుగుతా అంటున్నాడు ఆయన. మరేంటి ఇంకెందుకు ఆకుపంచర్ ఐడియా ఉందిగా, ఇక చైనాలో ఫేమస్ ఆకుపంచర్లు ఏం చేస్తారు తెలుసు, 600-700 షుగర్ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు, పండ్లు తిండు ఏది పడుతుంది తింటారు. అసలు దే విల్ నాట్ ఫాలో షుగర్ బీపీ రీడింగ్స్. కావాలంటే అడగండి ఆకుపంచర్ డాక్టర్స్. సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అసలు డాక్టర్స్ ఎవరు డిసైడ్ చేయడానికి బీపీ షుగర్స్ అంటే, ఈమెకు నాకు పిల్లలకు పెద్దలకు ముసలి వాళ్లకు ఒక యోగికి ఒక పిచ్చోడికి బీపీ షుగర్ ఒకటే ఉంటాయండి. నా దగ్గర ఏదైనా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఉండాలంటే నా బాడీలో సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఉంటేనే కదా ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వచ్చేది. మరి ఆ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ ఏంది, అప్పుడు దానివల్ల బీపీ ఎలా ఉంటుంది, షుగర్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా డిసైడ్ చేస్తారు ఇది, అసలు ఈ రీడింగ్ ఎలా డిసైడ్ చేస్తారు మీకు తెలుసా, 20 ఇయర్స్ బ్యాక్ రీడింగ్ 200 నార్మల్ తెలుసా మీకు ఆ విషయం, 200 నుంచి 150, 130 ఇప్పుడు ఎంత 120 ఎంత వచ్చింది, వీళ్ళు ఎలా మార్చారు రీడింగ్స్, దాని గురించి నేను ఎవరు పెడతాను మన గ్రూప్లో చూడండి రేపు. ఏమని రాశాడు తెలుసా, ఇది పెద్ద మాఫియా, రాత్రి రాత్రే కొన్ని వేల కోట్ల మంది షుగర్ పేషెంట్లు తయారయ్యారట. ఎట్లా అంటే, నిన్నటి వరకు డాక్టర్స్ ఏం డిసైడ్ చేశారు, సపోజ్ 160 నార్మల్ షుగర్, నార్మల్ బీపీ షుగర్ అనుకోండి, రాత్రి మొత్తం గ్యాంగ్ కూర్చున్నారట మీటింగ్ అమెరికాలో, మెడికల్ కంపెనీలో ఓనర్స్ వాళ్ళు ఏమైనా డాక్టర్లా, డాక్టర్లు కదా కాదట కాదట, మెడిసిన్స్ అమ్ముడు పోవట్లేదు కాబట్టి ఏం చేశారు, 160 నుంచి 140 చేశారట. అంటే నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే మీకు సపోజ్ 160 అంటే మీకు షుగర్ లేదు అన్నారు, తెల్లవారికి పోతే కథ నువ్వు షుగర్ పేషెంట్ అంటున్నారు. అంటే రాత్రికే కొన్ని వేల కోట్ల మంది షుగర్ పేషెంట్ తయారయ్యారు. ఎలా తయారయ్యారు, వాడెవడో అమెరికాలో డిసిషన్ తీసుకోవడం వల్ల. చూడండి మరి ఇంకో ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి అని ఒక చిన్న అది రాసేటో. సో మరి ఏం చేస్తారు, ధ్యానం చేస్తారా, చేయరా, బీపీలు పెరుగుతున్నాయా అట, మరి అందరికి పెరుగుతాయో లేదో నాకు తెలీదు, ఆయన ఏదో చెప్పాడు, మరి మీకు పెరుగుతాయా లేదా, ఇవన్నీ భయం క్రియేట్ చేసేవే కాదనట్లే. నాకు తెలియదు, నేనంటే నేను ఎప్పుడు టెస్ట్ చేసుకోలేదు, టెస్ట్ చేసుకుంటే ఆయన ఒక్కడే అదే, మరి మీకు పీస్ ఉంటుంది, రీడింగ్స్ ఏమో అబ్నార్మల్ ఉంటున్నాయి, వచ్చి చావాలి, నీకు పీస్ కావాలి, అదే ఒకసారి చూడండి, మీకు బీపీ షుగర్ ఇన్స్ట్రుమెంట్ ఉంటే ఒకసారి బాగా ఒక గంట ధ్యానం చేసి సూపర్ కిక్ ఉన్నప్పుడు, ఫీలింగ్ ఉన్నప్పుడు అప్పుడు చూడండి ఎలా ఉంటుంది. ఆయన స్థాయి నో మళ్ళా తగ్గడం, నేను అసలు వాడు ఎవరు డిసైడ్ చేయడానికి 120 నార్మల్ రీడింగ్ అంటున్నా నేను, 120 నార్మల్ నార్మల్ కిక్ ఉందా, ఆనందం ఉందా, హాయిగా ఉన్నారా, నేను ఎన్ని ఎన్ని కేసులు చూపించాలి, మొన్న చెప్పాను కదా 120 అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, ఒక స్టాండర్డ్ ఒక ఆదర్శమైన బాడీ అంటే మీరే అని చెప్పాడని చెప్పాను కదా ఫేమస్ డాక్టర్, బట్ హీఈస్ హ్యావింగ్ పార్కిన్సన్ ప్రాబ్లం, మరి ఎందుకు ఉంది చెప్పండి నాకు, ఇలా కొన్ని వేల లక్షల కేసులు ఉన్నాయి డయాగ్నీస్ కాని ప్రాబ్లమ్స్, ప్రాబ్లం ఉంటుంది అన్ని డాక్టర్స్ ప్రకారం అంటే కనబడుతుంది బయట ప్రాబ్లము, డాక్టర్ ప్రకారం అన్ని రిపోర్ట్స్ నార్మల్. నేనేమంటున్నా అంటే మీ హస్బెండ్ స్థాయి అది, ఆయన లెవెల్ అది, ఇప్పుడు శివుడికి కోపం వస్తుంది అప్పుడు బీపీ షుగర్ ఒకటే ఉంటుందా అండి, వాడు లోకాన్ని కాల్చగలుగుతాడు, అవునా, దగ్ధం చేయగలుగుతాడు, అంటే అప్పుడు బీపీ షుగర్ ఎంత ఉంటుంది ఆయనకు, 100,000 కోట్ల రీడింగ్ ఒక మిషన్ ఉంటాయదన్నా, మిషన్ అంత పనే చేయదు అవునా కదా, మళ్ళీ అయిపోయాక సెట్ అయిపోతుంది, మరి వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి అమ్మవారికి ఆ కాలిక అమ్మవారు ఎత్తింది అప్పుడు రూపాయి ఎంత ఉంటుంది, ఇప్పుడు డెలివరీ టైంలో మీకు ఎలా ఉంటుంది, ఆ టైంలో ఆ నొప్పికి తగ్గ పెరుగుతుందా లేదా, మరి పెరిగి పెరిగి చంపిందా మిమ్మల్ని, మళ్ళీ నార్మల్ కావట్లే పని అయిపోయాక. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు మీ హస్బెండ్ సపోజ్ స్థాయి 400 ఉందనుకోండి, ఎంత ఉంది షుగర్ బీపీ, ఆ బీపీ ఏదో బీపీ మీరు టెస్ట్ చేసింది, రైట్ 100 అనుకుందాం, ఆయన స్థాయి అది, ఆయన లెవెల్ అది, నా స్థాయి 150, నాకు నేను చెక్ చేసినప్పుడు మా కోడలు చెక్ చేసినప్పుడు 150 ఏమో ఉంది, అప్పుడు కూడా కిక్ లాగానే ఉన్నాను నేను, ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు, డాక్టర్ల కౌన్సిల్ చేస్తున్నాక నేను డాక్టర్ దగ్గర మళ్ళీ అప్పుడు ఆ తర్వాత నేను ఒక్కసారి కూడా బీపీ దగ్గర పెట్టుకుని చూసుకోలేదు, నేను చేసేది ఒకటే, నాకు తల తిరిగినట్టు అవుతుంది, ఏదైనా మొదటి మీద వస్తాయి, ఏది వస్తే దైవప్రసాదంగా అనుభవిస్తున్నాను అంటే. అయినా నన్ను అడుగుతాను, మీకు బీపీ పెరగడానికి కారణం ఏంటండి? బీపీ పెరగడానికి కారణం ఏంటి? ప్రెషర్. ఇంకా ఇంకా అసలు విషయం చెప్పండి, వీడికి బీపీ పెరిగిందిరా అంటారు, అంటే ఏంది? అంటే మీకు కోపం ఉండడం వల్ల బీపీ పెరుగుతుంది. అంటే మరి అప్పుడు టాబ్లెట్ వాడాలా లేదా కోపం తగ్గించుకోవాలా? మరి కోపం తగ్గించుకోండి, టాబ్లెట్ వాడితే బీపీ రాకుండా ఉంటుందా మళ్ళా? మరి దరిద్రం ఇదేం పద్ధతి అండి? అసలు కోపం రాకుండా ఏం చేయాలో చెప్పాలి డాక్టర్ ఫస్ట్. అవునా? కోపం వల్లే బీపీ పెరుగుతుంది కాబట్టి కోపాన్ని ఎట్లా డీల్ చేయాలి? కోపం రాకుండా ఉంటాయని టాబ్లెట్ వాడితే అవంతే. ఇదా ఇది పద్ధతి ఏమన్నా? అది అసలు కోపం ఎందుకు వస్తుంది, ఏ విషయం వస్తుంది, దాన్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి? కోపం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అవి చెప్పి టాబ్లెట్లు కూడా చేయాలా? వీడి ఇంకా హాహా వచ్చేసాడరా బకరగా దొరికాడని 100 టాబ్లెట్లు రాసి లక్షల లక్షలు మేము కూడా. అసలు టోటల్ బిజినెస్ మైండ్ అయిపోయింది అసలు వాళ్ళకు. అసలు అందుకే వెనుకట వైద్యానికి చదువుకు ఫ్రీ సర్వీస్ ఉండేది, గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది, ప్రైవేటైజ్ చేసి పడేసానికి ఇట్లా తయారైంది మొత్తం. లక్షల లక్షలు మేము కూడా అసలు ఎవరికి సేవ చేయాలని లేదు. ఆగండి, అక్కడ నుంచి ఆగండి, ఆగండి. అందుకే నేను నాకు తెలుసు చాలా మంది కాన్సెప్ట్ చేయరాను, కానీ నేను ఎవరిని పట్టుకున్నా అంటే ఎవరైతే డాక్టర్ని వదిలేశారో మీరన్నారంటరా బాబు అంటున్నాను. ఇప్పుడు ఎలాగ డాక్టర్ మందు పని చేయట్లేదు, తగ్గలేదు అంటున్నారు కదా, అలాంటి వాళ్ళని వచ్చి చేయండి, వాళ్ళకి మీ దగ్గర జరుగుతున్నాయి, వాళ్ళకి తగ్గించి చూపిస్తాను, ఇప్పుడు తగ్గిందా లేదా ఆయనకి? మీరు చేయండి, ఎందుకు చేయాలంటే మాకెందుకు ఇంత ఆస్తిని తీసుకుపోతుంది, నేను కథ ఎట్లా ఆ సాగుపో అయితే డాక్టర్ వదిలేశాను కదా. నేను అందుకే నేను ఫోర్స్ చేయట్లేదు కదా, మీకు చెప్తున్నాను నా డ్యూటీ. మీరు చేస్తారు లేదా నాకు అనవసరం, చేయకండి, నాకే నాకు వచ్చే నష్టమైంది. కానీ టాబ్లెట్స్ ద్వారా మాత్రం మీకు రోగాలు తగ్గు, అది మాత్రం గ్యారంటీ, చూస్తూనే ఉన్నారు ప్రపంచం. అది కంట్రోల్లో ఉంచట్లేదు, కొన్ని రోజుల తర్వాత అది కూడా తగ్గట్లేదు, ఎక్కువైపోతుంది అది డోసేజ్, బాడీకి కొత్త రోగం వస్తుంది. బీపీ షుగర్లు వాడితే, టాబ్లెట్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చదవండి, ఏం కొత్త రోగాలు వస్తాయో. మరి ఇంకేంది, ఇంక మరి సొల్యూషన్ కాదన్నప్పుడు మీరు పరిష్కారం, శాశ్వతమైన పరిష్కారం వేరే వైపు ఎలా అడుగులు వేయాలి కదా? అలా కాదు, మీరు కరెక్ట్గా చెప్పలే, అంటే మీకే మీరేం చెప్పింది, అక్కడ ఏదో దేశంలో స్ట్రైక్ చేశారట, వాళ్ళు బతుకు డాక్టర్లు ఉంటేనేమో చచ్చిపోయేవాళ్ళట, చాలా మంది డాక్టర్లు డ్యూటీలో ఉంటే వీళ్ళు ఇచ్చే కెలకోవడం వలన, ఏదో డిస్టర్బ్ చేసే మందులు ఇవ్వడం వల్ల వాళ్ళు చచ్చిపోయేవాళ్ళట. అదే డాక్టర్స్ 3 మంత్స్ స్ట్రైక్ చేశారట, ఎవరు కావాలట? ఇప్పుడు డాక్టర్ లేరు, ఏది భగవంతుడు అని వేదిక్కు అన్నారేమో, భగవంతుడు వచ్చి బాగా చేశాడు, అదేదో దేశంలో. ఇక మరి ఇప్పుడు ఏం చేస్తారు, డాక్టర్ లేరు, మరి ఎట్లా వీళ్ళకి ఈ రోగం వస్తే? ఇంక ఉన్నారు కదా ఎవడ, ఏ దేశంలో అయినా వాడు ఉంటాడు కదా పైన, బాబు నువ్వే చూసుకో అన్నాడేమో, నువ్వే చూసుకో అన్నాడేమో రోగాలు తగ్గే, అసలు డెత్ అయితే పడిపోయిందట. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనమే సహజమైన ప్రక్రియను అడ్డుపడుతున్నాము. కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఒక్క నిమిషం మేడం. అదే ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, సపోజ్ మీకు కాయ ఉందనుకో, గడ్డు ఉందనుకో, అది కరగాలంటే దాని తగ్గట్టుగా బీపీ షుగర్లు వేడి అవన్నీ పెరగాల వద్దా? ఇప్పుడు బేబీ బయటికి రావడానికి ఎలాగైతే బీపీ షుగర్లు పెరిగాయో డెలివరీ టైంలో, అట్లాగే మీకు ప్రాబ్లం ఉంది బాడీ లెవెల్లో. ఆ బాడీ లెవెల్ ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వడానికి ఎంత హీట్ అవసరమో అంత హీట్ చేసుకుంటుంది బాడీ, ఎంత బీపీ పెరగాలో అంత పెంచుకుంటుంది, ఎంత షుగర్ పెంచాలో అంత పెంచుకుంటుంది, మళ్ళీ సెట్ అయిపోతుంది అంటున్నాను నేను. డెలివరీ టైం అంత సీరియస్ సిచ్యువేషన్ అండి, ఎంత ఘోరం, ఒక బేబీ బయట రావడము, అది చావచ్చు, అసలు పునర్జన్మ అంటారు ఆడవాళ్ళు. అవునా? అలాంటి సిచ్యువేషన్ ప్రకృతి సహజంగా చేసుకుందా లేదా బాడీ సహజంగా? అంత ప్రకృతి సహకారంతో జరిగింది కదా, అంత పెద్ద ప్రాబ్లమే అంత పెద్ద చేసుకోగలిగినప్పుడు ఈ చిన్న చిన్న రోగాలు బీపీలు తగ్గించలేదా బాడీ? అరే ఒక మనిషికి జన్మనిస్తుందండి, చిన్న అణువులాగా ప్రవేశిస్తే ఆత్మ, కళ్ళు ముక్కు చెవులు ఇన్ని తయారవుతున్నాయి, ఇన్ని తయారు చేసుకోగలిగే టాలెంట్ బాడీకి ఉంది, మీరేం చేస్తున్నారు? బోడీ తనని తింటున్నారు, ఏం చేస్తున్నారండి బాడీకి? అంత ఇదంతా సహజంగా జరుగుతుంది కదా, మరి ఇన్ని చేసుకోగలిగినప్పుడు చిన్న రిపేర్ చేసుకోలేదా బాడీకి వచ్చినప్పుడు? కొత్త పాటనే తయారు చేసేగలిగే టాలెంట్ ఉంది బాడీకి, మీకే కాదు, మీరు మీకే ఏం తెలీదు, మీరు రోగాలతో ఉంటారు, అలాంటి టాబ్లెట్ వాడే మీరు, ఆ డెలివరీ టైం అయితే టాబ్లెట్ వాడరు కదా, అలానే ఉంటారు కదా, అలా లోపల మీలో మీకేం తెలియదు, లోపల ఎలా తయారైతుంది సహజంగా?
కళ్ళు ముక్కు చెవులు. మీరేం చేస్తున్నారు? మీకు ఏమైనా మెకానిజం తెలుసా? మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? అంతా భగవంతుడే కదా. మరి భగవంతుడు చేయగలిగినప్పుడు అప్పుడు మీరు ఏ స్థితిలో ఉన్నారు? దివ్యమైన స్థితిలో దైవ ప్రసాదంగా భావించి అనుభవిస్తున్నారు డెవలప్మెంట్స్. అవునా? సో సేమ్ అదే విధంగా ఇప్పుడు అనుభవించండి దైవ ప్రసాదంగా ఆ కష్టాన్ని. దేవుడే రిపేర్ చేస్తాడు అని అలా ఉండగలిగితే కొత్త కళ్ళు ముక్కు చెవులు సృష్టించగలిగిన వాడు చిన్న రిపేర్ చేయలేడా అంటున్నాను నేను. నిజంగా మీరు భక్తులే కాదు, భగవంతుడి మీద మీకు నమ్మకమే లేదంటున్నాను నేను. అవునా కదా? లైవ్గా కనబడి ఒక మనిషికి జన్మనిస్తున్నారండి ఆడవాళ్ళు. మీకేం తెలుసు? ఏ మెకానిజం తెలుసు? మీకు జ్ఞానం ఉందా? అజ్ఞానమే కదా. నేను కూడా ఏం చెప్పాను, ఇన్ని రోగాలు తగ్గించుకున్నా 15 ఏళ్ళ నుంచి, బట్ నాకేంటి ఏం జరుగుతుందో నాకు తెలీదు, కేవలం సరెండర్ అయిపోతాను ప్రకృతికి అన్నానా లేదా? నేను ఆటోమేటిక్గా అదే జరుగుతుంది అంటున్నా, ఏది వస్తుంది అనుభవిస్తున్నా అంతే నేను చేసింది. మీరు డెలివరీ టైం ఏదైతే చేస్తున్నారో అదే చేస్తున్నాను నేను. ఒక బేబీ పుడుతోంది, అలాంటిది మీ బాడీలో చిన్న రిపేర్ చేయలేదండి. చెప్పండి, అదే మీరు మరి అక్కడ మీరు ఉండగలగాలి, అక్కడ మీరు బ్యాలెన్స్గా ఉండగలగాలి, అప్పుడు మీ భావాలు కూడా కరెక్ట్గా ఉండాలి. చాలా మంది అంటారు, కొందరు సార్ వాళ్ళకు మెడిసిన్స్ దొరకక చచ్చిపోయారు సార్ రోగంతో అనే కేసులు కూడా ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. మా సమయానికి వైద్యం అందాక చచ్చిపోయినారు అంటారు. అవునా? అది కూడా కరెక్టే. ఇంకొక విషయం ఏంటంటే, యువర్ ఇన్ స్పిరిచువాలిటీ. అవునా? భ్రమణ మర్జీ క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు. నేను ఈ మాట చెప్తుంటే ఈ క్లాస్ అంతా చెప్పాక అందరికీ వినా. అదే అదే, ఇక మొత్తం స్పిరిచువల్ మాస్టర్స్ అందరు దరిద్ర రోగాలతో చచ్చిపోయారు. సో ఇప్పుడు వినండి వినండి. అవును, చాలా మంది క్యాన్సర్ తోటి. వీళ్ళందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే, నువ్వు రమణ మహర్షి కంటే గ్రేటా? ఆడే క్యాన్సర్ తోటి చచ్చిపోయాడు, నువ్వు క్యాన్సర్ తగ్గిందంటే నేను ఎలా నమ్మాలి అన్నాడు. ఇంకొక ఆయన ఏమన్నాడు తెలుసా, మా బ్రదర్కు కళ్ళు వచ్చాయని చెప్పాను. 10 తారీఖే కళ్ళ కాలున్నాయి, నీకు మీ బ్రదర్ కళ్ళు వచ్చాయంటే నేను నమ్మాలా అన్నాడు ఆయన. 10 తారీఖు గ్లాసెస్ ఉన్నాయి తెలుసా, నేను నమ్మాలా అన్నాడు. చాలా మందికి వచ్చాయి. ఆయన టైం లేదేమో, బిజీగా ఉన్నాడు, ఆమె సాధన చేయలేదేమో, దాని మీద దృష్టి పెట్టలేదేమో, పెడితే ఆయన తగ్గుతుంది. ఎందుకు తగ్గదు? అందులో అదే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అది ఎందుకు అంటే నేనేం చెప్తున్నానంటే, ఇక్కడ మీ మరి ఆ రమణ మహర్షి ఏం చేశాడో నాకు తెలియదు, కానీ ఆయనైతే దివ్యంగా అనుభవించాడు, ఆనంద స్థితిలో ఉండేవాడు, ఆ పురుగు పుడితే కూడా ఆ పురుగును మళ్ళీ ఆ పుండులో పెట్టేవాడు ఇవన్నీ చెప్పాడు. అవునా? కానీ మామూలుగా యోగ స్థితిలో ఉండేవాళ్ళు, యతిచ్ఛమైన బాడి, దరిద్రమైన దేహం, ఇది నన్ను మాయలో బంధిస్తోంది, ఈ దరిద్రం మాయ అని తిరుగుతుంటారు శరీరాన్ని మనసును. ముఖ్యంగా మనసును శరీరాన్ని బాగా తిరుగుతుంటారు స్పిరిచువాలిటీలో. ఈ దరిద్రం మాయ, ఈ మనసు నన్ను బంధించేస్తోంది, ఇక్కడ ఆలోచనలు ఆగట్లేదు అని మనసును తిరుగుతారు. అట్లాగే శరీరాన్ని కూడా తుచ్చమైన బాడి అంటారు, ఇది నన్ను వ్యామోహంలో పెడుతోందని. నో ప్రాబ్లం బాడీలో లేదు, మైండ్లో లేదు, నీలో ఉంది. నీకు బాడీలో ఎలా ఉండాలో తెలియట్లేదు. మరి రమణ మహర్షి ఆ భావాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ మీ భావాలన్నీ అప్డేట్ అయ్యి ఉండాలంటున్నాను నేను. నేను చెప్పినట్టు స్వచ్ఛమైన దానికి ట్యూన్ అయ్యి ఉండాలి. ఉప్పు తినడు, నా కారం తినడు, ఆ బర్గర్ తినడు, ఆ పిజ్జా తినడు, ఇక బాడీ నీకు ఎందుకు సపోర్ట్ చేస్తుంది? ఎందుకు చేస్తుందండి సపోర్టు? దాన్ని అడిగింది ఇస్తేనే అది మీకు సపోర్ట్ చేస్తుంది. అర్థమైంది లేదు? కానీ చాలా మంది స్పిరిచువల్ ఊళ్ళు వెళ్ళిపోయి తినద్దు, ఊళ్ళు పోయి తినద్దు, దరిద్రపురాన్ని పెట్టేసి అసలు బాడీ ఏమో కోరుకుంటుందని నువ్వేమో ఇవ్వవు. ఎందుకు సపోర్ట్ చేస్తుంది? చచ్చినా చేయి సపోర్ట్ బాడీ. చాలా మంది మీరు బుక్స్ చదివి చూడండి, వాళ్ళు అన్ని దరిద్ర భావాలే ఉంటాయి. ఓకే, దే ఆర్ ది మాస్టర్స్, దే వాళ్ళు సోల్ స్టేజ్ లో ఉన్నారు, నేను లేదు అన్నట్లే, బట్ బాడీ స్థాయికి దిగలేదు. ఏతచ్చమైన బాడీ పోయేదే, నాకు దీంతో పని ఏంది అని ఆత్మస్థితిలో అలానే ఉంటుంది. నేను బాడీలోనే దైవం రావాలి అంటున్నాను నేను. బాడీలో అనువనువున దైవం ప్రవేశించాలి. దానికి ఎలా ఉండాలి? 3 గుణాలు సమపాళ్ళలో ఉండాలి. ఏ మాస్టర్ అయినా చెప్పాడా నీకు ప్రేమించండి? ఇప్పటివరకు విన్నారు ఎక్కడైనా మీరు ఈ మాట? వినుంటే ఎప్పుడో చెప్పి ఉంటుంది, బయటపడేది కదా. ఇప్పటివరకు ఎక్కడైనా నెగిటివ్ పాస్ట్ కలపాలి, ఆ నెగిటివ్ లేక గొప్పతనం అని చెప్పారు ఎక్కడైనా? వర్ణించారు ఎక్కడైనా? అంత ఆత్మ గురించి వర్ణించడమే, అంత భగవంతుడి గురించి వర్ణించడమే. అసలు భగవంతుడు ఏంటి, ఎవరు వాడు, 3 గుణాలు ఏంటి, ఇవన్నీ ఎక్కడ వర్ణించారు? సో నేను 15 ఏళ్ళ నుంచి ఎవరి మాట వినట్లేదు. మీరు ఏదైనా చెప్పండి, వాడికంటే హయ్యెస్ట్ స్టేజ్ నేను అంటున్నాను. నేను రమణ మహర్షి కంటే తాత స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను నేను. అది అహంకారమే అనుకోండి మీరు, నేను అహంకారం కాదు, నా అనుభవాల ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా నాకు తగ్గని ఏమైనా ఉంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు నాకు వెంటికలు తెల్లగానే నల్లం కాలే, ఇంకా నాకు ఈ విషయంలో రాలేదు, అది కూడా చెప్తున్నాను. ఈ రోగాలు తగ్గే, ఈ రోగాలు తగ్గలేమని ఉంటే చెప్తాను. సో ఇక్కడ మీరు స్పిరిచువాలిటీకి వచ్చారు కాబట్టి ఇక్కడ చాలా గమనించాల్సి ఏంటంటే, వాడికే దగ్గరే ఒక ఆయన ఇంటికి వెళ్ళాను, ఆయన వీల్ చైర్లో కూర్చున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా, సార్ ఇట్లా ఏం సార్ తగ్గుతుంది అంటే ఏమన్నాడు, మా గురుగారే వీల్ చైర్లో ఉన్నాడు, ఆయనకే దగ్గర నాకే తగ్గుతుంది అన్నాడు. ఎవరాయన గురుగారు? ఎవరాయన గురుగారు? వీల్ చైర్లో ఉండి పోయింది ఎవరు? నువ్వు ఇట్లా డిప్రెస్ అయిపోతున్నావు. నో, కష్టమే నేను చెప్పే సాధన కాదనట్ల, బట్ మీ భావాలన్నీ దైవానికి శృతి అయ్యి ఉన్నాయా లేవా అది చెక్ చేసుకోండి. ఇప్పుడు ఒక క్యాన్సర్ రాగానే చంపేస్తుంది, ఎవరు చెప్పాడు చంపుతుందని? ఎక్కడ ఉంది అసలు? ఓకే, ఇప్పటివరకు చచ్చిపోయి ఉండవచ్చు, కానీ అప్డేట్ అయ్యే అవకాశం ఉంది కదా, కొత్త నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంది కదా. 2G ఫోన్ నుంచి 3G ఫోన్ వచ్చినట్టు కొత్త జ్ఞానం రాదా భూమికి? వస్తుందా రాదా? మరి నేను చెప్పేది అప్డేట్ వర్జన్ అనుకోవచ్చుగా, నేను చెప్పే ఎక్స్ప్రెషన్ అప్డేట్ వర్జన్ లాగా ఉందా లేదా? ఉందా లేదా? కొత్తగా ఉందా లేదా? మరి ఎందుకు అనుకోరు, కొత్తగా ఎందుకు ట్రై చేయరు, ఎందుకు ఇద్దరు భావాలు పెట్టుకుంటారు? ఇది చంపుతుంది అని కాదు అంది సార్. పాజిటివ్ థింకింగ్ పెట్టుకోవచ్చు కదా సార్, మీరు నెగిటివ్ ఎందుకు ఆలోచిస్తున్నారు? నెగిటివ్ కూడా ఆలోచించమని ఎందుకు అంటున్నారు అంటే, నేను అన్నాను పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుందని ఎవరు చెప్పారు మీకు? వచ్చిందా పాజిటివ్ థింక్ అని? పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ జరుగుతుందని చెప్తున్నారు కదా, ప్రపంచం అంతా పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నారుగా, కానీ ఎలా ఉన్నాయి బతుకులు? తాండవం, నెగిటివ్ తాండవం ఆడుతుంది అందరింట్లో. ఎస్ ఆర్ నో? బట్ నేనేమంటున్నాను, ఎస్, తద్భావం తద్భవతి, పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది. నేను నెగిటివ్ ఆలోచించినా నాకు పాజిటివ్ వస్తుంది, పో. పాజిటివ్ ఆలోచిస్తే పాజిటివ్ వస్తుంది అన్నప్పుడు ఇప్పుడు నీకు రోగం వస్తుంది కంపల్సరీ కాదా? మరి ఈ రోగం నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుంది, నాకు రోగ అని ఆరోగ్యం వైపు తీసుకెళ్తుంది అనుకోవచ్చుగా? రోగం నన్ను చంపుతుంది అనుకోవడం ఎందుకు? నీ చేతిలో ఆయుధం ఉంది, ఏం ఆయుధం? యద్భావం. మీరు ఆయుధం ఉన్నప్పుడు అది ఒక జ్వరం వచ్చింది, ఇది జ్వరం నన్ను చంపుతుందని భావన పెట్టుకుంటారా? జీవన నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుందని భావిస్తారా? ఓకే, పెట్టుకున్నారు చంపుతుందని, మందులు వాడితే తగ్గుతుందని పెట్టుకున్నారు, అయినా తగ్గట్లే, కనీసం ఇప్పుడన్నా అప్డేట్ కావచ్చు కదా, ఇది నన్ను దైవం దగ్గర తీసుకెళ్తున్నా, జస్ట్ భావన మార్చడానికి ఏమైంది? సో మీరు చెక్ చేస్తే చూడండి, అన్ని దరిద్ర భావాలు వీళ్ళకి అందరికీ ఉన్నాయి. స్పిరిచువల్ మాస్టర్ బి ఎక్కడ దైవపరంగా బాగున్నారు, ప్రాపంచిక పరంగా ఈ ప్రాపంచం ఈ దరిద్రులు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉండనే ఉండకూడదు, నాన్ వెజిటేరియన్స్, రాక్షసులు ఉండే ఉండకూడదు, ఇలాంటి దరిద్ర మాటలు మాట్లాడారండి. అందుకే ఆ ద్వేషం వచ్చేసి చంపేసింది వాళ్ళు. సో షూర్, వాళ్ళ మాటలలో రాగద్వేషాలు మీకు క్లియర్గా కనబడతాయి. అక్కడ చెడ్డ వాళ్ళని ద్వేషించిన వాళ్ళే ఉన్నారు, మీ ఏ బుక్ అనేది చదవండి. ఎస్ఆర్నో? ఆ రామకృష్ణ పరమధ్య అండి, అందరి దాన్ని మాట్లాడారు. లేదా నిర్లిప్తగా ఉంది అంటే ఏంటి, ఎలా ఉండాలి? ఎవరు? రమణ మహర్షి చెప్తుంటాడు. ఏమని చెప్తాడు? కళ్ళు తెరిచి గాఢ నిద్రలో ఉండాలట. కళ్ళు తెరిచి అంటే నేను మీతో ఎలా ఉండాలి ఇప్పుడు? గాఢ నిద్ర. నిద్రలో ఇప్పుడే లేస్తే ఎలా ఉంటుంది? ఎలా ఉంటా? అలా ఉండాలట. అప్పుడే రాగద్వేషాలు తెలియవట. ఎప్పుడు సాధ్యమా అంది ఇంట్లో? ఎప్పుడు నిద్ర మధ్యలో ఉంటే మెంటల్ ఎక్కిందని మెంటల్ ఆసుపత్రి లేస్తాను. అవునా? కళ్ళు తెరిచి గాఢ నిద్రలో ఉండడం అంటే ఏంటి? ఆయన అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే రాగద్వేషాలు ఉండవు కదా గాఢ నిద్రలో, స్వచ్ఛంగా ఉంటాం, అలా ఉండాలి. మరి అలా ఉండాలంటే ఏం చేయాలి సాధన? చెప్పాను కదా, నాకు నచ్చని వాళ్ళు దయ్యంలా ఎదురుగానే కూర్చుంటున్నారు, మరి ఇప్పుడు ఏం చేయాలి? రాగద్వేషాలు పెరిగాయి, దానివల్ల కోపం వచ్చాయి, కోపం వల్ల రోగాలు వచ్చాయి, ఇంకా ఎట్లా మరి? అదే ఈ మార్గం, అల్టిమేట్ మార్గం ఇదే. సో నేను చెప్పేది ఏంటంటే, స్పిరిచువల్ మాస్టర్స్ అందరూ దరిద్రంగానే వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఎవ్వడూ ఆగబోదు. ఇప్పుడే కాదు వెనకటి నుంచి ప్రతి వాళ్ళని చూడండి. అర్థమైంది కదా నేను చెప్పేది? సో ఇక్కడ నేను కొద్దిగా పిల్లవాళ్ళలాగా ఉండి వీడేమో జీన్స్ ప్యాంట్ వేసి ఈ స్పిరిచువల్ మాస్టర్ అంటున్నారు మీరు అనుకోవచ్చు. నేను నా జ్ఞానం చెప్తున్నాను, నేను 15 ఏళ్ళగా అనుభవ జ్ఞానం, 15 ఏళ్ళ ప్రచారం. మాకు ఏ రోగాలు వచ్చినా మాకు మేము తగ్గించుకుంటున్నాము, చేసిన కొందరైనా కావచ్చు, కొందరే కావచ్చు, 50 మంది లోపలే ఉన్నారు కావచ్చు, కానీ సూపర్ గా తగ్గించుకుంటున్నాం మేము. మేము చెప్పేది ఒకటే, రోగాన్ని దైవం యొక్క రూపంగా భావిస్తున్నాం. అది కర్మ వల్ల రావచ్చు, దేని వల్లనే రావచ్చు, దాన్ని మీరు డెలివరీ టైంలో ఎలా అనుభవిస్తున్నారు అలా అనుభవిస్తున్నాం. అన్ని భావాలు, ప్రతి భావాన్ని కూడా పరమాత్మకు స్మృతి చేస్తున్నాం. ఏ లక్షణం వచ్చినా, దురద వచ్చినా, తిమ్మిరెక్కినా, ఏదన్నా ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నారో ఆ నెగిటివ్ ఫీలింగ్స్, ఇది నన్ను దైవం దగ్గరికి తీసుకెళ్తుంది అంతే భావన. చంపుతుంది కాదు. అలా అనుకుంటూ మేము అలా చేస్తున్నాం కాబట్టి సూపర్గా మనకు రిజల్ట్స్ వస్తున్నాయి. సో కాబట్టి మీరు నా సజెషన్, నిజంగా మీరు ఈ కాన్సెప్ట్ ఫాలో కావదలుచుకుంటే కొన్ని రోజులు ఏ బుక్స్ చదవకండి. నా బుక్ ఒకటే చదవండి, వెబ్సైట్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, చదవండి, నా ఆడియోస్ వినండి. నిజంగా మీరు చేయదలుచుకోండి, కొన్ని రోజులు ఏ బుక్స్ చదవకండి, అది ఆచరణ చేసి చూడండి, మీకే రిజల్ట్స్ వస్తాయి. రేపు చెప్తాను కదా రిలేషన్షిప్ ఇష్యూస్, అవైతే మీరు డీల్ చేయొచ్చు కదా హెల్త్ ఇష్యూస్ అంటే కొద్దిగా భయం చస్తామేమో, రాగదు ఉంటాయి కదా నెగిటివ్స్, అన్ని డీల్ చేయండి. సో అవి మీకు రిజల్ట్స్ వస్తే కాన్ఫిడెన్స్ ఉంది. ఓకేనా? చిన్న చిన్న కాళ్ళనొప్పులు అయితే చంప చావు కదా, వేరే సంగతి ఏంటి? ఇంకా కావాలే, సాధన చేశారా నిద్రపోయారా? ఏం చేయలేదు. చేశారా? ఏమనుకున్నారు?
పటన్ పటన్ పర్వాలేదు, ఒక రోజులో ఏం రాదు, మిరాకిల్ ఏం కాదు. సహజంగా మీరు అర్థమై మంచి భావాలన్నీ ఇప్పుడు అర్థమైంది కదా, ఇదేం చేస్తుంది సంబంధించిన సింప్టమ్స్ అన్నింటిని నన్ను దైవం దగ్గర తీసుకెళ్తున్నా, ఇట్లా భావాలు మార్చి దాన్ని దివ్యంగా అనుభవించడం ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? చేస్తే డెఫినెట్ గా సాధ్యమండి, ఏదైనా సాధ్యమే. పరమాత్మకు సాధ్యం కాదంటూ లేదు, ఇది నేను తగ్గించాను ఎవరు తగ్గించాను, డైరెక్ట్ ప్రకృతి పరమాత్మనే వచ్చి మీరు సరెండర్ అయిపోతే వాళ్లే వచ్చి బాగు చేస్తారు. వాళ్లే అంటున్నాను, వాళ్ళకి రూపాలు లేవు, నిరాకారం. ఓకేనా? నో 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 నో, అసలు సాధన కళ్ళు తెరిచినప్పుడే ఉంటుంది. కళ్ళు మూసినప్పుడు అన్ని వదిలేయడం, ఇంకేం చేయదు. ఇక్కడ రెండున్నాయి, కళ్ళు తెరిచినప్పుడు కళ్ళు మూసినప్పుడు. కళ్ళు తెరిచి మూసినప్పుడు ఏం చేయాలి? అన్ని వదిలేసి లోపలికి వెళ్ళిపోవడం, ఆత్మ దగ్గర. ఏం పట్టించుకోవద్దు, బాడీని పట్టించుకోవద్దు, మైండ్ని పట్టించుకోవద్దు, ఆలోచనలు పట్టించుకోవద్దు, శ్వాస మీద ధ్యాస పెట్టడం, లేదా నేను కరిగిపోండి అని ఒక సాధన చెప్తాను, అది ఇంకా చెప్పలేదు అది మీకు. కరిగిపోవడం, శ్వాస మీద ధ్యాస అయితే మీకు తెలుసు కదా, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టడం. ఇక థాట్స్ని పట్టించుకోవద్దు, కట్ చేయమని చెప్పాడు కదా భద్రి సార్. అంటే ఏంటి, మీరేం ప్రపంచాన్ని పట్టించుకోవట్లేదు, ప్రపంచంలో ఉన్న ప్రతీది కట్ చేస్తున్నారు కదా, కేవలం శ్వాస మీద ధ్యాస పెట్టేసి లోపలికి వెళ్ళిపోతున్నారు. ఇది కళ్ళు మూసినప్పుడు. కళ్ళు తెరిచినప్పుడు అసలు సాధన ఉంటుంది. ఏంటి కళ్ళు తెరిచినప్పుడు అసలు సాధన? ఏది చూస్తున్నా ఇది నా దీనిలో ఉన్న దైవం దగ్గర చేరాలి, దీనిలో ఉన్న ఇది నన్ను దైవం దగ్గర చేయడానికి వచ్చింది, దైవం దగ్గర తీసుకెళ్ళడానికి వచ్చింది. ప్రతీది ఏ వండుతున్నా చూస్తున్నా టూ చూసినా ఇప్పుడు ఆ వాసన వచ్చింది, ఆ వాసన దానిలో ఉన్న దైవం దగ్గర, దానిలో కూడా దైవం ఉన్నాడు కదా, దానిలో ఉన్న దైవం దగ్గర తీసుకెళ్తున్నాను. దోమలని చంపేది కదా, లోపల కూడా ఎన్నో పురుగులు ఉంటాయి కదా, బ్యాక్టీరియా బ్యాక్టీరియా అవన్నీ చచ్చిపోతాయి, ఏమైంది, అనవసరమైనవి ఉంటాయి. యద్భావంతో యద్భావం. ఓకేనా? సో ఇట్లా మీరు అనుకుంటే కళ్ళు తెరిచిన ప్రతి దాంట్లో స్మరణ, కొత్తగా సాధన, వంట వండడం కూడా సాధన. మా వాళ్ళు కూరగాయలు కట్ చేస్తుంటారు, ఎంత దివ్యంగా కట్ చేస్తుంటారో దాన్ని, ఓ అదేదో హింస చేసినట్టే ఆ కూరగాయలు కట్ చేస్తుంది. హింస కాదు, ఎట్లా చేయాలి, ఎట్లా కట్ చేయాలి, ఒక దైవం దైవికమైన పని చేస్తున్నారు, ఇంత దివ్యంగా ఆ పని చేయాలి, అర్థమైంది. సో ఈ దరిద్ర భావాలు పెట్టుకుంటారు ఇంకొకటి, వాడు ఏమైనా తిట్టుకుంటూ వండాడు అనుకో, అనగా మనకు వస్తుంది. ఓ ఉన్నాయి కదా కొన్ని సంస్థలు, మరి ఇప్పుడు ఏం చేద్దాం ఆ సంస్థలు, ఆ భావాలు ఎలా పెట్టుకుందాం? సపోజ్ మేము దరిద్రంగా ఏడ్చుకుంటూ వండేసి ఏదో తెచ్చింది ఇప్పుడు మాకు, సపోజ్ అంటే ఇప్పుడు అది ఇంటి ఏమవుతుంది మనకు, ఏమవుతుంది మనకు చెప్పండి ఏదో ఒకటి. దరిద్రంగా వండి ఏడ్చుకుంటూ వండేసి తిన్న వండిన వాళ్ళ వంట మనం తింటే ఏమవుతుంది చెప్పండి, మామూలుగా నాకు జ్ఞానం వినక ఉంది. రోగాలు ఏవో వస్తాయి, మంచిది కాదు, హోమ్ శాంతి వాళ్ళు తెలుసు కదా, స్పెషల్గా వండుకొని తింటారు వాళ్ళ కాళ్ళు. మరి పండించిన వాడు ఏ దరిద్రంగా ఏడ్చుకుంటూ వండాడు, మరి అది రాదా, వస్తుందా రాదా? అంటే దీనివల్ల మీ జీవితం మీ చేతిలో ఉందా ఇంకోటి చేతిలో ఉందా టెన్షన్? ఇప్పుడు తింటామండి, ధ్యానంలోకి రానివాడే బాగున్నాడండి, ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చి చచ్చిపోతున్నారు వీటికి. ముందు కాలేయాల భయమే, వెనుక కాలేద్దామని జ్ఞానం ఎక్కువైపోయింది. ఇప్పుడు ఒకరి ఇంటికి వెళ్ళాను, ఒక మాస్టర్ వాడు చెప్పారు, వాళ్ళు మాస్టర్ వచ్చాడట, ఒక మాస్టర్ వచ్చి ఏమన్నాడట, ఏ అక్కడ దోమ ఉంది నువ్వు చంపు, నేను చంపితే నాకు పాపం పట్టుకుని నువ్వు చంపు అన్నాడట. ఆహా, ఏ మాస్టర్ అండి, శిష్యులకు ఆదర్శంగా ఉండాలా, వాడికే భయపడతాడు దోమని చంపడానికి, ఏ వీడే మాస్టరు వీడు వాటింటే మీ బతుకులు ఎలా ఉంటాయి చెప్పండి. ఏ చంపుడే మళ్ళా చంపినా దివ్యం రావాలి, అది ట్యాలెంట్. ఇంకా జీవన్స్ దగ్గరికి రాలే, రేపు చెప్తా. అదే వింటే ఇంకా జీవన్స్ నేను చెప్పాను, అప్పుడే కన్ఫ్యూజన్ కానీ వెళ్ళిపోతున్నారు. జీవహింస వద్దు అండి, అయితే పాముని చంపకండి, తీరుని చంపకండి, మీ దగ్గరికి ఏదో వచ్చినా చంపకండి, బతకడం సాధ్యమా? సాధ్యమా అండి? ఆయన నాన్నమే తింటే పాపం అంటున్నారు, దోమని చంపితే పాపం కాదు, చెట్లను చంపితే పాపం కాదు, దానికి లేదా ప్రాణం లేదా? బాధను పెట్టుకునేవాళ్ళు ఉన్నారు నాన్ వెజ్ వాళ్ళు, అంటే మీరు చంపే చెట్లకు ప్రాణం లేదా అంటున్నాడు వాడు. మరి ఇప్పుడు ఏం చెప్తారు దాన్ని? మీ కాళ్ళ కింద పడి ఎన్నో వస్తున్నాయి, మరి ఇప్పుడు దానికి ఏం చెప్తావు? ఈ వాదన ఎటో వెళ్తుంది, అందుకే ఈ వాదనలోకి వెళ్ళకండి. మీరు డైరెక్ట్ నేను దీనిలో ఉన్న దైవం నాకు కావాలి, ఏ పనన్నా చేయి, సపోజ్ సంపాదించిన పరిస్థితి వచ్చింది ఈ చంపడం ద్వారా, దానిలో ఉన్న దైవం నాకు కావాలి. ఇప్పుడు ఏం చేశాడు అర్జునుడు, ఏం చేశాడు కృష్ణుడు, ఏం చెప్పాడు అర్జునుడికి భగవద్గీత అంటే దేని గురించి చెప్పాడు? చంపడం కూడా దివ్యం రాని చెప్పాడు ఆయన, అంతేనా? నువ్వు చంపకుండా నేను చంపేది అది, వాడు ఎట్లా చెప్తాడు, ఆల్రెడీ దక్ష ఉన్నాడు, జస్ట్ నేను మాధ్యమంగా వాడుకుంటున్నా అన్నాడు. అంటే ఇక్కడ చంపడం తప్ప కరెక్టా దివ్యమా, ఏంది ఏం విషయం, ఏమని చెప్పాడు కృష్ణుడు? దైవ దివ్యమే అని చెప్పాడా లేదా, తప్పు కాదని చెప్పాడు లేదా, పాపం అంటదని చెప్పాడా లేదా కృష్ణుడు? మరి అది ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేసే పాపము, ఎప్పుడు చేస్తే పాపం కాదు, ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. ఓకేనా? కర్మ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేస్తే మీకు పాపం అంటదు, ఎప్పుడు చేస్తే అంటుతుంది, ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వస్తాయి, రేపే వస్తున్నాం ఎల్లుండి, మరి నేను ఉంటానే ఉండాలి, గ్యారెంటీ లేదు. సో మీరు రాగద్వేషాలకు అతీతంగా చేరి ఏం చేసినా
కర్మ అంటదు. అంటే ప్యూర్గా ఉండి మీరు ఏం చేసినా కర్మ అంటదు, స్వచ్ఛంగా ఉంది. సో అందుకే ఫస్ట్ స్వచ్ఛమైన స్థితిలోకి రండి అంటున్నాను. కొద్దిగైనా స్వచ్ఛమైన స్థితిలో ఉండండి. ఉన్నాక చేయండి. సపోజ్ ఒక థాట్ వచ్చింది ఈమెను కొట్టు అని, వెంటనే కొట్టేశాను అనుకోండి, అప్పుడు అది కర్మ అంటుకుంటుంది. కానీ కొడతా కొట్టా న్యూట్రల్, మూడు ఉన్నాయి కదా ఆప్షన్స్, కొడతా కొట్టా న్యూట్రల్, ఆ మూడింటి యొక్క కలయికలో ఉండాలి, అదే ప్యూర్ అండి. ఆ స్థితిలో ఉండి కొట్టినా కొట్టకుండా ఏం చేసినా కర్మ అంటుంది. ఎందుకంటే ఏమండి అన్నా కర్మ అంటుంది, మీకు తెలుసా విషయం. కర్మ మంచికి పని చేసిన కర్మ అంటుంది తెలుసా. సపోజ్ నాకు అట్టి బండి ఇచ్చారు, అది కూడా కర్మనే. కర్మ అంటుతుంది అంటే ఏమైంది, ఏం జరుగుతుంది, మీకు మళ్ళీ అటుబండి ఇస్తాను నేను. అంతేకాదు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. కానీ అటుబండి ఎప్పుడు ఇస్తాను, మన ఏం చెప్పాను కర్మ సిద్ధాంతంలో, ఎప్పుడు ఇస్తాను అటుబండి, నెక్స్ట్ జనవరం. ఎందుకంటే తర్వాత ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది కదా, అర్థమైందా లేదా. సో ఏమండి అన్న రిటర్న్ ఏమండి వస్తుంది, నీ అబ్బా అంటే నీ అబ్బా రిటర్న్ వస్తుంది. ఇది కూడా కర్మనే, ఇది బంగారు సంఖ్యలే, అది ఇంకో సంఖ్యలు. రోజు ఊరు కనబడంగానే హాయ్ అనాలి, లేకుంటే ఏమండి అనాలి, లేకుంటే కోపం వచ్చేస్తుంది. ఇది కూడా బంధమా కదా. నేను చెప్పలేదు అనుకో, ఒక రోజు ఆయి రోజు కొన్ని రోజుల తర్వాత గాడాలు కనబడతారు కదా మీరు, అప్పుడు క్లాస్ చెప్పాను కదా అక్కడే కూర్చుంటాను రా నేను, అప్పుడు కనబడంగా నేను హాయ లేదు ఇట్లా చూశాను అనుకో మిమ్మల్ని, నీ నా కొడుకు ఏందో ఇట్లా చూస్తాడు అంటే ఏంటి, నీతో మీతో ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయడానికి నేను హాయ్ అని అనాలి, అనలేదనుకో ఏమవుతుంది, అది కూడా కర్మనే కదా. కనబడ్డ ప్రతిసారి ఇట్లా చేయి ఉప్పు ఊపుతావాలని, ఒకరోజు ఉప్పలేదు అనుకో ఈ కోపం వచ్చేస్తా. అంటే ఇది కూడా బంగారు సంఖ్యలు అయితే కూర్చున్నాయి. మంచి పదాలే వాడాలి, చెడు పదాలు వస్తే కోపం వస్తుంది. ఎన్ని బాధలు ఉన్నాయి, నాకంటే ఫ్రీడమ్ ఇచ్చారు మీ నా అదృష్టం, ఎన్ని జరుగుకునేమో మీ ఇలాంటి వాళ్ళు దొరికారు, ఎలాంటి పదాలని వాడగలుగుతున్నారు, అవునా కదా. సో కాబట్టి ప్రతిదీ కర్మనే అవుతుంది. మీరు స్వచ్ఛంగా ఉండి కర్మ చేస్తే అంటారు, మీకు స్వచ్ఛంగా ఉన్నారు మీకు రిటర్నే వస్తుంది. స్వచ్ఛంగా ఉండి నీ అబ్బా అన్నాను అనుకోండి, నేను రిటర్న్ ఏమొస్తుంది, ఆమె నీ అబ్బా అన్నా స్వచ్ఛంగానే ఉంటాను కదా, నాకే తగ్గలేదు, అర్థమైంది లేదా. రిటర్ను మీరు ఏ బాణం వేస్తే తిరిగి, నేను స్వచ్ఛంలో ఉంటే నాకు ఏది తగలదు, భీష్ముడు బాణం వేస్తే కృష్ణుడి దగ్గరికి రాలేదు, మధ్యలోనే ఆగిపోయింది. బికాజ్ వీడు స్వచ్ఛమైన వాళ్ళ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఆ రూపం మధ్యలోకి రాకంగానే నిరాకారం అయిపోయి నా దగ్గరికి వస్తుంది. అంటే వాడు రాయేస్తే నా దగ్గర రాగానే ఏమవుతుంది, పూలుగా మారిపోతుంది. చూపిస్తా సినిమాలు కూడా చూపిస్తారు కదా చాలా సినిమాలు. నిజంగా నువ్వు స్వచ్ఛమైన స్థితిలో ఉంటే వాడు రాయేస్తే పువ్వు అవుతుంది. పువ్వు అవుతుందంటే అక్కడ అర్థం ఏంటంటే వాడు రిటర్న్ కర్మ పంపించిన, నేను చెప్పిన స్థితిలో మీరు ఉంటే సీన్ మారిపోతుంది. ఒకవేళ వాడు చెడు దృష్టి చెడు ఉద్దేశంతో పంపించినా రిటర్న్ మళ్ళా వాడికే తగులుతుంది. ఇక అవన్నీ చేతబడలవన్నీ తర్వాత విషయం, అవన్నింటిలో వస్తాయి. సో ఏ దీంట్లో మామూలు విషయం కాదు, ఎలాంటివైనా మాయమైపోతే పెద్ద అగౌరవ. నా కొడుకులందరూ ఏమో చేయడానికి చూశారు కొందరు మామల్ని, ఏం లేదు స్వచ్ఛమైన స్థితిలో ఉన్నా, రివర్స్ కొట్టింది ఆడికే. నేనేం చేయలే, ప్యూర్గా ఉన్నా. మీరు ప్యూర్గా ఉండండి, ఎవరు మీ దగ్గరికి ఏం చేయాలనుకున్నారు అది రిటర్న్ వాడిని నాశనం చేస్తుంది. బికాజ్ రిసీవింగ్ స్టేషన్ లేదు ఇక్కడ, రిసీవర్ లేడు. చెడ్డవాడుగానో నేను మంచివాడుగానో ఉంటే నాకు తగులుతుంది, బట్ నేను ప్యూర్గా ఉన్నాను తగ్గలేదు, రిటర్న్ వాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, వాడికే ఇబ్బంది. సో ఇది ఎంతో ఉంది, ఇవన్నీ నేను బుక్స్లో రాశాను, మొత్తం వెబ్సైట్లో అన్నింటిలో పెట్టాను, ప్రతి చాప్టర్లో క్లియర్గా ఇక్కడ ఏదో అవసరమో అలాంటివి. ఎందుకంటే మీకు చేతవాళ్ళు ఇవన్నీ గాలి సోకిందని ఏవో అర్థమైన భావాలు కూడా ఉన్నాయండి. సో వాటన్నింటిని ఎట్లా డీల్ చేయాలంటే మళ్ళీ ఇదే పరిస్థితి దాన్ని, ఓకేనా. సో హెల్త్ ఇష్యూస్ వరకు సరిపోతుంది అనుకుంటున్నాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి హెల్త్ ఇష్యూస్ విషయం, ఆరోగ్య విషయం అనారోగ్యం సంబంధించి అడగండి. ధ్యానం చేయించమంటారా, రైట్. ఇంకా డౌట్ అడగండి ఫస్ట్, రెండు డౌట్స్ ఉన్నాయా, మన బాడీ మనక ఎస్ అంటే ఏంటంటే మన లోపల సూక్ష్మ శరీరం ఉంటుంది కదా, ఆ శరీరం బయటకు వచ్చినప్పుడు నీ వాడే నేను చూసుకుంటావు. వేరే బాడీయా, మీ బాడీలోకి మీరు వచ్చేసారా, అంతే అదే సూక్ష్మ బాడీ బయటికి వెళ్ళి లోపలికి వస్తుంది. తగ్గుతుంది కానీ అక్కడ మీరు తగ్గలేదంటే మీ లోపల ఏదో అడ్డు ఉందని మీరే అర్థం చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు పెయిన్ ఉంది, ఫస్ట్ స్టేజ్ ఏంది, శ్వాసమిధ్యాస. శ్వాసమిధ్యాస పెట్టగానే రోగాలు తగ్గుతున్నాయి చాలా మందికి దగ్గర, కొన్ని కోట్ల మందికి దగ్గర, అందుకే పిరమిడ్ సొసైటీలో అంతమంది జనాలు ఉన్నారు. కానీ మళ్ళీ ఇప్పుడు తగ్గట్లేదు, మళ్ళీ డాక్టర్ మందులు వాడిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే నెక్స్ట్ వినండి వినండి అదే చెప్తున్నా, ఆ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ అంటే నొప్పి వచ్చింది, నొప్పి మీద దృష్టి పెట్టగానే కరిగిపోతుంది, తగ్గిపోతుంది, అబ్బో తగ్గింది అండి. మూడోసారి నొప్పి మీద దృష్టి పెట్టినా కరగదు, తగ్గదు. ఎందుకు? ఈ నొప్పి రావడానికి ఏంటి, మీ భావన ఏదో ఉంది, ఇది తింటే నొప్పి వస్తుంది. ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఉందా, నొప్పి రావడానికి కారణం ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదైనా సపోజ్ వయసు పెరిగితే నొప్పి వస్తుంది, పాడైపోతాయి అనుకుందాం. నేచురల్గా మీ వయసు అరౌండ్ 50-60 ఉంటాయిగా. సో మీ నేచురల్గా మీ మెంటాలిటీ ఏముంటుంది, వయసు పెడితే కాళ్ళ నొప్పులు వస్తాయి, ఒక్కొక్క బాడీ పాడైపోతుంది. ఆ భావన ఉంది అనుకో, నొప్పి అట్లనే ఉంటుంది. సో చెక్ చేసుకోవాలి, ఈ నొప్పి ఎందుకు ఇక్కడ ఉంది, అంటే ఏ భావాలు ఉంటే నాకు నొప్పి ఉంది అని దృష్టి ఏ భావాల మీద పెట్టాలి మీ ఆలోచన. అసలు ఎందుకు వచ్చావే దాన్ని అడగాలి. ఆ నొప్పిని గురువుగా భావించి అడగండి, అసలు నువ్వెందుకు వచ్చావు, నీ ద్వారా నేనేం నేర్చుకోవాలి, నేను శత్రువుగా భావించాను, ఇప్పటి నుంచి మిత్రుడుగా భావిస్తాను, నాకు నేర్పించని దాన్ని గురువుగా భావించండి. అప్పుడే చెప్పిన అరైన వాటి పెట్టుకున్నావు, అందుకే నేను ఇలా వచ్చాను అంటారు. ఏంటది, వయసు పెరిగితే కాళ్ళ నొప్పులు వస్తాయి, కొన్ని రోజులు అయితే బోన్స్ అన్ని అరిగిపోతాయి అని భావాలు ఉంటాయి కదా, ఏవో అది ఉండడం వల్ల ఇది వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, ఏం భావన పెట్టుకోవాలి, ఎంత వయసు పెరిగినా నాకు స్వచ్ఛమైనదే వస్తుంది, ఏం కాదు, ఆరోగ్యంగా ఉంటుంది, దివ్యమైన ఆరోగ్యంతో ఉంటాను అని భావన మార్చేయండి. చూడండి సినిమా అంటే మీరే అడ్డు పెట్టేశారు, ఫిక్స్ అయిపోయారు. ఆ 50 ఏళ్ళు బతుకుతా, 60 ఏళ్ళు బతుకు, 10 ఏళ్ళు పత్రికారేమో 200 ఏళ్ళు బతుకుతా అంటున్నాడు, అంటున్నాడా లేదా? తెలుసా మేము 2095 వరకు బతుకుతా అని చెప్తున్నాడు ఆయన. మరి మీరేమో ఒక ఆమె అంటే నేను చచ్చిపోయి మళ్ళీ పుడతా పత్రికారు దగ్గర అంటున్నాను. నేను అన్నాను ఆయన బతికి మళ్ళీ 2095 బతుకుతా అన్నాడు, నువ్వు కూడా సంకల్పం పెట్టి తావచ్చు కదా అన్నాను. మనకంత ఎక్కడుందండి, మళ్ళీ చచ్చి మళ్ళీ పుడుతుందట ఆయన ముందే. ఈ దరిద్ర భావాలు నువ్వు పెట్టుకుంటే మనం తావకుండా ఏం చేస్తావు చెప్పండి, ఆలోచించండి. అంటే మీ మాటలు బట్టి మా పత్రికారు అందుకే నీ నోటి మాటలే నువ్వు దిట్టు రాదు అన్నారంటే ఇదే అర్థం. మీరు సమాధానం అవసరం లేదు, మీకు ఆలోచనలు ఏమి అవసరమే చెక్ చేసుకోండి, ఇవన్నీ ఆలోచనలు మీకు వస్తాయి. ఈ ఎందుకు వస్తుందంటే ధ్యానం అవసరం లేదు, అట్టప్పుడు కూడా అనుకోవచ్చు, కళ్ళు తెరిచే వంట వండుతూ ఏ పని చేస్తున్నా అనుకోవచ్చు. అనుకుంటుంటే మీకు ఆలోచనలు తెలుస్తాయి, అసలు ఈ రోగం ఎందుకు వస్తుందంటే. ఎవడో ఏదో పెద్ద లిస్ట్ చెప్తారు, ఆ లిస్ట్ అంతా రాయండి, వెబ్సైట్లో సర్చ్ చేయండి, నో ప్రాబ్లం. సర్చ్ చేసి అదే మీ భావంతో చూస్తున్నారు, కొన్ని మీకు తెలియకుండా గత జన్మ భావాలు కూడా ఉంటాయి మీ లోపల. రాణి రాణి నో ప్రాబ్లం, వచ్చింది కదా ఇది ఏంటే వచ్చింది, అది ఏంటే వచ్చింది, అనలేక అవసరం లేదు. మీకు ఏమేమి లిస్ట్ రాసుకోండి. ఇప్పుడు నిమ్మకాయ నేను చెప్పాను, నాకు ఆస్మా విషయం చెప్పాను, నిమ్మకాయ ఇది ఏంటి వస్తుంది, ఇది ఏంటి వస్తుంది, వర్షం దొరుకుతుంది, ఇవన్నీ రాసుకున్నాను. మీరు కూడా అలా రాసుకోండి, ఈ సంబంధించి ఈ రోగాలకు దీనికి సంబంధించి ఏంటి ఏమేమి ఉన్నాయని రాసుకొని అది రిలీజ్ చేసి కొత్త విలువ పెట్టుకోండి. అంటే ఏంటి, వయసు పెరిగితే కాళ్ళ నొప్పులు వస్తాయని నమ్మకం నాకుంది, దీన్ని రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ పాంప్లెట్ ఉంది, ఫస్ట్ చాప్టర్ ఉంటుంది నా వెబ్సైట్లో, మీరు అక్కడికి వెళ్తే క్లియర్గా ఉంది నేను ఎట్లా నమ్మకాలు మార్చాలని కూడా చెప్పాను. నేను ఇదింటే వస్తుందని నమ్మకం నాకుంది, సారీ వయసు పెరిగితే నొప్పులు వస్తాయని నమ్మకం నాకుంది, రిలీజ్ చేస్తున్నాను అని రిలీజ్ చేసి మళ్ళీ కొత్త నమ్మకం పెట్టుకోండి. ఏంటి, ఎంత వయసు పెరిగినా నేను ఆరోగ్యంగా ఎనర్జెటిక్గా ఉంటానని భావన మార్చండి. అప్పుడు మీ అడ్డు తొలగినట్టేగా, ముందు మీ అడ్డులు తొలగి మీరే అడ్డు అంటున్నారు ప్రకృతి రిపేర్ చేయకుండా. దైవం వచ్చి రిపేర్ చేయకుండా అడ్డుపడేది మీరే, మీ భావాలే. ఏ మనం ఇచ్చి కాదు, ఈ బాడీకి అంత సీన్ లేదు, నో ఈ బాడీకి సీన్ ఉంది, తనకు తను తగ్గించుకోగలుగుతుంది, భావన మార్చేయండి. ఇట్లా ఏమేమి ఉన్నాయని మార్చేసి అల్టిమేట్ గా పశువుల కంటే హీనులు అంటున్నాను నేను. పశువులకి ఏ దేవుడు వచ్చి ఏ డాక్టర్ వచ్చి చేస్తున్నాడు, పశువులు వాటినవి బాగు చేసుకుంటున్నాయా లేదా? నేను ఇంట్లో ఉన్న పశువుల గురించి చెప్పట్లే, కుక్కల గురించి మాట్లాడలే, బయట వాటి గురించి ఏదో నాకు ఏదో చేసి ఏదో చేసి అది తగ్గించుకుంటున్నాయి, అంతకంటే దరిద్రులు మనం కాదా? అరే వాటినవి బాగు చేసుకుంటే మనం ఏదో చేసుకోలేము. కేవలం మీ భావాలే, మీ పిరికితనమే, చావకుండా బతకాలని చూస్తున్నది. ఎంత దరిద్ర కోరికలంటే డెఫినెట్గా వస్తారు మీరు, ఇప్పటికైనా ఎప్పటికైనా, నేను కూడా వస్తాను. చావకుండా ఉండడానికి ట్రై చేయకండి, చావ ఎట్లా వస్తుంది. కానీ జబ్బులు రావాలి, జబ్బులు ద్వారా చస్తారనే కదా మీ భయం అంతా. జబ్బులు రావాలని ట్రై చేసినా రాదు. నేనేమంటున్నానంటే మీరేమంటున్నారు, అసలు జబ్బు రావడానికి స్పిరిచువల్ కారణం ఏంటండి, స్పిరిచువల్ కారణం ఏంటి జబ్బులు రావడానికి చెప్పండి. ఏంటి అసలు శ్లోకం, శ్లోకం ఉంది, పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితే. సో మీరు పాపాత్మలా పుణ్యాత్మలా ఇప్పుడు, ఇప్పుడు ఇప్పటి సంగతి చెప్పండి, ఇప్పుడు మీరు పాపాత్మలా పుణ్యాత్మలా, ఈ జన్మ పుణ్యాత్మలా సార్? ఒక్క పని ఒక్క పాపం గురి చేయట్లేదా? నేనేమంటున్నా అంటే ఒక పాపం లిస్ట్ రాయండి, పాప పుణ్యాలు లిస్ట్ రాయండి. అబద్ధం ఆడితే పాపమా పుణ్యమా? అంతేగా, అబద్ధం ఆడేది లేదా? ఇప్పుడు నేనేమంటున్నానంటే పాపం అబద్ధమా, అబద్ధం ఆడడం పాపమా కాదా? కాదా. మరి ఆయన పాపం అంటుంది అని కాదంటున్నాడు. మరి ఏది పాపం? నేను అవసరాన్ని బట్టి, అందరికీ అవసరం, ప్రతిదీ అవసరమే అంటాం. ఇట్లా అంటే ఇక నీకు నచ్చిన ఎన్ని చేసేసి ఇంకో అవసరం ఆడు, నేను తాగిపోతే తాగి తాగి వచ్చి అవసరానికి అబద్ధం ఆడే అంటాడు. తాగిపోతే వచ్చి ఇట్లా మాట్లాడితే, తాగిపోతే వచ్చేసి తాగేసి వచ్చి నాకు అవసరానికి అబద్ధం ఆడే అంటాడు. ఇక కరెక్టా? నేను ఒక లిస్టు రాయమంటున్నాను, పాపం ఏంటో పుణ్యం ఏంటో. ఆ లిస్టు రాసి దాని తగ్గట్టుగా ఉండగలుగుతారా? అసలు జీవించగలుగుతారా? ఇట్స్ ఇంపాసిబుల్. పాపం చేయకుండా బతకడం ఇంపాసిబుల్ అంటున్నా ఈ ప్రపంచంలో. రాసిపించండి నాకు ఒకటి. ఫోన్ ఫోన్ పక్కన పెట్టండి. ఇంకొకటి, మీకు ఈ జన్మ వచ్చిందంటే దేనికోసం వచ్చింది? కర్మ అంటే ఏం చేశారు? పాపాలు చేశారా పుణ్యాలు చేశారా గత జన్మలో? ఓకేనా? జన్మతో వస్తుంది కదా, అంటే మీకు కంపల్సరీ రోగాలు వస్తాయని కదా దాని అర్థం. మీ భావాల ప్రకారం పూర్వజన్మ కృతం పాపం 50 రూపాయలు పీడితే అప్పుడు అంటారు కదా, అంటే పూర్వజన్మ పాపాత్మలే కదా మీరు. ఆ జన్మ వచ్చిందంటే ఈ జన్మ, ఈ జన్మలో కాకపోవచ్చు కానీ పూర్వజన్మ పాపాత్మలే కదా. మరి ఇప్పుడు రోగం కంపల్సరీ కదా, మీకు రోగాలు రావద్దని ఎలా అనుకుంటారు మీరు? అంటున్నాను ఒకవైపు రోగాలు రావద్దు అంటున్నారు, ఇంకోవైపు పూర్వజన్మ కృతం పాపం దానివల్లనే జన్మ వస్తుంది అంటున్నారు. ఈ రెండు వ్యతిరేకాలా కాదా? అంటే ఏంటి మీ భావాల ప్రకారం ఏంది కంపల్సరీ రోగాలు వస్తాయి అని ఫిక్స్ అయ్యారా లేదా మీరు ఆల్రెడీ? అయినట్టా కాదనట? పూర్వజన్మ కృతం పాపం అన్నారా కంపల్సరీ రోగాలు వస్తాయని మీరు నమ్మినట్టే? అవును వస్తాం కదా. అంటే గతంలో పాపం చేసావా పుణ్యం చేసావా? అంటే చెడు వస్తుందంటే మీకు సబద ప్రాబ్లం. అదే ఏదైనా కష్టం వస్తే గత జన్మలో పాపం చేసాం. నేను ఈ జన్మ గురించి మాట్లాడుతున్నాను, నేను గత జన్మ గురించి మాట్లాడుతున్నా. సో గత జన్మలో చెడు చేస్తేనే కదా ఇప్పుడు కష్టం వచ్చేది, మంచి చేస్తే సుఖం వస్తుంది. మరి గత జన్మ నమ్మితే, నమ్మకుంటే లేదు. ఎస్ ఓకే రైట్. ఓకే నమ్మకుంటే లేదు రైదా? సరే మీరు గత జన్మలో లేవనుకుందాం, నేను అది కూడా మాట్లాడతా. మీకు గత జన్మలే లేవండి, చైనా రోగం వచ్చింది. ఎందుకు వచ్చింది? సపోజ్ లేదే అనుకుందాం. ఇప్పుడు ఇప్పుడు గత ఇప్పుడు మీరే కాదు, చాలా మంది హేతువాదులు ఉంటారు గత జన్మలు నమ్మరు. ఎవరు చూసారు ప్రూఫ్ ఉందా అంటాడు. నేను కూడా అంటాను ఎస్ గత జన్మ లేవని చెప్పాను. మన కర్మ సిద్ధాంతం చెప్పినప్పుడు గత జన్మ లేవనే చెప్పాను. లేవనే అనుకోండి. ఎస్ లేవనుకుంటున్నా మనకి ఎందుకు రోగాలు వస్తున్నాయి? నేనేమంటున్నా అంటే మీరే రోగాలను సృష్టి చేసుకుంటున్నారు. వాడెవడో వీడెవడో చెప్పింది నమ్మేసి, ఇది తింటే రోగం వస్తుంది, ఇది తింటే బీపీ, ఇది తింటే షుగరు, ఇది తింటే అది మొత్తం నమ్ముతున్నారు లేదా? మరి తినకుండా ఉండలేరు, తింటే రోగాలు వస్తాయి. దీని గత జన్మల వరకు పాపాల వరకు అవసరం లే. మీరు ఎంత పుణ్యాత్ములైనా మీ భావాలు ఎలా ఉన్నాయంటే రోగాలు వస్తాయనే ఉన్నాయి. మీ భావాలు చెక్ చేసుకుంటూ కావాలండి. ఇది తింటే ఇది, అది తింటే కావచ్చు ఏంటండి? మీరు తినేటప్పుడు ఇది వేడి చల్లా అంటున్నారు లేదా? స్వీట్ మంచిది కాదు అంటున్నారు కానీ తినకుండా ఉంటారా? ఉందా లేదా? మామిడి పండు తినాలి, తింటేనేమో షుగర్ వస్తుంది. అదేమో తింటారు, అదేమో మందులో పెట్టి రాత్రి రాత్రే పండు చేస్తున్నాడు. అవి తింటే రోగాలు వస్తాయి. టీవీలో చూస్తున్నారు కదా, ఆ విత్తనం లోపల పడ్డది కదా, ఎందుకు రాదు మరి రోగం? గత జన్మ వరకు అవసరం లేదు, ఈ జన్మ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ జన్మ భావాలే మీ రోగాలకు కారణము, గత జన్మ పాపాల సంఘం తర్వాత. మరి దీనికి పరిష్కారం ఏంటి? నేను చెప్పినట్టు అనుకుంది నేను ప్రతిదీ. దీంట్లో స్వచ్ఛమైన శక్తి కూడా ఉంది. నాకు మంచి వద్దు చెడవద్దు, స్వచ్ఛమైనది కావాలనుకుంటే చూడండి ఎట్లా తగ్గ చూస్తా. పాపాలు పుణ్యాలు అవి ఆటోమేటిక్గా మాయమవుతాయి. మీకు రిజల్ట్స్ రావట్లేదు కాబట్టి మీరు పాప పుణ్యాలు అంటున్నారు, కర్మ అంటున్నారు. రిజల్ట్స్ రాని రేపు ఎట్లా అంటారో చూస్తా. పాప పుణ్యాలు నాకు వస్తున్నాయి కాబట్టి పాప పుణ్యం అని మాట్లాడుతున్నాను నేను. డట్ పాపం లేదు పుణ్యం లేదు అంటా. ఇన్ని రఫ్ పదాలు వాడుతున్నాను, సాఫ్ట్ పదాలు వాడుతున్నా, నా కర్మ అంటుతుందా? అంటుతుందా? ఏది కనబడాలి? ఏదొస్తా తగ్గుతున్నాయి కదా మా 15 నుంచి తగ్గకుండా ఇట్లా ఇట్లా మాట్లాడతాను. ఇప్పుడు నేను పాపం చేస్తే నన్ను వచ్చి నాకు చంపాలి కదా, అది నన్ను ఇబ్బంది పెట్టాలి కదా. పెద్ద పెద్ద రోగాలు చమలే వచ్చే నాకు రోగాలు లేదు, నాకు ఆల్రెడీ అంత పెద్ద పెద్ద రోగాలు ఉండే చంపే రోగాలు. మరి అన్నింటిని నాకు నేను తగ్గించుకున్నాను కాబట్టి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ ఏం అవసరం లేదు, నాకు ఎంత పెద్ద రోగం ఉన్నారా అని. నేను సరెంటర్ అయ్యి కూర్చున్నాను తగ్గుతుంది అది. 15 నుంచి నాకు అదే జరుగుతుంది. నేను చెప్పేది 15 నుంచి ఈ మధ్యలోనే చచ్చే పరిస్థితి రోగం వచ్చింది నాకు 2 బ్యాక్. అదే మరి అదే చెప్పాలి, అదే అడగాలి క్వశ్చన్. నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకు అంటే, నేను 4G ఉన్న 5G చేరద్దా, 6G వద్దా, 7G వద్దా? నేనేం చెప్పాను మీకు? 4% బ్రెయిన్, 5% బ్రెయిన్ యాక్టివేట్ అయింది నాకు. ఈ స్థితిలో ఉంటే ఇలా మాట్లాడుతున్నాను. సపోజ్ మీకు 3 ఉందనుకో, సపోజ్ నాకు 5 ఉందేమో. ఇప్పుడు నేను 5 తోటి సాటిస్ఫై కాదలుచుకోలే, 6 కావాలి, 7 కావాలి, 10 కావాలి, 100% బ్రెయిన్ ఓపెన్ చేయదలుచుకున్నాను. ఈ బాడీ ద్వారా అద్భుతాలు చేయదలుచుకున్నాను. సో మీ బాడీ 2G 4 అనుకుందాం ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను చెప్పేది 3G 4. ఇప్పుడు ఏం జరుగుతుంది?
ఇప్పుడు 4G సిమ్ 2G ఫోన్ వేస్తా పనిచేస్తుందా? పనిచేయదు. సో కాబట్టి ఇప్పుడు బాడీ మైండ్ అప్డేట్ అవుతుంది అంటే కర్మలు బిర్మలు లేవు, కర్మస్థితి అయిపోయింది, దానికి అంటే కర్మలన్నీ డిలీట్ అయినాయి. కానీ ఎండకాల చెట్టు ఎండిపోతుంది, ఎందుకు ఎండిపోతుంది? దానికి కర్మ ఉందా? పాపం చేసిందా? ఇది చెట్టుకు దీనికి తేడా లేదు, అది పంచభూతాలతో తయారైంది, ఇది పంచభూతాలతో తయారైంది. మరి ఎందుకు ఎండిపోతుంది? అది కొత్తదనం రావడం కోసము. పాతది కొన్ని రోజులే, ఏదైనా కొన్ని రోజులే, దాని పవర్ పండ్లు పూలు కొన్ని రోజులే వస్తాయి, తర్వాత అయిపోతుంది. తర్వాత ఏం చేస్తుంది? ప్రకృతి సహజంగా ఎండగొట్టి చెత్త అంతా తీసేసి మళ్ళా కొత్త పూలు కొత్త పండ్లు వస్తాయి. సో సేమ్ అదే విధంగా ఇది కూడా అంతే. నేను కాన్సెప్ట్ కనుక్కున్నదంతా కూడా ప్రకృతిని గమనించండి, మనుషుల మాటలు వీళ్ళే, వీళ్ళందరూ మాయలో ఉన్నారు. ఎవరు చెప్పినా చెప్పిన వాడికే పని చేయట కాన్సెప్ట్. బట్ ప్రకృతిలో ఉన్న పశువులు చెట్లు వీటన్నిటికి మాత్రం ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా క్లియర్ అవుతున్నాయి. ఎట్లా క్లియర్ అవుతున్నాయి? అవి ఎలా ఉంటున్నాయి? దానికి అనుమ దానికి ఎందుకు రోగం వచ్చింది? అది ఎందుకు ఉపయోగపడుతుంది? మరి కర్మ చేసిందా? ఏమైనా పాపం చేసిందా? మరి ఎట్లా వస్తుంది? సో అప్పుడు నేను ఇవన్నీ నా సోల్ను క్వశ్చన్ వేస్తే ఇవన్నీ వచ్చే ఆన్సర్. సరే, నువ్వు కర్మలన్నీ క్లియర్ చేసుకున్నా మధ్య మధ్యలో వస్తుంది. అది ఎప్పుడో ఒకసారి 2-3 ఏళ్ళకి ఒకసారి ఏదో వస్తుంది. వచ్చినప్పుడు నేను క్లియర్ చేసుకుంటాను, కూర్చుంటావు 15 రోజులు మొత్తం సెట్ అయిపోతుంది, కొత్త టాలెంట్స్ యాక్టివేట్ అయిపోయినా. అదే కదా నేను చెప్పింది ఇంతకుముందు. సో కర్మలన్నీ క్లియర్ అయినా కూడా మధ్య మధ్యలో వస్తాయి, బికాజ్ ఇది ప్రకృతి. ఒక వెహికల్ కొనుక్కొని అదేం చేయి, నేను మంచి నడుతున్నా కదా రోగా, దానికి సర్వీసింగ్ చేయనంటే కుదరదు. ఇది వెహికల్ బాడీ, 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయాలని వాడికి చెప్పాడు. దాంట్లో కంపల్సరీ సర్వీసింగ్ చేయాలి. మీరు చెయ్యకుండా కారు నడుస్తుంది, 2 ఏళ్ళ సర్వీస్ చేయగా నడుస్తుంది, కానీ డెఫినెట్ గా మూలపడ్డదా మొత్తం అవుట్, ఇంజన్తో సహా అవుట్. అదే సర్వీసింగ్ చేయించుకుంటే వాడు ఇచ్చిన టైం ఎంతనో 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో సూపర్ గా నడుస్తుంది. ఎస్ఆర్నో? సో ఈ బాడీ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ లాంటిది, ఒక వెహికల్ లాంటిది. మధ్య మధ్యలో రిపేర్స్ వస్తాయి, ఆ రిపేర్ ను మీరు అర్థం చేసుకుంటే సూపర్ గా తగ్గించుకుంటుంది అంటున్నాను. సో ఇది కర్మ వల్ల కదా, స్టేజ్ అయిపోతే కర్మ తెచ్చిపోతుంది క్లియర్ గా. గతం ఏ ప్రభావం ఉండదు, ఎందుకంటే ప్రజెంట్ లో అన్ని తింటున్నాను, అన్ని ఉంటున్నా, తిడుతున్నాను, పొగుడుతున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ తగ్గుతోంది. ఎట్లా తగ్గుతోంది? కేవలం దివ్యంగా అనుభవించి ఈ భావాలన్నీ దాన్ని శృతి చేస్తాను, లేకుంటే నాకు కూడా తగ్గు. నేనే గుడ్డిగా నమ్మేసాను అనుకో, ఇది సంపాదిస్తా సంపాదిస్తాను, నన్ను కూడా ఓకేనా? స్లో స్లోగా చేయండి, ఇప్పుడు తొందర ఏముంది? యోగులో ఏం చెప్పారు? 12 ఇయర్స్ పడుతుంది 100% ముక్తి పొందడానికి రెగ్యులర్ సాధన చేస్తే. నేనే అందుకే నేను ఏం చెప్పట్లేదు, మనిషిని ఆపమని చెప్పట్లేదు, వద్దని చెప్పట్లేదు, యూ డిసైడ్ అంట. అంటే ఆపినా సూపర్ రిజల్ట్స్ వచ్చినాయి ఉన్నాయి, ఆపినా ఇబ్బంది పడి మళ్ళీ వాడిన వాళ్ళు అన్ని రకాల మనుషులు ఉన్నారు ఇక్కడ. సో కాబట్టి నేనేం చెప్పదలుచుకోలేదు, వాడాలా వద్దా. ఒకవేళ వాడాలనుకుంటే నేను చెప్పినట్టు అనుకోండి, వాడండి. దానికి కూడా మార్గం చెప్పాను, మంచి వద్దు చెడు వద్దు అనుకోని వేసుకోండి. ఒకవేళ వాడాలనుకుంటే, వాడొద్దు అనుకుంటే, మై డియర్ మెడిసిన్ నేను వాడదలుచుకోవాలి, నాకు నేను తగ్గించుకోవాలనుకుంటున్నా, ప్లీజ్ సపోర్ట్ చేయి నువ్వు అని లోపల అనుకోని, నువ్వేనన్నా ఆరోగ్యశ్రీ తీసుకెళ్ళనుకోని దాన్ని సపోర్ట్ తోటి వెళ్తే అప్పుడు డెఫినెట్ గా సపోర్ట్ చేస్తుంది అంటున్నాను నేను. ఎందుకంటే అలా చూశాను, నేను ఇలా చూశాను, 15 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కదా ఎంతో మందికి, ఎంతో రకాలు ఒక్కొక్కరు ఒక రకంగా డీల్ చేస్తున్నారు. సో కాబట్టి మరి మీరు డిసైడ్ చేసుకోండి, ఇది రిస్కే, ఏం జరిగినా బాధ్యత మీరే వహించాలి. కాబట్టి డాక్టర్ ఎలాగైతే ఆపరేషన్ చేసే ముందు నాకు సంబంధం లేదు ఏం జరిగినా అన్నట్టు, నేను కూడా ఓన్లీ చెప్పాను జ్ఞానం, నాకు సంబంధం లేదు ఏం జరుగుతాం, మీరు ఎలా చేస్తారో, నేను మాత్రమే బాధ్యత వహించాను. క్లియర్గా బుక్లో కూడా రాశాను, హిమాలయాలు ఎలా ఎక్కాలో చెప్తున్నాను, జారి పడే అవకాశం ఉంది. మందులు వాడినా జారి పడతారు, డెఫినెట్గా వస్తారు, నో డౌట్. బట్ ఇక్కడైతే ఇదైతే కొద్దిగా ఆశ ఉంది అంటున్నాను, బికాజ్ నేను చేస్తున్నాం కాబట్టి. కనీసం మొండి వ్యాధుల కన్నా ఇప్పుడు కాళ్ళ నొప్పులు దానికి మందులు లేవని తెలుసు కదా, బీపీకి జీవితాంతం మందులు లేవని తెలుసు కదా, కొద్దిగా అలాంటివైనా ట్రై చేయండి అంటున్నాను. డిస్కస్ నాకు తెలుసు అది కొద్దిగా రిస్కే, కనీసం నొప్పులు ఇలాంటి కొన్ని కొన్ని ఉన్నాయి కాబట్టి ట్రై చేయండి. అలా బీపీయా అవునవును ఉండదు, ఇంపాసిబుల్. ఎందుకంటే అది స్టేజ్ పెరుగుతున్న కొద్దీ మీకు డోసేజ్ పెరగాల్సింది, ఒక స్టేజ్ తర్వాత డోసేజ్ ఉండదు, ఇక అంతే వాడు వదిలేస్తారు. ఇప్పుడు మా బ్రదర్ చెప్పాను కదా సత్య పరిస్థితిలో ఉన్నాడని, అయిపోయింది అన్ని చేశారు, ఆపరేషన్ చేశారు, ఆఖరికి సత్య పరిస్థితిలో ఉన్నాడు, ఇప్పుడు హాస్పిటల్కే రాకండి అంటున్నారు, అయిపోయింది మొత్తం 4th స్టేజ్ క్యాన్సర్ అయిపోయింది, అది అయిపోయింది, 2 సార్లు ఆపరేషన్ అయిపోయింది, ఇంకా తగ్గదు రాకండి అంటున్నారు. మందులు వాడి 20 లక్షలు లాస్ ఏదైనా అంటే ఆఖరికి శవం లాగా ఉన్నాడు పరిస్థితి, సత్య పరిస్థితిలో ఉన్నాడు ఇంకంతే. ఓకేనా? లేదు వాళ్ళు చేయరు, జ్యోతిష్యం వాస్తు పండితుడు కదా ఆయన మాట, మన మాట విన్నాడు. నేను ఎవరిని ఫోర్స్ చేయను, మీకే చేయమని చెప్పట్లేదు, వాళ్ళకే చెప్తాను, ఇంత జ్ఞానం విన్నా మీకే, మీరు డిసైడ్ చేసుకోండి అంటున్నా. 3 డేస్ వారం రోజులు వాళ్ళు అసలు ఆడియోనే వినలేదు ఇప్పటివరకు.
24 hours ఏ పని చేస్తున్నా దీనిలో ఉన్న దైవం దగ్గర నేను చేరాలి, ప్యూర్ ఎనర్జీ నాకు రావాలి, మీరు అనుకోవాల్సింది. నీలో ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళు. ప్రతి దాంట్లో దైవం దాగిన్నాడు. ఆ దైవాన్ని నేను ఒక స్వచ్ఛమైన శక్తి అంటున్నాను, లేదా దైవం అంటున్నాను, లేదా ప్రకృతి అంటున్నా, ఏదైనా అంటున్నాను, అది నిరాకారం మనకు కనబడదు. సో ప్రతి దాంట్లో దాగింది కాబట్టి ఆ మెడిసిన్ వేసుకునేటప్పుడు, మై డియర్ మెడిసిన్, నీలో దైవం దాగినాడు, దైవశక్తితోడే తయారు చేయబడ్డావు, అంతటా దేవుడు ఉన్నాడని మీరు ఒప్పుకుంటున్నారు కదా, అన్నిట్లో దేవుడు ఉన్నాడు కదా, సో నీలో ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అనుకొని తీసుకోండి. తినేటప్పుడు, తాగేటప్పుడు, పనిచేసే కోపం వచ్చింది, కోపం చీయనకండి, కోపం కూడా పరమాత్మ శక్తితో తయారు చేయబడ్డది, శివుడికి కోపమే ఆభరణం. సో కోపం నీలో ఉన్న దైవం దగ్గర నన్ను తీసుకెళ్ళు. ఒక్క నిమిషం ఆగండి, అర్థమైంది కదా. సో నీలో ఉన్న దైవం దగ్గరికి నన్ను తీసుకెళ్ళి, లేదా స్వచ్ఛమైన శక్తి నాకు రావాలి, స్వచ్ఛమైన శక్తి కావాలనుకోండి. మీరు తినేటప్పుడు ఏమనుకుంటున్నారు, ఇది మంచిది, ఈ చెడ్డది అనుకుంటున్నారు. ఈ దరిద్ర అనాలిసిస్ దాటండి. ఈ ద్వంద్వాలకు సంబంధించిన అనాలిసిస్, ద్వంద్వాలకు అతీతంగా ఉండే అనాలిసిస్ చేయాలి. దీంట్లో ఉన్న స్వచ్ఛమైన శక్తి నాకు కావాలి అనుకోండి. అవసరం లేదు, మీరు పెట్టుకోవాలంటే పెట్టుకోండి, మీకు ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే పెట్టుకోండి, నాకు ఈ ప్రాబ్లం చేస్తాను. పెట్టుకుంటే పెట్టుకోండి, అది నాకు స్వచ్ఛమైన శక్తి రావాలనుకోండి, లోపల ఆత్మ దగ్గర తీరాలి, అదే కదా ఉద్దేశం. దైవ మెడిటేషన్ చేసే ఉద్దేశం ఏంటి, ఏదని కాదు, మీరు ఏ ఉద్దేశంతో కానీ కాన్షియస్ గా పెట్టండి. ఇనిషియల్ గా సపోజ్ ఇప్పుడు పెయిన్ ఉందనుకోండి, మామూలుగా మీ భావన ఏంటి, పెయిన్ చంపేస్తుందని భావన. కాబట్టి ఇప్పుడు ఏం చేయండి, పెయిన్ రాగానే మేడం ఈ పెయిన్ నన్ను దైవం దగ్గర తీసుకెళ్తుంది. ఎరకలో ఉండి పెట్టాలి కొన్ని రోజులు, కొన్ని రోజులు పెట్టాక సినిమా అయిపోతుంది. ఏం పెట్టండి అంటే, మనకు చూస్తున్నారు ప్రకృతి, చీకటి, తటస్థం, న్యూట్రల్, తటస్థం, చీకటి, అంతేనా? తటస్థం అంటే సంధ్యా సమయం, తర్వాత చీకటి, తర్వాత సంధ్య, తర్వాత వెలుగు, ఇలా వస్తుంది కదా, ఇదే కదా సర్కిల్. ఇట్లా పెట్టండి, అంటే ఆరోగ్యం తర్వాత తటస్థం, తటస్థం తర్వాత అనారోగ్యం, అనారోగ్యం తర్వాత తటస్థం, తటస్థం తర్వాత ఆరోగ్యం, ఇలా వస్తూ పోతూనే ఉంటాయి. వీటిలలో నేను ఆనందంగా ఉండాలి అని సంకల్పం పెట్టండి. అప్పుడు చీకటి వెలుగు మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది, ఆరోగ్యం అనారోగ్యం మధ్యలో ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఒక్క నిమిషం ఆగండి, 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 ఒక్క నిమిషం మాట్లాడండి, నేను సబ్జెక్ట్ చెప్తున్నాను. ఆరోగ్యం అనారోగ్యం మధ్యలో మిత్రత్వాన్ని సృష్టి చేస్తే, ఒకవేళ అనారోగ్యం వచ్చినా వెంటనే ఆరోగ్యం కూడా వస్తుంది. మళ్ళీ ఆరోగ్యం తర్వాత అనారోగ్యం కూడా రావాలి, ఎందుకంటే దుమ్మో తగ్గో ఏదో లోపలంతా చెత్త అంతా వెళ్ళిపోతుంది, దుమ్మో ఏమన్నీ వెళ్తాయి కదా, అదంతా బయటికి రావాలా వద్దా, రావాలంటే తుమ్ములు రావాలి కదా, ఏదైనా చెత్త ఏదైనా కఫం ఏదైనా పట్టినప్పుడు దగ్గు ద్వారా బయటికి రావాలి కదా. సో అది అనారోగ్య లక్షణాలు కదా ఇవన్నీ. సో వీటిని ఉపయోగించుకోండి అంటున్నాను నేను. మన పరమాత్మ సహజంగా పెట్టాడు తుమ్ములు దగ్గరు, అంతే దైవం దగ్గర తీసుకెళ్ళు, సత్యం దగ్గర తీసుకెళ్ళు, ప్యూర్ దగ్గర తీసుకెళ్ళు, మీరు ఏదైనా అనుకో, త్రిగుణాల కలయిక వైపు తీసుకెళ్ళు, ఎందుకంటే డెఫినేషన్ క్లియర్ గా ఉండాలి, మూడు గుణాల కలయిక వైపు తీసుకెళ్ళు, ఇలా అనుకుంటే చాలా సరిపోతుంది అనుకుని అది అటే తీసుకెళ్తుంది. ఆ భావనలో ఉన్నారంటే ఏది బాగుంది అనుకోవచ్చు. చూడండి మీరు ఆశ్చర్యపోతారు, జస్ట్ భావాలు మార్చి దివ్యంగా అనుభవిస్తే మారిపోతుందా అంటే అదే జరుగుతుంది మాకు 15 ఏళ్ళ నుంచి. నొప్పి నన్ను ఆరోగ్య దివ్యమైన ఆరోగ్య స్థితికి, సింపుల్ గా ఇంకా పదమా, స్వచ్ఛమైన ఆరోగ్య స్థితికి, అంటే స్వచ్ఛం వచ్చింది ఆరోగ్యం, అంటే దైవం వచ్చాడు ఆరోగ్యం వచ్చింది, ఇంకేం కావాలి. అటు దైవానికి దగ్గర అయితే వీటి ఆరోగ్యం కూడా వస్తుంది. అంటే ప్రాపంచికంగా మనకేం కనబడుతుంది, చీకటి, తటస్థం, వెలుగు, చీకటి, ఇదే కదా ప్రకృతిలో మార్పులు. ఎక్కడైనా చూడండి, అందరికీ ఆరోగ్యం వస్తుంది, తర్వాత అనారోగ్యం వస్తుంది ప్రకృతిలో ఉన్న వాటి అన్నిటికీ. చెట్లను చూడండి, అర్థమైంది కదా, చెట్లను చూడండి, అక్కడ కూడా అదే జరుగుతుంది కదా, అనారోగ్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, ఇలా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా ఓన్లీ ఆరోగ్యం ఎక్కడ లేదు, మార్పు అనేది సహజం. ఆ మార్పు ఎటువైపు మారుతోంది, సహజంగానే వాటిలో చీకటి తర్వాత న్యూట్రల్, న్యూట్రల్ తర్వాత వెలుగు, ఇది సహజమైన మార్పు అవునా కదా. కానీ మనసులలో అలా ఉండట్లేదు, కంటిన్యూస్ సమస్యలే దరిద్రం, ఎందుకంటే మీ దరిద్ర భావాలు ఉన్నాయి కాబట్టి. అంతా పాజిటివ్లే కావాలి, కొన్ని రోజులు అన్ని పాజిటివ్లే ఉంటాయి, తర్వాత అన్నీ నెగిటివ్లే అయిపోతాయి. ఎందుకంటే ఎప్పటికప్పుడు చీకటి వెలుగులు అనుభవించుంటే ఇంత అయ్యేది కాదు, చిన్న చిన్న నొప్పులు అనుభవించుంటే పెద్ద క్యాన్సర్లు వచ్చేది కాదు. ఓసే చెప్పాడు క్లియర్గా, చిన్న చిన్న నొప్పులే పెద్ద క్యాన్సర్లుగా మారుతాయని చెప్పాడు క్లియర్గా, స్వస్థత కోసం ధ్యాన చికిత్స అనే బుక్లో. కానీ చెప్పడానికి చెప్తున్నాం, కానీ ప్రాక్టికల్గా చేయట్లేదు చాలా మంది. మీరు అనుకోవడం, నేను అదే చెప్తున్నాను, మీరు ఇక్కడ భూమి మీదకి వచ్చిన ఒక పర్పస్ ఉంది అంటున్నాను నేను. మీ జీవితం మీ చేతిలో లేదు, రెండు నేను ఆల్రెడీ ఫస్ట్ లోనే చెప్పాను. ఏంటది, మీరు ఇక్కడికి వచ్చింది నేనే దేవుణ్ణి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవడానికి. అహం బ్రహ్మాస్మి అంటే ఏంటి, మూడు గుణాలకు అధిపతిని అని తెలుసుకొని ఫైనల్ గా నిర్గుణ స్థితికి చేయడం కోసం. అంటే ఏంటి, తమోగుణము, రజోగుణము, సత్వగుణము, శుద్ధ సాత్వికము, నిర్గుణం, ఈ ఐదు క్లాసులు ఉంటాయి కంపల్సరీ. ఈ ఐదుకు సంబంధించిన కష్టసుఖాలు వస్తాయి మీకు కంపల్సరీ అంటున్నాను నేను. ఇప్పుడు నాకు కూడా ఆమె అడిగింది క్వశ్చన్, మీరు అన్ని క్లియర్ చేసుకున్నారు కదా, అయినా ఎందుకు వస్తుందని, బికాజ్ నేను పరమాత్మ స్థితికి చేరాలి, పరమాత్మ స్థితి చేరి ఈ పరమాత్మకు ట్యూన్ చేయాలి ఈ బాడీని, అర్థమైంది లేదా. సో ఈ పరమాత్మను ట్యూన్ చేయడానికి కావాల్సిన కష్ట సుఖాలు వస్తాయి బాడీలో, కంపల్సరీ. ఇప్పుడు పిల్లవాడికి స్కూల్కి వెళ్ళంగానే వాడు కంపల్సరీ టీచర్ చెప్తాడా లేదా? ఏదో ఒకటి చెప్తాడు లేదా? కానీ అది మీ చేతిలో లేదు టీచర్ చెప్పేది, బట్ మీ చేతిలో ఏముంది? సరిగ్గా అనుభవం వినాలా వద్దా ఆచరణ చేయాలని మీ చేతిలో ఉంది. అర్థమైంది లేదు? సో కాబట్టి ఇక్కడ మీ చేతిలో ఏముంది? మీ చేతిలో వచ్చేది మీ చేతిలో లేదు. మీ చేతిలో ఏముంది? దాన్ని డీల్ చేయడం మీ చేతిలో ఉంది. ఎలా డీల్ చేయలేదు మీ చేతి? ఇప్పుడు జ్వరం వస్తుందా లేదా అని మీ చేతిలో లేదు. ఎవరు కావాలనుకోడు రోగం రావాలి, కానీ అందరికీ సమస్యలు వస్తున్నాయి. వై? బికాస్ అది వచ్చేది మీ చేతిలో లేదు. కానీ మీ చేతిలో ఏముంది? ఆ జ్వరం రాగా డాక్టర్కి ఎలా మందులు వాడాలి, తిట్టుకుంటూ అనుభవించాలా, ఫ్రెండ్లీగా అనుభవించాలా, ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి. హోమియో వెళ్ళాలి, ఆయుర్వేదం వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలని మీ చేతిలో ఉంది. అర్థమైంది? అంటే ఏంటి? కణుకు మూసుకొని కూర్చుంటారు ధ్యానంలోకి, ఏం ఆలోచనలు వస్తాయని మీ చేతిలో లేదు. బట్ ఆ ఆలోచన ఎలా డీల్ చేయాలనేది మీ చేతిలో ఉంది. మీ అమ్మని తిట్టుకుంటూ అనుభవిస్తారా, హాయ్ అని చూస్తారా, ఇట్లా ఎలా చూస్తారు? దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. మీ డీలింగ్ని బట్టి రిజల్ట్ ఉంటుంది. అర్థమైంది కదా? సో డీలింగ్ మీ చేతిలో ఉంది, కానీ వచ్చేది మీ చేతిలో లేదు. ఇక వచ్చేది కూడా మీ చేతిలో పెడితే అందరూ పాజిటివ్లో కోరుకుంటారు. పరమాత్మకు తెలుసు, దరిద్రులు ఎందరూ పాజిటివ్లో కోరుకుంటారు. కానీ ఇక్కడ మీరు త్రిగుణాల గురించి తెలుసుకొని త్రిగుణాలకు అతీతంగా చేయడానికి వచ్చారు. అందుకే మూడు రకాలకు సంబంధించి మీకు వస్తాయి మీ దగ్గరికి. ఆ మూడు గుణాలను డీల్ చేయడం మాత్రం మీ చేతిలో ఉంది, వచ్చేది మీ చేతిలో లేదు. దీన్ని స్పిరిచువల్ భాషలో ఏమంటారు? భోక్తగా ఏమొస్తుందో నీకు తెలియదు, వచ్చింది అనుభవించడమే. కానీ కర్తగా కొత్త కర్మ మాత్రం మీ చేతిలో ఉంది. కొత్త కర్మ ఏం చేయాలనేది మీ చేతిలో ఉంది, కానీ ఆల్రెడీ చేసిన కర్మ ఫలితం మీ చేతిలో లేదు. డెఫినెట్ గా వస్తుంది, విడిచిన బాణం డెఫినెట్ గా వస్తుంది. బట్ వచ్చిన బాణాన్ని ఎలా డీల్ చేయాలనేది మాత్రం మీ చేతిలో ఉంది. తేడా అర్థమవుతుంది లేదా? అది కర్మ. ఆ కర్మ గత జన్మలో అవసరం లేదు, ఈ జన్మలోనే. సపోజ్ మేము తిట్టాను నిన్న, ఇవాళ నన్ను తిట్టొచ్చు కదా రిటర్న్, ఇవాళ ఏమొస్తుందో నాకు తెలియదు. ఇది గత జన్మకు సంబంధం లేదు. సపోజ్ ఇవాళ ఈ జన్మలో ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకోండి, వాడు మళ్ళీ మన ఇబ్బంది పెడతాడని భయం ఉంటుందా లేదా? మీకు ఒకరు సాయం చేశాడు, వాడు ఎప్పుడైనా సాయం చేశాడని ఉంటుందా లేదా? ఇంకో ఇదే కర్మ సిద్ధాంతం. అంటే గతం యొక్క ప్రభావం వర్తమానం మీద పడడమే కర్మ సిద్ధాంతం. గత జన్మలో వాళ్ళకి వెళ్ళకండి, ఈ జన్మలోని అమ్మో వాడు శత్రువు అండి, వాడిని ఇబ్బంది పెట్టండి, వాడిని ఇబ్బంది పెట్టాడేమో అని అంటున్నారు లేదా? ఇదే కర్మ సిద్ధాంతం. ఓకేనా? క్లియర్గా ఉందా లేదా? సో భావన కరెక్ట్. ప్రకృతిని చూసి అర్థం చేసుకొని, ప్రకృతిలో మార్పు సహజం. అంటే రూపంతో తీసుకున్నది డెఫినెట్ గా మారుతుంది, రూపాలన్నీ మారుతాయి. కేవలం పరమాత్మ తప్ప సృష్టి అంతా మారుతూనే ఉంటుంది. ఇక్కడ మారేది ఏది, మారేది ఏదో మీరు తెలుసుకోవాలి. మారేది ఏంటి? ఈ బాడీ ఎప్పుడు మారుతుంటుంది. మైండ్ మారుతుందా మారదా? బాడీ మారుతుందా మారదా? మీరు ఆరోగ్యంగా ఉన్న మీరు ఇప్పటికి కూడా ఈ క్షణంలో కొన్ని కోట్ల సెల్స్ చచ్చిపోతున్నాయి, కోట్ల సెల్స్ పుడుతున్నాయి, కోట్ల మిగతా కోట్ల సెల్స్ ఉంటున్నాయి, మెయింటైన్ అవుతున్నాయి. అంటే ప్రకృతి మీకు ఎంత ట్యూన్ అయి ఉంది? ప్రకృతి మీకు సెల్స్ కొత్త సెల్స్ పంపించకుండా మీ పరిస్థితి ఏంటి? అవుతా లేదా? మీరు సృష్టికి మీకు అవినాభావ సంబంధం ఉందా లేదా? సృష్టిలో మీరు అంతర్భాగమా కాదా? కొత్త సెల్స్ ప్రకృతి పంపించకుండా మీ పరిస్థితి ఏంటి అంటున్నాను నేను. కోపం వచ్చిందనుకో సృష్టికి, అయిపోయింది, అవుట్, మీ పని. సో చస్తున్నాయి, పుడుతున్నాయి, మెయింటైన్ అవుతున్నాయి, ఇదే సృష్టి స్థితి లయాలు. అంటే శరీరం ఎప్పుడు మారుతుందా లేదా? మనసు ఎప్పుడు మారుతుందా లేదా? సో కంపల్సరీ మారుతుంది అన్నప్పుడు అది ఎలా మారుతుంది, ఎటు మారుతుంది, అది మీరు తెలుసుకోవాలి. సో శరీరం మారదు బండలాగా ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దరిద్ర సంకల్పం అన్నిటికంటే ఎప్పుడు మారాలి అనే సంకల్పం పెట్టాలి. కానీ ఆ మార్పు ఎలా ఉండాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎటు తీసుకెళ్ళాలి ఆ మార్పు? ఒకవేళ ఒకవేళ అనారోగ్యం వచ్చినా అనారోగ్యం నుంచి ఎటు రావాలి? ఆరోగ్యానికి, తటస్థం. ఈ మూడు స్థితులు ఉన్నాయి బయట చూస్తే, ఎక్కడైనా చూడండి ప్రకృతిలో. సో ఆరోగ్యం, తటస్థం, అనారోగ్యం, ఇట్లా వస్తూ పోతూ ఉంటాయి అని మీరు ఆ భావన పెట్టుకుంటే, ఒకవేళ వచ్చినా కూడా, ఎందుకంటే మీ చేతిలో లేదు వచ్చేది, వచ్చినా కూడా మళ్ళీ యద్భావం తగ్గవుతుంది. కాబట్టి ఈ సర్కిల్ కంటిన్యూ అవుతుంది. మీరు తగ్గించుకోగలగడం వల్ల మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మారకుండా మీరు ఉంటారు. బాడీ మైండ్ మారుతూనే ఉంటాయి, నేను మారని వాడిని. ఇప్పుడు అనారోగ్యం ఉంది, మీరే కదా అనుభవించేది. రేపు ఆరోగ్యం వస్తుంది, అది మీరే కదా అనుభవించేది. అంటే అనుభవించేవాడు మారట్లే, అనుభవించే వస్తువు మారుతుంది, అనుభవించేవాడు మారట్లే. మీరే బాధ్యాన్ని అనుభవించారు, మీరే ఏమైనా అనుభవించారు, మీరే ఇప్పుడు వృద్ధాప్యాన్ని కూడా అనుభవిస్తున్నారు. సో ఈ అనుభవించేవాడు మారట్లేదు, అనుభవించే శరీరం మారుతుంది. అర్థమైంది కదా? సో మీరు స్థిరమైన వారు, మీరు చచ్చినా కూడా నెక్స్ట్ మీకు ఇంకో జన్మ ఉంది. మీరేమంటారు? సపోజ్ నేను కొట్టేశాను, కొట్టాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకో, మీరు నన్ను ప్రతీకారం తీసుకోలేకపోయారు, ఏమంటారు? ఒక మాట అయితే అంటారు, నా కొడుకు నన్ను ఇబ్బంది పెట్టావు కదా, నేను చచ్చి దయ్యమై నేను భర్త అంటారా లేదా? అంటే ఏంటి, మీకు చావున్నట్ట లేనట్ట? ఉన్నట్ట. మీకు బాడీ రకంగా నువ్వు ఉన్నావు, ఎలా ఉంటావు కదా, దయ్యమై నన్ను పడతావు కదా. లేదా ఏ చిన్న జన్మ జన్మకైనా నువ్వు చేసిన చేసింది మర్చిపోను అంటారు లేదా? అంటారు లేదా? అంటే ఏంటి, చావులేనట్టేగా బాడీకి చావు. ఓకేనా? సరే బాయ్, మరి టైం అయిపోయింది, ఎక్కువసేపు అయింది నాకు కూడా టైం.
7:30 అయిపోతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నవాళ్ళు కూర్చోండి, మిగతా వాళ్ళు వెళ్ళొచ్చు. ఫర్ మోర్ డీటెయిల్స్ విజిట్ dharmam.com వెబ్సైట్ DARMAM.com. బై.